அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தவகமகராந்தஸ்ருதிஜரே தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னாம் தௌஷ்ட்ராமுரதிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குரு பதத்வந்த்வமவாங் மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரம் அகர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்க்ருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாஸம் ததோ ஜயமுதீரயேத் சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. சுகன்யா ஜெகன்மாதன் நிரந்தரம் ஐங்காரம் அனே ஒரு காலத்து பீஜ ஜபம் ద్వారా பிரசன்னம் చేసుకుంటూ அட்வென்ட் ஐங்கார பீஜ ஜபனிஷ்டா கரிஷ்டுடைன சவணுன்னி விருத்துடைன அந்துடைன ఏమాత్రం విసుక్కోకుండా సేవ చేస్తూ మెప్పించింది. అలా చాలా కాలం గడిచింది. బ్రాహ్మీ ముహూర్తంలో అయితే సహజంగా ఏ విధమైన దుష్టులు శత్రుల యొక్క బాధ ఉండదు కనుక ఆవిడ తెల్లవారుజామునే లేచి దగ్గరలో ఉన్న ఒకనొక కోనేటి చెరువులో స్నానం చేసి పవిత్ర వస్త్రాలు వెళ్ళి ధరించి ఆపై కుండలతో నీళ్ళింటికి పట్టుకొచ్చేది. సహజంగా పూర్వకాలంలో దుష్టుల బాధ అంత ఎక్కువగా ఉండేది కాదు. అయినా కూడా ఆవిడకి లోపల ఒక చిన్న అనుమానం ఉంది. ఎందుకైనా మంచిది, మన జాగ్రత్త మనం వహిద్దాం, లోకం మంచిదైనా, నేనా యువతిని, భర్త చూస్తే కడు వృద్ధుడు అంధుడు, ఈ సమయంలో ఎవరికైనా ఏదైనా దుర్బుద్ధి పుడుతుందేమో, ఎవరైనా ఏదైనా మాట్లాడితే కొంతమంది పుకార్లు కూడా పుట్టించవచ్చు, అది కూడా మంచిది కాదు అనుకునేవారు తరుదులు. సుందరకాండలో హనుమంతుడు సీతాదేవిని చూశాడు. అప్పుడు సీతాదేవి ఎలా ఉందని వర్ణించారో తెలిసిన అభూతేన అపవిద్ధేన కీర్తిం ప్రసిథిలామివా. అన్యాయంగా వచ్చి పడిన అపవాదం వల్ల నాశనమైపోయిన కీర్తి వలె ఉందిట. అంటే ఒక ఆయన ఏ తప్పు చేయలేదు, కానీ వాడు తప్పు చేశాడు అని పొద్దున్నది సాయంకాలం దాకా ఈ దరిద్ర విషయంలో 24 గంటలు టీవీలో చూపించారు. వాడు ఏం చెప్పినా సరే, వీడెవరో కొంగుచ్చుకు లగెట్ట, వాడిని ఇంట్లో పడగొట్టేట్ట అని వేశారు అనుకోండి, ఏమవుతుంది కీర్తి వల్ల? అందరూ ఇప్పుడున్న యుగం ఎలా తయారైందంటే అసలు ఇక వెనక ముందు చూడటం ఉండదు అనమాట. వాడు ఏదో చేశాడంటే నిజమే కాబోలని ఎవడికి తోచిన రీతిలో వాడు కామెంట్ పెట్టాడు. ఈ దౌర్భాగ్యుడి బుద్ధి అసలు అటువంటిది. అందుకే ఇతరులలో లోపాలు తప్ప పాపాలు తప్ప అందులో ఉన్న మంచివి కనపడవు. ఈ లోకములో సాధ్యమైనంత వరకు ఎవడైనా తప్పు చేశాడేమో అని అనిపించిందంటే వెనక ముందు చూడకుండా అవునట 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 అండదు. అది ఏమిటి అవునా కాదా అని ఆలోచించే విచక్షణ జ్ఞానం తక్కువగా ఉంటుంది. కాబట్టి అన్యాయంగా తప్పు చెయ్యకపోయినా ఎవడి మీద అభాండం వేస్తే ఆ అభాండం వల్ల వాడి కీర్తి నాశనం అయిపోతుందే, అలా నాశనమైన కీర్తిలాగా చిక్కిపోయిందట సీత. ఎంత అద్భుతమైన మాట మాట్లాడాడంటే ఆ రోజుల్లో కూడా ఈ అభాండాలు వచ్చి ఎత్తి మీద పడేవి, దానివల్ల వాడికి అపకీర్తి వచ్చేదని తెలుస్తుంది. కొద్ది రోజుల తర్వాత ఏమైన తర్వాత సీతాదేవిని వాడు ఎవడో ఏదో అన్నాడు, ఆయన అడవిలో విడిచిపెట్టేశాడు. సరే, అంటే ముందే హనుమంతుడు ఆ విశేషణం వేశాడు, ఖచ్చితంగా వాడి అభాండమే పడింది, అపవాదమే పడింది ఎవరి మీద. ఆ అపవాదం వల్ల భర్తకు దూరం అయిపోయింది. అసలు వాల్మీకి మహర్షి లాంటి గొప్ప అద్భుతమైన కవులు, అందుకే భూలోకంలో పుట్టిన కవులు అంటే వాళ్ళు పొద్దున సాయంకాలం దగ్గర రకరకాల పాటలు రాసి అవి రాసి ఇవి రాసి అందులో ఎంతసేపు పొడుగు పాడతారో అందులో ఒక్క మాట వరుస కూడా సారం ఉండదు. లక్ష మాటలు మాట్లాడితే ఒక్క మాట విలువైంది ఉంటుంది కొంతమందికి. మరి కొంతమంది రాసిన ఒక మాటకి లక్ష అర్థాలు చెప్పచ్చు. అటువంటి వాళ్ళని మహాకవులు, కారణజన్ములు అంటారు. ఎంతటి కారణజన్ముడు కాకపోతే వాల్మీకి మహర్షి కావ్యం ఎన్ని యుగాలైనా ఎన్ని తరాలైనా అలా నిలిచి ఉందండి. ఎప్పటికెప్పటికీ మనకి భారతం నిలిచింది, రామాయణం నిలిచింది, భాగవతం నిలిచింది. ఇవి నిలబడుతున్నాయి కానీ వాళ్ళు రాసిన పుస్తకాలు, వాళ్ళు తీసిన దరిద్ర సినిమాలు 1000 కోట్లు కాదు 2000 కోట్లు వసూలు చేసిన ఆ తర్వాత ఇంకో 17 పైగా కూడా మొహం చూసేవాడు ఉండడు. కానీ పాతాళ వేరు చూడండి, ఇప్పటికి కూడా చూస్తున్నావు లేదా? కావ్యం అది, కావ్యాలకు ఉన్న విలువ వేరు, జిమ్మిక్కులకు ఉన్న విలువ వేరు. జిమ్మిక్కులు అంటే ఈ పిచ్చపిచ్చవి తాత్కాలికంగా ఆనందం కలిగిస్తాయి, ఉద్రేకం కలిగిస్తాయి, ఆశ్చర్యం కలిగిస్తాయి, మనిషిని వ్యసనపరుణ్ణి చేస్తాయి. అదే కావ్యాలు అయితే తాత్కాలిక ఉద్రేక కాకుండా శాశ్వత ఆనందం ఇస్తాయి. అటువంటి శాశ్వత ఆనందం ఇచ్చే మహాకావ్యాలు. కాబట్టి ఎప్పటికైనా ఏ మూర్ఖుడి వల్లైనా ఒక అభాండం నెత్తి మీద పడితే ఈ అభాండం నుంచి నన్ను నేను విముక్తి చేసుకోవడం కష్టం. ఈ గొడవ అంతా ఎందుకు? ఎవరి కంటా పడకుండా ఉంటే ఏ గొడవ ఉండదు కదా, కంటా ఉండదు కదా అని పాప బంగారు తల్లి తెల్లవారుజామునే స్నానానికి వెళ్ళి నీళ్లు తెచ్చుకోలేదు అనమాట. చాలా కాలం అలా గడిచింది. ఒకరోజు నిన్నే చెప్పుకున్నాం మనం, ఆవిడ రాత్రంతా భర్తకి సేవ చేసి చేసి బ్రాహ్మీ ముహూర్తంలో కొంచెం కురికేసింది. దానివల్ల ఏమైంది? లేవలేకపోయింది, కొంచెం ఆలస్యమైంది. ఆలస్యం వల్ల ఏమైంది ఆవిడకి? అయ్యయ్యో, రోజు తెల్లవారుజామున ఎవరికంటా పడకుండా వెళ్ళి స్నానం చేసి నీళ్లు పట్టుకొచ్చేదాన్ని ఇప్పుడు చూస్తే బాగా భళ్ళున తెల్లారిపోయింది. ఈ సమయంలో స్నానానికి వెళితే ఎవడైనా కొంచెం పోతినీయడానికి వాడు వెంట పడితే ఎలాగా? ఈ భయం లోపల కొంత పీడించిందిట. మనకు అనుమానం, ఆ అడవిలో ఆనాటి వరకు ఒక్కడు కూడా శఠుడు లేడు, ధూర్తుడు లేడు. ధూర్తుడు అనే శబ్దానికి ఎవరికి వాడాలి? పరస్త్రీల వెంట పడేటటువంటి వ్యామోహం ఉన్నవాడిని ధూర్తుడు అంటారు. ధూర్తుడు అనే శబ్దం ఎవరికి పడితే వాడికి వాడేస్తున్నాం కానీ వాడేవాడు నిజానికి ధూర్తుడు అంటే పరస్త్రీ వ్యామోహంతో వాళ్ళని గౌరవించకుండా వాళ్ళ నోటికి వచ్చినట్టు మాట్లాడేవాడు, అపహాస్యం చేసేవాడు, ఇలాంటి వాళ్ళకి వాడాలి. కొన్ని శబ్దాలు క్రమక్రమంగా అనేక అర్థాల్లో వాడుతున్నాం కానీ నిజానికి ధూర్త అంటే ఇదన్నమాట. అందుకే ధూర్త కృష్ణుడు అంటే వాళ్ళ ఉద్దేశం గోపికలు పరస్త్రీ వ్యామోహంలోకి వెళ్ళాడు అని. నిజానికి ధూర్త అంటే మరొక అర్థం ఏంటో తెలుసిన, ఇక అతనికి ఈ సృష్టిలో స్వపర భేదం లేదు, అంతటా వ్యాపించిన పరమాత్మ. గోపికలకి జ్ఞానం ఉంది కాబట్టి ఈ రెండు అర్థాలు వచ్చేలా వాడే. ఇప్పుడు ఎందుకు చెబుతామంటే అలాంటి ధూర్తుడు ఎవడైనా ఆ కాలంలో లేడు. ఆవిడకి ఆ వెంగలేదు. అయినా మనస్సుకి ఎందుకు అనిపించింది అంటే ఆవిడ మహాతపశక్తి కలిగినది కనుక ఈరోజు ఎవడైనా పరపురుషుడు వెంట పడతాడేమో, ఆ పరపురుషుడి వల్ల నాకు జరగకూడదు ఏదైనా జరుగుతుందేమో అని కొంచెం అనుమానం వచ్చింది. అమ్మవారి ఉపాసనా బలం కలిగిన వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుస్తుంది. తెలిసిన ఆపడం మన చేతిలో అంత తేలికేం కాదు. అది ఆపడం మానవుల యొక్క చేతిలో ఉండదు, కానీ ఎంతో కొంత సూచన తెలుస్తుంది. చాలా సందర్భాల్లో ఇవందరికీ కొంచెం అనుభూతులు అవుతూనే ఉంటాయి. ఉపాసనా బలం ఉన్నవాడికి ఈ రోజు ఇలా జరుగుతుంది అనిపిస్తుంది. బాగా ఉపాసన ఉంటే ఆ గండం నుంచి బయటపడగలడు, లేదా శుభం అయితే ఆ శుభాన్ని పొందగలుగుతాడు. ఎక్కువ ఉపాసనా బలం లేకపోతే కించిత్ బలమే ఉంటే అటువంటి వాడికి జరిగేది తెలుస్తుంది కానీ ఆపడం వాడి చేతిలో ఉండదు. అందువల్లే నిరంతరము బీజ జపం చేసేటటువంటి నిష్ఠాగరిష్ఠు లేని వాళ్ళైతే ఒక్కొక్కప్పుడు తీవ్రమైన ప్రమాదము వచ్చినా అందునుంచి బయటపడతారు. అసలు ఒక మాట చెప్పారు కదా, అంబాజప నిష్ణాత. శంకరాచార్యులు వారు ఆర్యాక్షంతస్సులో రాశారు, అంబాజపము చెయ్యాలి అనే కోరిక కలిగిన వాడు అందులో ఆరితేరినటువంటి వాడు ఒకవేళ ఏ కారణం చేతనైనా కష్టం పొందినా ఆ కష్టం ఎక్కువ కాలం ఉండదు, కొంచెం కాలమే ఉంటుంది. యావజ్జీవితము కష్టం అనుభవించే దరిద్రం చేతగా ఉందనుకుందాం ఒక వ్యక్తికి. ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చచ్చేదాకా నిత్యం దరిద్రమో ఇంకో బాధో కష్టమో అనుభవించాలి. అదే అమ్మ అనుగ్రహం ఉంటే, అమ్మ యొక్క కటాక్షం ఉంటే యావజ్జీవితంగా కూడా మధ్యలో ఒక ఏడాదో రెండేళ్ళు దాన్ని అనుభవించి అందులోంచి బయటపడిపోతాడు. అందుకని అమ్మని భక్తితో పూజించాలి. శంకరాచార్యుల వారు అలాంటి 4 శ్లోకాలు చాలా అద్భుతంగా రాశారు. ఇప్పటికి కూడా దుర్గా సప్తశతిలో శంకరుడి పేరు కూడా ఆ శ్లోకాలే రాస్తారు. ఆయనకి పేరు వేయాలి అండి, ఆయనకి నేములో ఏమున్నది, పేరులో నేమున్నది అంటాడు. ఆయన పేరులో నేమున్నది, పేరులో ఏమున్నది. కాబట్టి ఆ మహాత్ముడు రాసిన అద్భుతమైన నాలుగు శ్లోకాలు ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి. అదిలో మొదటిది ఆపది కింకరణీయం, ఆపది ఆపదయందు కిం కరణీయం, ఏమి చేయవలను. ఒక వ్యక్తికి ఆపద వచ్చేసింది, రాకపోతే అది పక్కన పెడదాం, వచ్చి ఎత్తి మీద పడింది ఆపద. ఇప్పుడు ఈ ఆపద వచ్చినప్పుడు నాకు ఆపద వచ్చింది, నాకు ఆపద వచ్చింది అని రోజు ఏడుస్తూ కూర్చుంటే ఆపద తొలగుతుందా? తొలగదుగా. ఆపద వచ్చాక ఏడిస్తే ఏం ఉపయోగం లేదు, ఇంకొంచెం బాధ దొరుకుతుంది తప్ప. కడుపురేపు వచ్చిందండి, అలా ఏడుస్తూ కూర్చోకుండా ఏదైనా ఔషధం స్వీకరించాలి. నెత్తి మీద దెబ్బ తగిలింది, ఏడుస్తూ కూర్చోవడం కాదు, దానికి గాయానికి కట్టు వేయించుకోవాలి. దామరికి ఎంత పడ్డావు, పడుతూ అలా కూర్చుంటే కాదు లేవడానికి ప్రయత్నించాలి. ఎప్పుడైనా మనిషికి ఆపద వచ్చినప్పుడు ఏడవడం వల్ల ఉపయోగము లేదు, ఏం చెయ్యాలి మరి? వెంటనే రెండో పాదంలో సమాధానం ఆయనే చెప్పాడు, స్మరణీయం చరణయోగళ్ళమంబాయాః. వెంటనే అన్నాడు, అమ్మవారి రెండు పాదాలని భక్తి శ్రద్ధలతో స్మరణీయం జపించు, జపించదగినది అమ్మ పాద పద్మాలు. నీకు ఎప్పుడైనా ఆపద వస్తే దుఃఖించడం కాకుండా, శోకించడం కాకుండా, కుమిలిపోవడం కాకుండా, అంబా అంబా నీ పాదాలను ఆశ్రయిస్తున్నాను, నీ పాదాలే నాకు దిక్కు అని ఆ పాదాలను ఇంకా గట్టిగా పట్టుకుని ధ్యానం చెయ్యాలి. తత్స్మరణం కిం కురుతే, ఇప్పుడు ఇంతకీ అమ్మ పాదాలని ధ్యానం చెయ్యడం వల్ల ఆ స్మరణ మనకి ఏమి చేస్తుంది? నాకు ఆపద వచ్చింది, ఏడుస్తూ కూర్చోకూడదు, నువ్వు వెళ్ళి అమ్మని ధ్యానించు అంటున్నావు, అమ్మ పాదాలని ధ్యానిస్తే ఆ స్మరణ వల్ల నాకేం ఒరుగుతుంది అని మళ్ళీ ఆయనే ప్రశ్న వేశాడు అనమాట. బ్రహ్మాదీనపి చ కింకరీకురుతే, బ్రహ్మ వంటి దేవతలని అమ్మని స్మరించగానే ఆ అమ్మవారు ఏం చేస్తుంది? మనకి కింకరులను చేస్తుంది. బ్రహ్మ ఎప్పుడైనా మనకి కింకరుడు అవుతాడా? ఎంత గింజుకున్నా బ్రహ్మదేవుడు అంతటి వాడు, సృష్టికర్త, ఆయన మనకి సేవకుడు అవుతాడా? చచ్చిన సేవకుడు అవడు. అందున కింకరీకురుతే అంటే అంతరార్థం ఏంటో తెలుసా? కింకరుడు కానివాడు కింకరుడైతే కింకరీకురుతే అంటాం అనమాట మనం. మీకు ఎప్పుడైనా అవ్వని దాన్ని అయితే దానికి అప్పుడు ఏమంటాం అనమాట? కృత భూత అంటాం, దాసీకృత లేక దాసీభూత. అసలు ఎవరికి దాసులు కాదు వారు, అయినా మనకు అయ్యారు, అప్పుడు మాత్రమే ఆ భూత లేక కృత అంటాం అనమాట. దాసీభూత సమస్త దేవ వనితాం, సమస్త దేవ వనితలు ఎవరికైనా దాసులు అవుతారా? అవరుగా. కానీ అక్కడ అమ్మకి అయ్యారు, అవ్వని వాళ్ళు కూడా అయ్యారు కాబట్టి దాసీభూత, దాసులుగా చెయ్యబడ్డ దేవవనితలు కలది అమ్మవారు. అలాగే దాసీకృత, ఇలా ఎప్పుడైనా సరే ఈ కృత భూత ఎవరు అవ్వని వాళ్ళు కూడా మనకు అయితే అప్పుడే వాడాలి. ఇది సంస్కృత మర్యాద. అలాగే ఇక్కడ కింకరీకురుతే అనడం ద్వారా బ్రహ్మ ఎవ్వరికీ సేవకుడు అవ్వడు, కానీ అమ్మని పాదాలని ధ్యానం చేస్తే, అమ్మని భక్తితో పూజిస్తే, అమ్మా నువ్వే దిక్కంటే ఆ ధ్యానం, ఆ భక్తి బ్రహ్మ వంటి వారిని కూడా మనకి సేవకులను చేస్తుంది. మళ్ళీ నాలుగో పాదంలో ఈ మాట చాలా కొసమెరుపుగా చెప్పాడు, తమాషాగా చెప్పాడు. ఒక ఆయనకి కష్టం వచ్చింది, ఏం చెయ్యాలి? అమ్మ పాదాలని ధ్యానించాలి. పాదాలను ధ్యానిస్తే ఏం జరుగుతుంది? బ్రహ్మ సేవకుడు అవుతాడు. ఇప్పుడు ఇంతకీ సమాధానం ఏమొచ్చింది ఇంద్రసమునికి? మనకి బ్రహ్మ సేవకుడు అవ్వాలన్నా మనం ఈ తపస్సు చేస్తున్నది, బ్రహ్మ సేవకుడు అవ్వాలన మనం ఎంత ఉపాసించింది, వచ్చింది బాబో ఆపదాన్ని ఏడుస్తుంటే ఈ బ్రహ్మ కాదు సేవకుడైతే లాభం ఏమిటంటావేమో అందులోనే ఉందిరే చెప్పకుండా చెప్పడం అన్నాడు ఆయన. మనకి సుఖమైనా దుఃఖమైనా బ్రహ్మ వల్లే వస్తుంది. బ్రహ్మగారు ఒక వ్యక్తి పుట్టగానే ఈ నుదుట వాటి రాత రాసేస్తాడు, ఆ రాత ఎలా ఉంటే అలా జరుగుతుంది, దానికి లలాట లిఖిత రేఖ అని పేరు. తల రాత విధి వ్రాత, దీనిని ఈ సృష్టిలో ఎవ్వడూ తప్పించుకోలేడు, అది తప్పించుకోవడం అసాధ్యం అన్నమాట. అందుకే లలాట లిఖిత రేఖ పరిమార్షుం నశక్యతే, నుదుట రాయబడిన రాతని తొలగించుకోవడానికి తుడుచుకోవడానికి ఎవ్వడి వల్ల కాదు. అందువల్ల బ్రహ్మగారు ఏం చేశాడు, వీడు పుట్టి పుట్టగానే ఈ వ్యక్తి ఈ పూట ఇక్కడ అన్నం తినుగాక, ఈ వ్యక్తి ఈ పూట పద్మాకర్ గారి పురాణం వినుగాక, ఈ దౌర్భాగ్యుడికి ఈ శుక్రవారం నాడు పురాణం వినే యోగం లేకుండా దరిద్రపు సినిమా పాటలు వినుగాక అని రాసేస్తాడు. అందువల్ల అవతడు వద్దామనుకున్నా రాలేడు ఈ పూట. చూడండి మీరు ఎప్పుడన్నా బ్రహ్మగారు రాదు ఇది అనమాట. బ్రహ్మగారు నీనుగుటి మాత్రమే ఇక్కడ ఉన్న ఈ 100 150 మంది ఉంటారు కదా, ఈ అమెరికాలో ఈ కాలిఫోర్నియాలో ఈ మిల్పిటాస్లో, వీళ్ళకి ఏమని రాశాడు? హాయిగా వెళ్ళి పురాణం వినండి అని రాశాడు.
మరి తక్కిన వాడికి ఏం చేశాడు, ఇంట్లో నిలబట్టి వేసుకుతానండి, అదే వేసుకు బతకండి, సినిమాలు చూడండి, డిస్కో డ్యాన్స్ చూడండి, మీ బతుకుని తీరు రాశాడు. అందుకే వాడు అలాగే ఓడిస్తున్నారు అని నేను లేదు బ్రహ్మగారు అన్నారు. బట్ నా మీద పడకండి. అంటే బ్రహ్మగారు ఎక్కడ ఎవడ నుదుటికి ఏం రాశాడో అదే, ఎవరెవరికి ఎప్పుడు భగవంతుడు ఎక్కడ సుఖము రాశాడో దుఃఖము రాశాడో దానిని అక్కడికి వెళ్ళి అనుభవించవలసిందే. కాబట్టి ఎందుకే మనంతా ఎలా నడుచుకుంటున్నావు, ఎందుకు నడుచుకుంటున్నావు, ఏం చేస్తున్నావు, ఎలా సుఖపడుతున్నావు, ఎలా దుఃఖపడుతున్నావు అని ప్రశ్నించుకోవాల్సిన అవసరం లేదు. ఇదంతా బ్రహ్మగారి దాత. మనం ఉరికే అలా ప్రయత్నం చేస్తున్న ఒక పావులో అందులో మన ప్రయత్నం మనం చేయవలసిందే తప్పదు. కానీ చివరికి ఫలితం మాత్రం లలాట రేఖ వల్ల జరుగుతోంది. ఇప్పుడు బ్రహ్మగారు మనకి సేవకుడు అయ్యాడని కదా నాలుగో పదంలో చెప్పాడు ఆయన. అమ్మని ధ్యానం చేస్తే బ్రహ్మ మనకి సేవకుడు అయ్యాడు. అప్పుడు ఆ బ్రహ్మగారిని పిలిచి, ప్రొఫెసర్ బ్రహ్మగారు ఆయన కూడా యూనివర్సిటీలో ప్రొఫెసర్ చేశాడండి, అందుకని నువ్వు విశ్వం అనే యూనివర్సిటీకి ప్రొఫెసర్వి, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్వి, నా హెడ్కి ఏమిటి దరిద్రం చెడ్డ రాత రాశావు, ఈ చెడ్డ రాతని తొలగించు, తుడిచి కొత్త రాత రాయి అని ఆజ్ఞాపించుకోవచ్చు బ్రహ్మ మన సేవకుడు. బ్రహ్మగారిని ప్రొఫెసర్ మీ చేతిలో పెట్టి, నాయన ఇదిగో నీకు సేవకుడిగా ఇస్తున్నానంటే వీళ్ళు ఏం చేస్తారంటే, బ్రహ్మ బలే దొరికేవయ్యా బాబు, మా నుదుట బలే రాత రాశావు, ఏమిటా దరిద్రపు ఇల్లు, పొద్దున సాయంకాలం నాలుగు గదుల్లో పైకి కిందకి ఎక్కడానికి చచ్చిపోతున్నాం, ఈ కాలిఫోర్నియాలో కనీసం 5,000 హౌసెస్ నాకు ప్రసాదించు, అందులో లంక అంత ఇల్లు ఉండాలి, అందులోకి మంచి బెంజికాల్లో హరడతను, మళ్ళీ జీవితంలో గంజిగా రక్కర్లేదు నాకు అని వాడిని గుంజుకుని మొత్తం మీకు ఏం చూస్తే తగ్గచ్చు అనమాట. ఇంకా ఒక ఆయన అడిగాడు, ఆ బ్రహ్మగారు తొందరగా నాకు సేవకుడు అయ్యే మార్గం చెప్పండి అన్నాడు ఆయన. ఏమయ్యా అన్నాను, నాకు జుట్టు అంటే పెంచండి బాబు, బాగా జుట్టు కష్టం రాస్తానన్నాడు ఆయన. ఎవడు కూడా వాడివి సరే, మొత్తం మీద మనకి ఏమి కావాలంటే అది బ్రహ్మగారిని ఆజ్ఞాపించి మనం చేయించుకోవచ్చు. బ్రహ్మగారే కనుక మనకి సేవకుడు అయితే ఎన్ని లాభాలు ఉన్నాయి ఇప్పుడు మరి. అందుకని ఒక్క శ్లోకములో శంకరాచార్యులు ఇంత బాగా రాశారు, బ్రహ్మాదీనపి చకింకరి గురించి. నిజంగా అమ్మని భక్తితో ప్రార్థిస్తే బ్రహ్మగారు మనకి సేవకుడై మన నుదుటి దాక మారుస్తాడు, మనకి ఎలా కావాలో మారుస్తాడు. ఇక్కడే ఇంకో ఉంది అసలు టెక్నిక్. బ్రహ్మగారు మనకి సేవకుడు అయ్యాడు కదా అని మనం పిచ్చి పిచ్చి కోరికలు కోరి రాయించుకుంటే కొన్ని ప్రమాదాలు వస్తాయి. కానీ అలా కోరకుండా బ్రహ్మని, నాయన బ్రహ్మ అమ్మవారి ఆజ్ఞ ప్రకారం నాకు ఏది శుభమో అదే రాయి అని కోరాలట. లేకపోతే మనకేం తెలుసు ఏది కోరితే ఏది ప్రమాదమో, దేనివల్ల లాభమో దేనివల్ల నష్టమో మనకు తెలియదు. కొన్ని సందర్భాలలో కొన్ని వస్తువులు పైకి సుఖం కలిగించి చివరికి నష్టమే తెచ్చి పెడతాయి. అందుకే జ్ఞానులు ఎప్పుడూ కూడా అమ్మవారిని ఏమని ప్రార్థిస్తారో తెలుసా, శంకరాచార్యుల వారు దేవి అపరాధ క్షమాపణ స్తోత్రంలో, ఓ తల్లి మత్సవపాతకీరాస్తి పాపఘ్ని త్వత్సమానహి ఏవం జ్ఞాత్వా మహాదేవి యథాయోగ్యం తథా కురు. నా వంటి పాపాత్ముడు లేడు, పాపాత్ముల పాపములను తొలగించి వాళ్ళని పుణ్యాత్ములను చేయడంలో నీ అంత గొప్ప తల్లి లేదు, ఇది గ్రహించి యథాయోగ్యం తథా కురు అన్నాడు. నేను దేనికి అర్హుడనో అది చెయ్యి. మనం ఎప్పుడు అమ్మని అలా ప్రార్థించాలి, అమ్మవారు దొరికింది కదా అని మొత్తం నాకు విల్పిటాసి ఇచ్చేయి అంటే ఏం ఉపయోగం లేదు. దీనివల్ల ఎవడన్నా ఎప్పుడో ఒకప్పుడు దీనిని లాక్కోవచ్చు, కాల్చి పారేయచ్చు, ప్రమాదం రావచ్చు. ఇది కాకుండా నేను దేనికి అర్హుడనో, దేని వల్ల నాకు లాభం ఉండదో దానిని ప్రసాదించు, ఆ లాభమో నష్టమో నాకు తెలియదు, ఆ బాధ్యత కూడా నువ్వే స్వీకరించు అని అమ్మకి మనం సంపూర్ణ శరణాగతిని సమర్పిస్తే మన శరీరాన్ని మనస్సుని సంపూర్ణంగా నీ శరణులో ఉంచుతున్నాం, నీవు మాకు అభయం ఇచ్చి రక్షించు అని అమ్మని ప్రార్థిస్తే అప్పుడు మనకి ఎక్కడ ఏది లాభమో చేసి పెడతాం. సంపద అంటే అదే కదా, సంపద అంటే ఏమిటి, సమయమునకు ఏది రావాలో అది వస్తే సంపద, అనవసరమైన సంపద కాదు. ఆకలి వేసింది, ఆ సమయమునకు రావలసినటువంటి మంచి మైసూరు బజ్జియో ఏదో వచ్చిందనుకోండి ఎంత సుఖం. ఉసూరు ఉంటున్నప్పుడు మైసూరు బజ్జి రావడమే సంపద అంటే ఆ సమయానికి. లేదా వాడికి ఏదో కొంతకి మైసూరు బజ్జి పడకపోవచ్చు, వాడికి ఏదో వంగీ బాత్తు, ఏదో దిక్కుమల ముంగీ బాత్తు, ఏదో బాత్తు బాత్తునే బుద్ధ, ఏదో బాత్తు మొత్తం మీద ఇది దవాత్తు వచ్చి పెడితే చాలు కదా. ఆ సమయానికి ఎంత ఆహారం వచ్చింది, ఎంత పులిహారు వచ్చింది, ఎంత మంచినీళ్ళు వచ్చింది, దాహం అన్నా మంచినీళ్ళు వచ్చాయి. ఇలా సమయమునకు ఏది రావాలో అది రావడమే సంపద. ఎయిర్పోర్ట్కి వెళ్ళాలనుకున్నాం, సరిగ్గా సమయానికి ఒకటి వచ్చి కారులో ఎక్కించుకుంటాం రెండు అన్నాడు కూడా గొప్ప సంపద. నీ దగ్గర డబ్బు ఉన్నా కూడా అలా లభించకపోవచ్చు, కానీ సమయంలో ఆ వస్తువు వచ్చిందంటే అది సంపద. నీకు ఆశ్చర్యం చెప్పనా, పక్కా తురక దేశం దుబాయ్లో 2013 ఉగాది పంచాంగానికి వెళ్ళాను. ఆ తర్వాత రిటర్న్లో గంగాధర్రావు అతని పేరు గోవర్ధన్ అనే ఒక అబ్బాయి నన్ను ఎయిర్పోర్ట్కి దిగబెట్టాడు. ఎప్పుడూ లేదు, వాడికి టైర్ పగిలిపోయింది.
ఆ పగిలిపోయిన టైర్ చూసుకోకుండా దాంట్లో ఎక్కించేసాడు అని. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తెర చూస్తే టైర్ పూర్తిగా అప్పడం అయిపోయింది, పూర్తిగా ధ్వంసం. సరే ఓ పక్కకు ఆగాడు, ఓ పక్కన చూస్తే ఫ్లైట్కి టైం అయిపోతుంది, మరో పక్క చూస్తే టైర్ ఆగిపోయింది. ఈ టైర్ పగిలిపోయింది కదా అని గురుగారు, మీకేం పర్వాలేదండి, ఎలా అయినా మీకేముంది, ఇంటర్నేషనల్లో కనీసం 2 అవర్స్ ముందైనా పర్వాలేదు, చెక్క చెక్క లోపల ఇంకో స్టెఫిన్ ఉందండి మారుస్తానండి అని ఆ స్టెఫిని దిగడానికి దిగాడు. స్టెఫిని టైర్ ఉంది మార్చడానికి, కింద ఇవి ఉంటాయి కదా, ఆ టూల్స్ లేవు, కిట్ లేవు, ఏ ఒక్క పరికరం లేదు. ఇంకా చూడండి అతనికి చవట్లు పట్టేసి, ఇంతలో ఇంత గడ్డను పెట్టుకున్నా పక్కా తొరక వరగవాడు, కెన్ ఐ హెల్ప్ యూ అని అక్కడ ఆగి వాడి దగ్గర ఉన్నటువంటి జాకీ అవి పట్టుకొచ్చి వాడే మార్చి, వాడి మంచి బలంగా ఉన్నాడు ఏకంగా, అంత టైర్ చేతితో కిందకు లాగి దీని కింద పెట్టి మొత్తం మీద టైర్ మార్చేసి మమ్మల్ని పంపాడు. నిజం చెప్పాలంటే హాయిగా ఏమాత్రం ఆలస్యం లేకుండా నీకు బోల్సేపు వెయిట్ చేశాను టైం ఉంది నాకు. ఇతనికి ఆ పూట మర్చిపోయింది, గురువుగారు ఇదేమి చిత్రం అండి, ఇక్కడ ఈ తొరకాళ్ళు అంత తేలిక వాడికి పడితే వాడికి సైన్ చేయరు, అటువంటిది వాడేమో తెల్ల బట్టలు వేసుకున్నవాడు ఇంత బలంగా ఉన్నాడు వాడు, పైగా తొరకాడు సాధ అక్కడ ఎక్కువ మంది తెల్లగా ఉంటారు, వీడు ఒక్కడ నల్లగా ఉన్నాడు, నీలమేఘాచార్యుడు విష్ణు ఆ రూపంలో వచ్చాడు, విష్ణు కూడా హరి కూడా తొరక రూపంలో వస్తాడనమాట, ఏ టైంలో ఏ ఎవడు ఏ రూపంలో వస్తాడో చెప్పలేము మనం. సృష్టి రహస్యం ఇది, భగవంతుడిని మనం భక్తితో ధ్యానం చేస్తే ఆ కష్టం నుంచి ఏదో రకంగా ముక్తి కలగజేస్తారు. కష్టం రాకుండా ఎవ్వరికీ ఉండదు, ఎప్పుడో ఒకప్పుడు ప్రతి వ్యక్తికి కష్టం వస్తుంది, కష్టం రావడం కాదు, మళ్ళీ అందులోంచి విముక్తి పొందాలి, ఆయనే దుఃఖం ఇస్తాడు మళ్ళీ ఆయనే సుఖం ఇస్తాడు, కొంచెం నమ్మకం ఉండాలి. ఇది కావాలంటే ఎప్పటికూడా అడగండి, అబ్బాయి నెంబర్ ఇస్తాను మీకు, ఆశ్చర్యం కలుగుతాను అనమాట. పైగా ఇంకా నా చెప్పిన ఏంటంటే అంత టైర్ ఏకంగా ఒంటి చెత్తు నాకు కింద పెట్టాడు, అంత టైరుని చేతితో ఎలా తీసాడని నాకు ఎప్పటికూడా అనిపిస్తాను అనమాట. ఓహో పూర్వం రాక్షసులు కైలాస పర్వతాన్ని ఎత్తారని అన్నాం, ఈ టైర్ ఎత్తనం లెక్క అనిపించిన తర్వాత అనుకోండి. కాబట్టి చెప్పేది ఏంటంటే సంపద అంటే ఆ సమయంలో మనకు ఆటంకాలు లేకుండా ఆ పని అయిపోవడమే గొప్ప సంపద అంటే. ఇవన్నిటినీ ఇస్తుంది కనుక యథాయోగ్యం తథా కురు అన్నారు ఆది శంకరాచార్యులు వారు. కాబట్టి ఎప్పటికప్పుడు మనకి జరిగేవి జరగబోయేవి ఉపాసన వల్ల తెలుస్తాయి, అమ్మని ఆశ్రయిస్తే కష్టం వస్తే తొలగుతుంది, మళ్ళీ అమ్మ ఎప్పటికీ శాశ్వత సుఖమే సంతోషమే ఆనందమే ఇస్తుంది. అమ్మ యొక్క లక్షణం ఎప్పుడూ కూడా ఆనందం ఇవ్వడమే, ఆవిడ పేరే ఆనందదాయిని అని. అటువంటి తల్లిని నమ్ముకొని ఏదో కొంచెం ఈ పూట ఏ పరపురుషుడి వల్ల చిక్కొస్తుందేమో అనే ఊహతనాన్ని పీడిస్తూ ఉండగా మంచి కొండ ఒకటి పొచ్చుకొని చకచక స్నానం చేయడానికి చెరువు దగ్గరికి వెళ్ళేది. తీరా చెరువులోకి దిగబోతూ ఉండగా ఇద్దరు మహాపురుషులు పరమసుందరాకారులు ఆమెకు దర్శనమిచ్చారు. ఎంత అందంగా ఉన్నారు వాడేకంగా, భూలోకంలో మానవ భక్తుడు అంత అందంగా ఉండడు. కాకపోతే ఈవిడ పరమ పతివ్రత కాబట్టి ఆవిడకి పరపురుషుల యొక్క సౌందర్యం ఒక్కల్ల, పూర్వం పతివ్రతలో ఉండేవారు. వాళ్ళు ఏం చేసేవారట, భర్త కంటే ఇంకొకటి ఎవడైనా గొప్పవాడని పొగిడేవారు కదట, మొగుడు ఎదురుకుంట మీరు ఉన్నటువంటి వాళ్ళు చక్కగా వాళ్ళ అబ్బాయికి అంత బాగా పెళ్లి చేశారు, వాళ్ళ అమ్మాయికి పెళ్లి చేశారు, వాళ్ళు ఇల్లు కట్టారు, మీరు ఉన్నారు, మీ మొహం నీకేం చేత కాదు అని అస్తమాటు మోగుండి చెప్తారు కొంతమంది. అందరూ ఇలాంటి మంచివాళ్ళు ఉంటారా? అందరూ కూడా చక్క మిల్బిడాసులో ఉన్నటువంటి మేలు స్త్రీలు ఉంటే వేటి స్త్రీలు ఉంటే ప్రపంచం ఎప్పుడో బాగుపడ్డాం. అందుకే మిమ్మల్ని చూపిస్తే చాలా మంది బాగుపడతారని నా నమ్మకం, కానీ వాడు వ్యవసాయం అవ్వట్లేదు లేకపోతే తీసుకొని చూపించేవాడిని. కాబట్టి ఇంటికి చెప్పొచ్చేది ఏంటంటే ఈవిడికి వాళ్ళు ఎంత అందంగా ఉన్నా దాన్ని పట్టించుకోకుండా నాకెందుకు లేని దిగబోతారు. ఇంతలో వాళ్ళు అన్నారు, కాశిత్వం కళ్యాణి దైవ మానుషీచవ. ఓ సుందరి నీవెవరివి, దేవతా స్త్రీవా మానవ స్త్రీవా? అయ్యో ఏమి సౌందర్యం లేని, బంగారాన్ని కరిగించి నీ చర్మంగా మార్చినట్టున్నాడు విధాత, కానీ నీ తలరాత మాత్రమే బాలేదు, లేకపోతే ఇంత అందమైన శరీరంతో ఆ గుడిసెలో బ్రతకడం ఏమిటి? మేము ఈ మధ్యన నిన్ను చూస్తున్నాం రోజు, నువ్వు ఆ గుడిసెలో బతుకుతున్నావు, కటిక నేల మీద పడుకుంటున్నావు, నువ్వు ఆ బంగారపు రంగు చర్మం కలిగిన దానివి, పరమసుందరీమణివి, నవయౌవనవతివి. నీ భర్త ఉట్టి ముసలాడు, చావడానికి సిద్ధంగా ఉన్నాడు, పైగా వాడి కళ్ళు కూడా లేవని కనిపెట్టాం మేము. ఇంతకీ అసలు ఎవరివి, ఎందుకు ఈ ముసలాన్ని పెళ్లి చేసుకున్నావు? ఆ మాత్రం లోకంలో నువ్వు పెళ్లి చేసుకుంటాను అని అంటే తగిన వరుడు దొరకకుండా పోతాడా? చూస్తూ చూస్తూ ఎంత కట్నం మీద నాన్న ఇవ్వలేకపోయినా ఈ దరిద్రుడే విడి చేసుకోవాలా అని వాడు ఏం అడిగినట్టు అడిగితే ఆవిడ రెండు చేతులు జోడించి ప్రస్తుతం నేను మాట్లాడను అది. వాడు ఊరుకోలేదు సుందరి, నువ్వు ఎవరో చెప్పు తప్పేముంది, ఎవరమ్మాయి, వనదేవతవా, భూలోకంలో ఉన్న మహాలక్ష్మీదేవిగా లేక భూదేవిగా శ్రీదేవిగా అని రకరకాలుగా ప్రశ్నించారు. ఇంకా తప్పదు కనుక ఆవిడ ఏమందో తెలుసా, ఓ మహాత్ములరా మీరు ఎవరో నాకు తెలుసు, అమ్మవారి అనుగ్రహం వల్ల ఒక వ్యక్తిని చూడగానే వాడు ఎవడో వాడి పుట్టు పూర్వోత్తరాలు ఏమిటో నాకు తెలుస్తాయి. మీరందరూ సూర్య భగవానుడికి సంధ్యాదేవికి పుట్టిన అశ్విని దేవతలు, సాక్షాత్తు సూర్యుడు అంతటి వాడి కొడుకులు, దేవవైద్యులు. కంటి మీద రెప్పపాటు లేదు గనక మీరు అనిమిషులు అని చూడగానే కనిపెట్టాను. దేవతలకి నేల మీద కాళ్ళు అనవు, కంటి మీద రెప్పపాటు ఉండదు. మనం నేల మీద కాళ్ళు కట్టకుండా నడవగలమా? నడవలేము. కానీ దేవతలు భూమి మీదకి వచ్చినా వాళ్ళ ఎత్తులో ఉంటారు, పొరపాటు కూడా వాళ్ళ పాదం నేల మీద కానదు. ఒక్కసారి నేల మీద పాదం ఆనిందా ఇంక వాడు పైకి వెళ్ళలేడు, వాడు మానవుడు అయిపోయినట్టు భ్రష్టుడు అయిపోతాడు. అహంకారం పెరిగినప్పుడు వాడికి ఆకాశ గమన శక్తి పోయి నేల మీద కాళ్ళు పెట్టేటట్టుగా చేస్తాడ పరమాత్మ. మీరు నారదుడు చూడండి, నారదుడికి గర్వభంగం చేసే ముందు వాడికి ఆకాశ గమన శక్తి తీసి కింద వారేశాడు కృష్ణుడు. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా మానవులు నాకు అర్థమైపోయింది, నేల మీద నడుస్తున్నారు కనుక. అలా నేల కొంచెం పైభాగంలో నడిచారా వాళ్ళు దేవతలు. దేవతలు ఇంతటి మనకి దర్శనవడానికి వస్తారా? ఆవిడంటే మహాత్ములు కనుక ఆవిడ ఆ విషయాన్ని కనిపెట్టి నేల మీద పాదములు మోపని వారు, కంటి మీద రెప్పపాటు లేనివారు, కాబట్టి మీరు అనిమిషులు అని చూడగానే కనిపెట్టాను. ఈ కంటి మీద టిప్ టిప్ అని మనకి రెప్పలా పడుతూ ఉంటుంది కదా, అలా రెప్ప పడకుండా అలాగే తెరిచి ఉంచితే వాళ్ళు దేవత అన్నమాట. మీరు ఎంతసేపు తెరిచి ఉంచుతారు? నేను అలానానని ఓ 5 నిమిషాలు ఉంచుతారు, 10 నిమిషాలు ఉంచుతారు, తర్వాత వెయ్యాలి తప్పదు. కానీ వాళ్ళకి ఎప్పుడు ఈ రెప్పపాటు అలా ఉండదు. దానికి గల కారణం దేవలోకంలో పొల్యూషన్ ఉండదు, కళ్ళల్లో డస్ట్ పార్టికల్స్ పడవు. ఇక్కడ కనుక మనం అనిమిషులు అయితే ఇంకా తర్వాత ఈ మెషిన్ పెట్టుకోవాలి కంటికి బదులుగా, కళ్ళే పోతాయి. అందువల్ల ఏమిటంటే మన లోకమునకు రెప్పపాటు అవసరం, అక్కడ అనవసరం కనుక దేవతలకు ఆ దివ్యశక్తి ఉన్నది కనుక వాళ్ళు అనిమిషులు. ఇక అమ్మనుగ్రహంతో మీరు సూర్యపుత్రుడని, సంధ్యాదేవికి సూర్యుడికి జన్మించిన మహాత్ములని తెలుసు. పూర్వం ఒకప్పుడు సంధ్యాదేవి సూర్యుడి వేడి తట్టుకోలేక ఆడగుర్రం రూపం ధరించి భూలోకానికి వచ్చింది. ఉత్తర కురుభూములలో అంటే బదరికేదారాల ప్రాంతాలలో ఆవిడ మహాతపస్సు చేసింది. కురుక్షేత్రం అంటేనేమో హర్యానాలో ఉంది ఇప్పుడు, ఉత్తర కురుభూములు అంటే మళ్ళీ హిమాలయాస్ అన్నమాట. అక్కడ మహాతపస్సు చేస్తూ ఉంటే ఆవిడ విడిచి ఉండలేక సూర్యుడు కూడా ఒక మగగుర్రం రూపంతో ఆవిడ దగ్గరికి చేరాడు. అశ్వమునకు ఆ అశ్వనికి అప్పుడు సంభోగం జరిగితే ఈ అశ్విని దేవతలు పుట్టారు. అశ్విని అంటే ఆడగుర్రం, ఆడగుర్రంగా ఉన్నప్పుడు సంధ్యాదేవికి సూర్యుడి వల్ల పుట్టారు కాబట్టి వీళ్ళకి ఎవరి పేరు వచ్చింది అశ్విని దేవతలని. వాళ్ళిద్దరూ కూడా కవలలు కనుక దస్సురులని వాళ్ళకి పేరు. దస్సురులు అంటే కవలలు అని అర్థం, యమళ శబ్దానికి దస్సర శబ్దానికి కవలలు అని పేరు. అలా పుట్టుకొచ్చారు వీళ్ళు. ఆ విషయం ఈవిడికి తెలుసు కనుక మీరు సూర్యపుత్రులు, మీలాంటి వాళ్ళు ఒకటికి 2 సార్లు మా వంటి వారి పతివ్రతల యొక్క వ్యవహారంలో జోక్యం చేసుకుని లేనిపోని మాటలు మాట్లాడకూడదు, ఇక వెళ్ళి రండి అనగానే మేము ఎవరో కనిపెట్టావు కదా, మా శక్తి తెలుసు కదా, మేము ఎంతో తపస్సు చేస్తే తప్ప ఎవరికి ప్రత్యక్షం కాం, ఎంతో మంది మహానుభావులైన ఋషులు యోగులు నిరంతరం తమకు రోగాలు వచ్చినప్పుడు, శారీరక మానసిక రోగాలు వచ్చినప్పుడు ఆ రోగాల నుంచి విముక్తి పొందడం కోసం కఠోర తపస్సు చేస్తూ ఉంటారు మా కోసం. ఆ తపస్సుకి మెచ్చుకుని ప్రత్యక్షమై వారి రోగాలని తగ్గించి రోగాలు కుదిర్చి వాళ్ళని ఆరోగ్యవంతుల్ని చేస్తాం మేము, నీరోగులను చేస్తాం మేము. నిర్రోగం నీరోగం అవుతుంది అనమాట. కాబట్టి మేము స్వయం ఆహూతులమై వచ్చాం, నువ్వు ఆహ్వానించకపోయినా మా అంతట మేము వచ్చాం, నీకు వరాలు ఇద్దాం అనుకుంటున్నాం. అమ్మాయి ఇప్పుడైనా చెప్పు నీ కథ ఏమిటంటే అప్పుడు ఆవిడ క్లుప్తంగా దేవతలు కనుక సమాధానం చెప్పడం ధర్మమేననుకుని శర్యాతి అనే ఒక మహారాజు గారి కూతుర్ని, ఈ లోపలున్న భృగు వంశస్థుడు శవనుడు నా భర్త, నేను పరమ పతివ్రతని అన్నది. అప్పుడు వాడు పక్కపక్కనవి ఈ పాతివృత్యం లాంటివన్నీ కబుర్లు చెప్పడానికి బాగుంటాయి, ఓసి పిచ్చిదానా, స్త్రీణాం యౌవనమధ్రువం. ఆడవాళ్ళకి యౌవనం ఎక్కువ కాలం ఉండదు, ఎవరికి ఉండదు, అందులో స్త్రీలకు తొందరగా యౌవనం పోతుంది. గట్టిగా ఇద్దరు పిల్లలు కంటే వాళ్ళు ముసలాళ్ళు అయిపోయినట్టు కనపడతారు. ఇదంతా దేవి భాగవతంలో మళ్ళీ నేను చెప్పాను, నాకే దీర్థం చేయకండి సుమ. ఎంతకాలం ఉంటుంది యవ్వనం ఈ సౌందర్యం వెరిదాన? ఉన్న 4 రోజులు భూమి మీద సుఖంగా బ్రతకాలి. బ్రతకాలంటే అనురూప వయో లావణ్యములు కలిగిన భర్త ఉండాలి. అంటే అనురూపం అంటే ఏమిటి? తన రూపమునకు తగిన రూపం కలిగిన వాడు ఉండాలి ముందు. ఈ అమ్మాయి బంగారంలో ఉండి, వాడేమో గేదెలో ఉంటే గౌడు గేచర్మంతో ఉంటే ఏం బాగుంటుంది. కాబట్టి సరైన రూపం ఉండాలి, ఇద్దరు చక్కగా ఎవరైనా తెలుసుకోవాలి, ఇద్దరికీ తగిన వయస్సు ఉండాలి. అందుకే అనురూపం తర్వాత రెండోది వయస్సు కూడా చెప్పారు. అబ్బాయి గారికి 70 ఏళ్ళు, అమ్మాయి గారికి ఏమో మరీ బతికే 7 ఏళ్ళు అయితే ఆ దాంపత్యం బాగుండదు. లేదా అమ్మాయి గారికి 90 ఏళ్ళు, అబ్బాయి గారికి 9 ఏళ్ళు అయినా అది అసహ్యంగా ఉంటుంది. ఎప్పుడైనా రూపమునకు తగిన వయస్సు, వయస్సునికి తగిన లావణ్యం, లావణ్యమునకు తగిన మనస్సు, ఇవన్నీ ఉండాలి. ఇందులో ఏది లోపం వచ్చినా ఆ లోపం వల్ల కాపురం బాగుండదట. ఇందులో ఇన్ని లక్షణాలు చెప్పారండి వాళ్ళు లేఖంగాను. ముందు రూపం ఉండాలి, వయస్సు ఉండాలి, లావణ్యం ఉండాలి, మనస్సులు కూడా కలిసి ఉండాలి. అది లేకపోయినా ఉపయోగం లేదు. భార్యమణేమో ఏమండో కలిసి కాసేపు అలా ఏదో సినిమాకి వెళ్దామంటే చిచ్చిచ్చి వద్దని వీడన్నా బాగుండదు, లేదా ఆయన ఏదో అడిగితే ఈవిడు కాదన్నా బాగుండదు. ఇద్దరికి మనస్సులు కలవాలి, ఇద్దరు శుభ్రంగా ఉన్నవాళ్ళు అయి ఉండాలి, ఇద్దరికి ఒకే రకమైన సుగంధాలు నచ్చాలట. మళ్ళీ భార్యమణేమో భయంకరమైన డియోడ్రెంట్ కొట్టుకుంటే భర్త గారికి అది పడకపోతే తగర వస్తుంది. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని నాసాదులతో వాసనాదులతో సహితమైన లక్షణములన్నీ ఉన్నాయో లేదో చూసుకోవాలి. అసలు జాతకం చూసి పెళ్లి చేయకూడదని పూర్వకాలంలో నియమం. నేను చెప్పింది పురాణ మీరు చూడండి, ఎక్కడ కంచి పరమాచార్యులు గారు జీవిత చరిత్రలు ఏం చెప్తారంటే, ఓరి పిచ్చాడా పూర్వం ఎవరైనా ఇలా అనేవారా? కంచి పరమాచార్యుల వారి జీవిత చరిత్రను ఈ మధ్య చాలామంది అద్భుతంగా మళ్ళీ మళ్ళీ చదివి పోస్ట్ చేస్తున్నారు. ఒక జ్యోతిష్ కూడా ఆయన దగ్గరికి వచ్చాడు. రావడంతో ఏమండి నేను ఎంతో జ్యోతిష్ శాస్త్రంలో పండితుండండి, అయినా ఎప్పుడు ఎవరితోటో వాడితో యుద్ధం వస్తుంది, తగాదాలు వస్తున్నాయి, ఇంట్లో అన్నదమ్ములతో పట్టడం లేదు, ఎందువల్ల అంటే, అప్పుడు వెంటనే ఆయన ఏమన్నారో తెలుసా, ఎందువల్ల నీకు తగాదా వస్తుంది ఎప్పటికో అర్థం కాలేదా, నువ్వు నీ దగ్గరికి ఎవడైనా జాతకానికి రాగానే శని నీచంలో ఉన్నాడు, నీచుడు శని, వాడు పాపగ్రహం అంటావు. గ్రహాలు మహానుభావులు వాళ్ళు, వాళ్ళంతా ఈశ్వరుడు యొక్క అనుగ్రహంతో కాశీ వెళ్ళి తమ పేర్ల మీదుగా లింగాలని ప్రతిష్ఠించి అంత స్థాయికి వెడితే శని నీచుడు, లేకపోతే కుదురు పాపి, వాడు ఎక్కడో ఉచ్చంలో లేడు, నీచంలో ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. ఈ నీచ పాప నామాలు పురాణాలలో కానీ వేదాలలో కానీ ఉన్నాయా? నువ్వు తొందరపడి వాళ్ళు నీచుడు అంటావే, మనం ఏమని చెప్పాలి? అమ్మా ప్రస్తుతం శని అనుకూలుడిగా లేడు అని చెప్పాలట. కానీ ఉచ్చారణలో వీడు ఏం చేస్తున్నాడు? నేను చెప్తున్నది కంచి పరమాచార్యులు సాక్షాత్తు నడిచే సరస్వతి చెప్పిన వాడు చెబుతున్నాను. ఒక్క క్షణం నా సంతకత్వంతో చెప్పడం, బృహస్పతి యొక్క స్మృతిలో ఉన్న శ్లోకాలు ఆయన కూడా చెప్పారు, ఆయన కూడా సంతకత్వంతో చెప్పరా. అందులో ఏమని చెప్పారంటే, ఎప్పుడైనా గ్రహముల వల్ల మనకు దోషం ఉంటే ఈ గ్రహము నీకు అనుకూలముగా లేదు కనుక జపం చేసుకో అనాలి తప్ప రాగానే పాపి నీచుడు లాంటి పదాలు వాడకూడదు. గ్రహాలను దూషించటం వల్ల నీకు అనారోగ్యము యుద్ధము మొదలయ్యి అందరితో తగద వచ్చేస్తుంది, నీకు తెలియకుండానే చివరి రోజుల్లో యుద్ధంతో చచ్చిపోతావు. కాబట్టి ఈ రోజు నుంచి మానేసి పవిత్రంగా పలుకు, గ్రహాలను గౌరవించు, వాడు సామాన్యులు అనుకుంటున్నావా? మనము చేసిన పాప పుణ్యములకు తగిన ఫలితాలు వాడు ఇస్తారు. వాళ్ళు కాదు నీచుడు, నువ్వు నీచుడు కాబట్టి వాళ్ళు నేను నీచుడిగా చేస్తున్నారు అనగానే వెంటనే ఆయన రెండు చేతులు జోడించి నమస్కరించి వెళ్ళాట. ఆయన జాతకం బాగుపడింది. ఎటువంటి మహాత్ములండి, వాడి చరిత్రలు చదవాలి మనం. పురాణాలంటే అవే, పాత కథలు, ఇప్పుడున్న కథలు. అదే పొద్దున మీరు కూడా బాగా మంచి ప్రవర్తనతో ఉపాసనా బలంతో శక్తులు పెంచుకుంటే మీరు కూడా పౌరాణికులు అయిపోతారు, మీ కథలు కూడా పురాణ గాథలు అవుతాయి. పురాణ గాథలు అంటే మహానుభావుల యొక్క జీవిత చరిత్రలే. ప్రతి వ్యక్తిని ఎలా గౌరవించాలో చెప్పారు అక్కడ. కాబట్టి అనుక్షణము కూడా ఏ పరిస్థితులలోనూ కూడా మనుష్యుల మధ్యలో ఉన్న గుణములను చూడాలి, వంశములను చూడాలి, గోత్రాలను చూడాలి, ప్రవర్తనని చూడాలి, అది చూసి పెళ్లి చేసుకోవాలి. అది లేకపోతే జీవితాంతం తగాదాలు వచ్చి పడిపోతాయి. ఓసి వెరిదానా, నువ్వు దేని గురించి పట్టించుకోకు, నీకు ఒక పని చేద్దాం అనుకుంటున్నాను నేను. ఆ ముసలాన్ని కట్టుకుని నువ్వేం సుఖపడతావు? మేమిద్దరం నవయువకులం, నీకు అన్ని రకాలుగా సరిపోతాం. ఏమంటావు బాబా? ఎవరినైనా ఒకటి వరించేవనుకో, అబ్బా నువ్వు యావత్ జీవితం సుఖంగా ఉంటావు అనగానే ఆవిడ కొంచెం కళ్ళు ఇరిపెక్కినా, దేవతలు కనుక తమాయించుకొని ఒక్కొక్కప్పుడు కొన్ని మాటలు మనకి బాధ కలిగించినా తమాయించుకోవాలి, ఎందుకంటే అవతల వాళ్ళు గొప్ప వాళ్ళు కనుక. అందుకని తమాయించుకొని, అయ్యా మీరు సూర్యుడి యొక్క కుమారుడు, ఆయన ప్రత్యక్ష దైవం, భూలోకానికి కనపడే దేవుడు ఆయన ఒక్కడే, అటువంటి మహానుభావుడి పుత్రులయ్యండి, ఇలాంటి మాటలు మాట్లాడడం ధర్మమా? నేనేమన్నా కాముకురాలినా, లేక భూలోకంలో స్వేచ్ఛగా తిరిగేటటువంటి భూతప్రేత పిశాచ వంశాలకు చెందిందానే? నేను పరమపతి వ్రతని, సుక్షత్రియ వంశం సూర్యవంశంలో మీ తండ్రి గారి వంశంలోనే పుట్టిన దాన్ని, శర్యాతి కుమార్తెని, నియమనిష్టలు కలిగిందాన్ని అన్నది. ఓసి పిచ్చిదానా, ఈ కబుర్లన్నీ బాగానే ఉంటాయి, మా మాట విని మీ నాన్న వెనక ముందు చూడలేదు, నీ కర్మ వల్ల ఇలా అంటగట్టాడు, ఈ ముసలాడు కొద్ది రోజులు రేపు పోతాడు అనుకో, యావజ్జీవితం ఈ చిన్న వయస్సులో వైధవ్యంతో కూడిన బట్టలు కట్టుకుని ఎలా బతుకుతావు? అసలే బ్రహ్మగారికి సరిగ్గా బుర్రలేక ఈ దాంపత్యం కూర్చాడు. నువ్వు కూడా ఆ దాంపత్యంలో పడి ఉంటావు ఏమిటి? మా మాట వినగానే ఇంకొక మాట మాట్లాడారంటే, నా తపశ్శక్తితో మిమ్మల్ని భస్మం చేస్తా, నా భర్త యొక్క అనుజ్ఞ లేదు కనుక ఎంతవరకు ఊరుకున్నాను. ఏదో మహాత్ములని, సూర్యుడి పుత్రులని, గురుపుత్రులని ఊరుకుంటే మీ ఇష్టవతుడు రెచ్చిపోతున్నారు, ఇంకా మాట్లాడారా? ఈ క్షణమే అయంకార జపం చేసి మిమ్మల్ని బూడిది చేస్తానంది ఆవిడ. దెబ్బతో వాడు వణిగిపోయి రెండు చేతులు జోడించి పోతల్లో ఎంత పని చేయదు, నీ శక్తి మాకు తెలుసు, నీ మనస్సు ఎటువంటిదో లోకానికి తెలియజేయడం కోసమని మేము ఇలా నాటకం ఆడాం. మేము కాముకులం కాము, అమ్మవారి పరీక్ష ఇది నీ కొరకు, మేము కావాలని నిన్ను పరీక్షించడానికి వచ్చాం, నువ్వు నెగ్గావు. ఇప్పుడు మేము నీ పాతివ్రత్య మహిమకి, నీ నిష్ఠకి, నీ భక్తికి మెచ్చుకుని ఒక మహోపకారం చేద్దాం అనుకుంటున్నాం అనగానే వీడు చల్లబడిపోయి, ఏమిటండి అని, నీ భర్త ముసలాడు, గుడ్డివాడు, అటువంటి వాడితో నువ్వు చాలా యాతన పడుతున్నావు, మేము తలుచుకుంటే దేవవైద్యులను కనుక నీ భర్తకి కళ్ళు ఇవ్వగలం, ముసలివాడిని నవయువకుడిగా చేయగలుగుతాం, పద్మాకర్ గారు లాగా అందంగా తయారు చేసి పెట్టేస్తాం పని, ఇంకా చూసుకొని ఈ జీవితం బాగుంటుంది. ఏమంటావు అనగానే, మీరు అన్నది బాగానే ఉందండి అంది. కానీ ఒక్క విషయం, మరి నీ భర్తని మేమిద్దరం చెరువు రెక్కా పుచ్చుకొని ఈ చెరువులో మునుగుతాం, నీ భర్త యొక్క చెరువు రెక్కా పుచ్చుకొని మేము నీళ్ళల్లో మునిగిన తర్వాత కొంత ఎక్కువసేమీ పడుతుంది, ఎందుకంటే కాయకల్ప చికిత్స అని ఒక చికిత్స మేము నీళ్ళల్లో చేస్తాం, ఆ చికిత్స నువ్వు చూడకూడదు కాబట్టి మేము అందరూ గుడుగురు మునిగాక 2 గంటలు పట్టచ్చు 3 గంటలు పట్టచ్చు లోపల బాగా చికిత్స చేసి వాడిని మంచి అందగాడి చేస్తాం, ఈ పాత చర్మం మొత్తం తీసేస్తాం, అప్పట్లో ఒక సర్జరీ అనమాట, అలా చేసి వాడిని అందగాడి చేస్తాం, కళ్ళు ఇస్తాం. కానీ నీళ్ళల్లో నుంచి బయటకు వచ్చాక మేము ముగ్గురు ఒకే రకంగా ఉంటాం, మా ముగ్గురులో ఎవరు నీ భర్తో నువ్వు పరీక్షించి వాడిని వరించాలి, పొరపాటున మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయనో పట్టుకుంటే, అంటే భర్త చేయకపోతే ఒకవేళ మా ఇద్దరులో ఎవరు చేయాలని నువ్వు పట్టుకుంటే వాడే నీ భర్త, మేము ముగ్గురు కాసేపు మాత్రం నిన్ను పరీక్షించడానికి ఒకే రకంగా ఉంటాం, మాలో నీ భర్త ఎవరో చూసి ఆచితూచి వాడు చేయబట్టుకో, నువ్వు ఎవరు చేయబట్టుకుంటే వాడు నీ భర్త, దీనికి నీవు ఒప్పుకుంటే నీ భర్తకు నవయౌవనం ఇస్తాం, దృష్టి ఇస్తాం అనగానే, మీరు చెప్పిన దాంట్లో చాలా లాభాలు ఉన్నాయి కానీ కొంచెం తిరగాసు కూడా ఉంది, ఎందుకైనా మంచిది, మా ఆయన్ని కనుక్కొని వస్తాను, మీరు ఇక్కడే ఉండండి అందుక, ఓ పర్వాలేదు, సూర్యాస్తమయం వరకు మేము ఇక్కడే ఉంటాం, వెళ్ళిరా అన్నారు వాళ్ళిద్దరు. వెంటనే ఈవిడ ఆశ్రమానికి పరుగు పరుగులు వచ్చింది, ఏమండి ఏమండి, అశ్విని దేవతలు వచ్చారు, మీకు రూపం ఇస్తా ఉంటున్నారు, దృష్టి ఇస్తా ఉంటున్నారు, దాంట్లో ఇది ఏదో తిరకాసు ఉందంటున్నారు, మనం ఏం చేద్దామండి అని అంటే, ఆయన చిరునవ్వు, రవి నీ మహిమ నాకు తెలుసు, నువ్వు చాలా గొప్పదానివి, రాక రాక మనకు మంచి అవకాశం వచ్చింది, ఎంతో ఉపాసనా బలం ఉంటే తప్ప ఎవరికి దర్శనమివ్వని అశ్వనీ దేవతలు తమంత తాము ఆహూతులే మన దగ్గరకు వచ్చారు, మనకి వరం ఇస్తా ఉన్నారు, దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి, అదృష్టం అప్పుడప్పుడు తలుపు దొడుకుందిట, దురదృష్టవంతుడు దాన్ని లోపలికి రానివ్వడు, అలా చేసుకోకూడదు మనం. నువ్వు నన్ను పెట్టుకెళ్ళి వాళ్ళకి అప్పగించు, వాడు నాకు ఆరోగ్యం ఇస్తారు, నవయవనం ఇస్తారు, ఆ తర్వాత అట నువ్వే మా ముగ్గురులో ఎవరో నీ భర్తో కనిపెట్టి వరించగలవు, నాకు నీ పాతివ్రత్య మహిమ తెలుసు అన్నాడు ఆయన. ఇంకా భర్త నువ్వు అన్నాడు కదా, వెంటనే ఆవిడ భర్తను జాగ్రత్తగా నడిపించుకొచ్చి అశ్వినీ దేవతలకు ఇచ్చింది. అశ్వినీ దేవతలు మళ్ళీ ముందే చెబుతున్నాం, పైకి వచ్చాక మా ముగ్గురులో నువ్వు ఎవరు చేయబట్టుకుంటే వాడే నీ భర్త అని చెప్పి ఆయన చెరువు రెక్క కూర్చుని గుడికి ఇంకొక నీళ్ళలో మునిగిపోయారు. మునిగిపోయిన తర్వాత గంట అయ్యింది అందులోంచి బయటికి రాదు, 2 గంటలయ్యింది రాదు, 3 గంటలయ్యింది రాదు. ఈవిడికి అనుమానం వచ్చింది, వీడు ఏమైనా పంపం చేశారా ఏమిటి, ఈ లోపల మా ఆయన్ని చంపేసి దొంగనాటకం ఆడుతున్నారా, దేవతలు అంత కపటత్వంతో చెయ్యరాని పనులు చెయ్యరే అనుకున్నది పాపం. ఇలా కాసేపు అనుకుంటూ ఉండగా బుడబుడ శబ్దమైంది నీళ్ళల్లో, ఆ గుడబుడ శబ్దం మధ్యలో నీళ్ళల్లో నుంచి ముగ్గురు మహాపురుషులు నడుచుకుంటూ ఒట్టుకొచ్చారు. ఈసారి ఆవిడ నిజంగానే మూర్చి వచ్చింది, ఇప్పుడు నీళ్ళల్లోంచి వచ్చిన తర్వాత చూస్తే ఆ ముగ్గురు ఒత్తిగా ఒకే రకంగా ఉన్నారు, ఏదో రాముడు భీముడు, రాముడు భీముడు ఒక రకంగా ఉంటారు కానీ ఇక్కడ రాముడు భీముడు సోముడు ఒకే రకంగా ఉన్నారు, ఈ ముగ్గురు మాట వరుస కూడా కళ్ళు ముక్కు చెవులు కాలు తీరు అన్నీ ఒకే రకంగా ఉన్నాయి. ఇంకా ఈవిడికి మతిపోయింది, అసలు ఇందులో ఎవడు నా భర్త? అచ్చం ఒకే రకంగా ఉన్నారే, రబ్బర్ స్టాంపులు వేసినట్టుగా. ఓరి దేవుడో, కొంప ఉంచుకున్నారా ఏమిటి? అనవసరంగా నా భర్తను వీళ్ళ చేతిలో పెట్టాను. ఇప్పుడు ఇందులో నా భర్త ఎవరో తెలియటం లేదు. పొరపాటును ఇందులో పరపురుషుడైన ఏ అశ్వనీ దేవతల సోదరుల్లో ఒకటి పట్టుకున్నానంటే యావత్ జీవితం వాడికి వారడైపోవాలి. అప్పుడు నా పాతివ్రత్య మహిమ ఏమవ్వాలి, నా నియమం ఏమవ్వాలి అనుకున్నది. అప్పుడు కష్టం రాగానే అప్పుడు అమ్మవారు గుర్తుకొచ్చింది. భక్తితోటి అమ్మని ప్రార్థించింది. దేవి ఖడ్గమాల స్తోత్రానికి ఈ ప్రపంచంలో దేనికి లేనంత శక్తి ఉంది. అమ్మవారు ఏకంగా ఖడ్గ రూపంలో మన చేతిలోకి వస్తుంది. అది ధ్యానం చేస్తే తాదృశం ఖడ్గమాప్నోతి ఏన హస్తస్థితేన వై అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్తా భవిష్యతి ఆరక్తాభాం త్రినేత్రాం అరుణిమవదనాం రత్నతాటంకరమ్యాం హస్తాం భోజైః సపాశాం కుశమదనధనుస్సాయకైర్ విస్ఫురంతీం ఆపీనోత్తుంగ వక్షోరుహ కలశలుఠత్తారహారోజ్జలాంగీం ధ్యాయేత్ అంభోరుహస్థాం అరుణిమవసనాం ఈశ్వరీం ఈశ్వరాణాం. అమ్మని ధ్యానిస్తే అమ్మతో సమానమైన ఖడ్గం కత్తిని ఆప్నోతి పొందుతాడు. తాదృశ్యం అంటే అమ్మతో సమానమైన, ఎందుకంటే అమ్మే మన చేతిలో కత్తి కింద ఉందన్నమాట. అటువంటి అమ్మవారి యొక్క ఖడ్గమాల స్తోత్రం చదివితే అమ్మ మనల్ని అలా రక్షిస్తుంది. అష్టాదశ మహాద్వీప సమ్రాట్, 18 ద్వీపములతో కూడిన భూమండలంలో కేవలం నవద్వీపాలే ఉంటాయి. ఈ నవద్వీపాలు కాకుండా ఊర్ధ్వలోకాల్లో ఇంకో 9 ద్వీపాలు ఉన్నాయి. అందుకే పూర్వం నవఖండ మండలాఖండిత భూమి అనేవారు. అమ్మని ప్రార్థిస్తే ఎక్కడ 18 ద్వీపములతో కూడినటువంటి లోకాలకి సమ్రాట్ మహారాజు అవుతాడు. రాజైతే ఉపయోగం ఉంది, కొంతమందికి చేతిలో పరిపాలన ఉంటుంది. పరిపాలన ఉన్నా వాడు ఏ నిర్ణయం తీసుకుందాం ఉన్నా కోర్టులు ఎక్కువ పడతాయి ట్రంప్ పరిస్థితి. దానివల్ల ఉపయోగం ఉంది, దొంగ తిరుగుతుంది. అధికారం ఉంది కానీ పూర్తిగా అధికారం వెలాయించడానికి ఉండదు. కొంతమందికి అధికారము ఉంటుంది, అధికారం వెలాచే శక్తి ఉంటుంది, కానీ అనుభవించడానికి అనారోగ్యం అంటూ రావచ్చు. కొన్ని తింటే పడవు. కొంతమంది ఇంటి నిండా బాదుషాలు ఉన్నాయి తినలేదు, ఇంకెందుకు బాదుషాలు అమ్మహం. ఇంటి నిండా ఆవులు ఎత్తుతో తయారు చేసిన వాంకి మైసూరు పాకాలు ఉన్నాయి, నేను తినలేనని తినవాడి మైసూరు పాకం ఉన్నా ఉసూరు పాకంలో ఒకటి, ఇంకెందుకు ఆ బతుకు? కనీసం ఒక్క ముక్కనే తినగలగారు కదా. మన ఇంట్లో ఆహారం ఉండడం ఉపయోగం ఏమిటి? ఉంటే తినకపోతే ఉపయోగం ఉంది. శరీరం నిండా షుగరు, ఇంక వాడికి ఏమి తినలేడు వాడు. తినలేని వాడికి ఉపయోగం ఉంది, మంచి బియ్యం ఉంది, బియ్యం తినట పెద్దదంట, ఇంకెందుకు వాడి బతుక్కి? ఇప్పుడు నెలకి $20,000 జీతం వచ్చినా హాయిగా రోజు వేడివేడిగా అన్నం వండుకు తినలేనప్పుడు, వంకాయ కూర తినలేనప్పుడు, అద్భుతమైన ఆవకాయ తినలేనప్పుడు వీడి బతుకు ఎందుకు సావగారిపోవడానికి తప్ప? ఈ డబ్బు అలా చూసుకుని రోజు బ్యాంకులో చూసుకుని ఐ హ్యావ్ $1,000,000 అనుకోవడం ఏం ఉపయోగం లేదు. కొంప ఉంటుంది, కొంపలో ఒక్కరోజు ఉండడు, ఇంకెందుకు కొంప? ఎప్పుడు బోల్డ్ ఇళ్ళు ఉన్నాయి వాడికి, ఏనాడు ఏ ఇంట్లో ఉండడు? ఎప్పుడు సత్రంలో బతికే, సత్రంలో భోజనం, మఠంలో నిద్ర, ఇంకెందుకు ఈ డాలర్లు? ఎంత స్కాలర్ అయితే మాత్రం. కాబట్టి భోక్త అవ్వాలి. ఈ శ్లోకంలో చెప్పిన మాట నీకు డబ్బు ఉండడమే కాదురా, పదార్థాలు ఉండడమే కాదు, చక్కగా ఎర్రగా ఆవునేతితో నిరపట్లేసుకుని వేరుశనగ కొండతో జీడిపప్పుతో చట్నీ చేసుకుని ఆ చట్నీలో ముంచుకు తింటూ ఉంటే అది దత్తిరులు, స్వర్గం దగ్గరగా ఉన్నట్టు అనమాట. కాబట్టి స్వర్గానికి దగ్గరికి వెళ్ళాలంటే వేళకి తినగలగాలి. ఏమీ తినలేట, తింటే కొలెస్ట్రాల్, తినకపోతే నీరసం. పాప అలా ఏవో చేతిలో కూర్చొని కప్పుతో కాఫీలు కూర్చుని పొద్దున్నే లేచిపోయి ఆ విమానంలోనే ఆ కాఫీ తాగుతూ ఈ కాఫీలో పక్కన కూర్చున్నవాడు మధ్య మధ్యలో తుక్కుని ఉమ్ముతూ ఉంటే అది కూడా అందులో పడుతుంటే అది సేకరిస్తూ ఏం చేస్తాం? పక్కన కూర్చున్నవాడు ఇలా తీసుకుని ఉంటుంది ఆ పక్కన కూర్చొని. వాళ్ళు ఏమో గొడ్డు మాంసం తింటూ ఉంటే ఆ బీఫ్, నేను బ్రీఫ్గా చెబుతున్నాను, ఇందులో పడుతూ ఉంటే అవి తాగుతూ ఇది కూడా బ్రతికేనా అని నేను అలా అందులో చెప్పారు. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే మనకి సమ్రాట్ అవ్వాలి, తగిన అధికారాలు ఉండాలి, చలాయించే శక్తి ఉండాలి, ఇవన్నీ ఉన్నా అనుభవించగలగాలి, సకలైశ్వర్యాలు సుఖంగా అనుభవించేవాడై ఉండాలి. అమ్మ అనుగ్రహం ఉంటే చక్రవర్తి అవ్వడం, అధికారాలు ఉండడం, దానిని అనుభవించే శక్తి ఉండడం అన్నీ ఉంటాయి. అది కూడా సక్రమంగా ధర్మబద్ధంగా అనుభవించాలంటే మళ్ళీ అధర్మపూర్వకంగా అనుభవించకూడదు. మన పొరుగు మంద తప్ప పక్కవాడికి లాక్కొచ్చి తినడం కాదు మళ్ళీ. కాబట్టి మన సంపదలు రావాలి, ఆ సంపదలను భోగించే యోగ్యత రావాలి. అందుకని నాయనా భోక్త అవుతావు, భవిష్యత్తు ఖచ్చితంగా భవిష్యత్తులో కూడా రాబోయే కాలంలో అయ్యేటప్పుడు భవిష్యత్తు అంటాం. ఇవాళ సుఖాలు అనుభవించడమే కాదు, అమ్మ అనుగ్రహం ఉంటే రాబోయే కాలంలో కూడా సుఖంగా ఉంటాం. ఈనాడు మనం ఎంత సుఖంగా ఉన్నా ఈ సుఖమే సుఖం కాదు కదా, అన్నిటికంటే రాబోయే కాలములో కూడా సుఖంగా ఉండగలిగిన వాడు అదృష్టవంతుడు. చాలామంది నవయౌవనంలో సుఖాలు అనుభవిస్తున్నారు, కానీ వార్ధక్యంలో పిల్లలు ఒక చోట, తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, ఎవరు ఎవరితో మాట్లాడుకోలేరు, ఎవరు ఎవరికి సేవ చేసుకోలేరు, రోగం వస్తే చేసేవాడు లేడు, అప్పుడు ఏం సుఖం ఉంది? పూర్వే వయసి ఎస్ సుఖ స నసుఖ నసుఖీ అన్నారు. పూర్వే వయసి మంచి అవయవనంలో ఉన్నప్పుడు ఎవడు సుఖంగా ఉన్నాడో వాడు సుఖీ కాదు. ఉత్తర వయస్సులో ఆఫ్టర్ 60 ఇయర్స్ ఎవడు రోజు సుఖంగా ఉండగలుగుతాడో, పిల్లలు నెత్తి మీద పెట్టుకు చూడటం, ఏ దేశానికి వచ్చినా వారానికి సరిపడా వడ్డేసి ఫ్రిడ్జ్లో పెట్టి మీ చావు మీరు చావండి వేడి చేసుకు తినండి అని చెప్పకుండా ఏ రోజు ఆ రోజు హాయిగా చక్కగా వంకాయ కూర, టెంకాయ పచ్చడి, మామిడికాయ పప్పు మెక్సికో నుంచి తెప్పించుకుని మరి మామిడికాయలతో మంచి పోపు పెట్టుకుని పప్పు చేసుకుని అది కూడా పలచగా పప్పు చేసుకుని మిరపకాయలు అవే చల్లమిరపకాయలు వడియాలు పప్పడాలు బొప్పడాలు ఇవన్నీ శుభ్రంగా వీళ్ళు మప్పి పెడుతూ ఉంటే తిరిగి సుఖంగా ఉండగలిగితే వాడు వార్ధక్యంలో సుఖపడేవాడు, వాడు సుఖి. ఇప్పుడు అమ్మ అనుగ్రహంతో ఈ వయస్సులోనే కాక వార్ధక్యంలో కూడా సుఖం వస్తుంది. అందుకని అష్టాదశ మహాద్వీప సమ్రాట్ భోక్త భవిష్యత్తు. ఇంకా అమ్మవారు ఎలా ఉంటుంది? ఆ రక్తభాం పూర్తిగా తెల్లగా ఎర్రగా ఉంటుంది, అతని రక్తవర్ణంలో ఉంటుంది. అరుణిమ వదనాం ఎర్రని ముఖం కూడా ఉంటుంది అతనికి, తల్లి ముఖం కూడా ఎర్రగా తామరపూలేగా ఉంటుంది. ఇంకా రత్నతాటంకరమ్యాం చెవులకి రెండు కొండలాలు ఉన్నాయి, ఆ కొండలాలు తాటంకాలు రత్నములు తాపడం చెయ్యబడినవి. ఆ తాపడము చెయ్యబడిన రత్నములు తాపడం చెయ్యబడిన కొండలములు దుద్దులు చెవులకు పెట్టుకుంటే ఈ కాంతి ముఖం మీద పడి ముఖం తడుక్కు తడుక్కును మెరిసిపోతూ ఉంటుంది. అందుకే ఆవిడ రమ్య అన్నారు. తాటంకములతో రమ్యముగా ఉన్నటువంటి రూపం ఆవిడ. ఇంకా ఆవిడ చేతులలో హస్తాంభోజై సపాశ అంకుశ మదన ధను సాయకై విస్ఫురంతి. ఆవిడకి చాలా చేతులున్నాయి, వాటిల్లో ధనుస్సు ఉంటుంది, బాణాలుంటాయి, పుష్పం ఉంటుంది, ఇలా రకరకాలైనటువంటి వస్తువుని ధరిస్తుంది ఆవిడ. అటువంటి ఆవిడ ఆపీరోత్తుంగ వక్షోరుహ కలశలుఠత్తార ఆరోగ్యరాన్ని అంభోరుహస్థ తామరపువులో కూర్చుంటుంది. ఎప్పుడు అమ్మవారికి ఆసనం తామరపువ్వు అన్నమాట. కోరికలు తీర్చేటప్పుడు అమ్మ ఎప్పుడు తామర పువ్వులో కూర్చొని దర్శనమిస్తుంది. అదే కోరికలు తీర్చకుండా మోక్షం ఇవ్వాలనుకుంటే పంచప్రేత మంచాతిశాయిని అయి ఉంటుంది. మనిషిని ఆనంద పెట్టాలి అనుకున్నప్పుడు కాలి మీద కాలు వేసి కూర్చొని దర్శనమిస్తుంది. ఇలా ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకంగా ఆవిడ దర్శనమిస్తుంది. ఇప్పుడు తామర పువ్వులు ఎందుకు కూర్చుంది? ఈవిడికి భర్త ఎవరో తెలియచేయాలి, ఒక కోరిక తీర్చాలి, ఈవిడిని సౌభాగ్యవతిగా చెయ్యాలి. అందుకని అంభోరుహస్థాం, అంభోరుహము అంటే తామర పువ్వు, అంభహ అంటే నీరు, రుహ అంటే పుట్టుట, అంభోరుహము నీటిలో పుట్టినది. ఒక తామర పువ్వుకే వాడాలి దాన్ని, మళ్ళీ నీటిలో పుట్టే కదా చేపలకి నత్తలకి గుల్లలకి వాడకూడదు, కేవలం దానికి ఒక రూఢి అంటారు దానికి. అంభోరుహము అంటే తామర పువ్వు, స్థ ఉండునది, అంభోరుహస్థాం తామర పువ్వులో కూర్చున్న దానిని ధ్యాయేత్ ధ్యానిస్తున్నాను. అరుణిమ వసనాం, వసనము అంటే వస్త్రం, వస్త్రం కూడా ఎర్రగానే ఉంటుంది కాబట్టి ఎర్రని బట్ట కట్టుకున్నది ఆవిడ. ఆ శుక్రవారం వచ్చినప్పుడు ఎర్రని బట్ట అమ్మకి కట్టి ఆ అమ్మని కుంకుమతో ఈ ఖడ్గమాలతో పూజిస్తే ఎన్ని సౌభాగ్యాలు వస్తాయండి. శ్రద్ధతో పూజించాలన్నమాట. ఓ త్రిపుర సుందరి హృదయ దేవి శిరోదేవి శిఖాదేవి కవచ దేవి నేత్రదేవి అస్త్రదేవి కామేశ్వరి భగమాలిని నిచ్చక్రుండే భేరుండే మహివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరితే కులసుందరి నిత్యే నీల పతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలని చిత్రే మహానిత్యే పరమేశ్వర పరమేశ్వరి విక్రేశమై షష్ఠీశమై ఉడ్డీశమై శ్రీయానాథమై లోపాముద్రామయి అగస్త్యమై కాలతాపనమై ధర్మాచార్యమై ముక్తకేశీశ్వరమై దీపకళానాథమై విష్ణుదేవమై ప్రభాకర దేవమై తేజోదేవమై మనోజదేవమై కళ్యాణదేవమై వాసుదేవమై రత్నదేవమై శ్రీరామానందమై అణిమాసిద్ధే లఘిమాసిద్ధే గరిమాసిద్ధే మహిమాసిద్ధే ఈశిత్వ సిద్ధే వశిత్వ సిద్ధే ప్రాకామి సిద్ధే. ఇవి అష్టసిద్ధులండి. అణిమ లఘిమ గరిమ మహిమ ఈశిత్వం వశిత్వం ప్రాప్తి ప్రాకామ్యం ఈ 8 8 సిద్ధులని పేరు అన్నమాట. ఇటువంటి సిద్ధులతో కూడిన తల్లిని ధ్యానం చేయగానే ఓ తల్లి నేను నిన్ను భక్తి శ్రద్ధలతో ఎవరిని బట్ట కట్టుకున్న దాన్ని ధ్యానం చేస్తున్నాను. ఈశ్వరీ ఈశ్వరాణం, ప్రభువులకి ప్రభువు, తల్లులకి తల్లివి, అటువంటి నిన్ను ధ్యానం చేస్తున్నాను. ఈ ఖడ్గవాల స్తోత్రాన్ని మానసికంగా ధ్యానం చేసింది. కుంకుమ పూజ చేయడానికి ఎదురుకుండా ఏం లేదు కాబట్టి అంతా మనస్సులోనే. మానసిక పూజ అంటారు దీని. మనస్సులోనే నీకు ధ్యానము, మనస్సులోనే పుష్పము, మనస్సులోనే కుంకుమ, అన్నీ ఇచ్చేస్తున్నాను. అదే శంకరాచార్యులు గారు మనకు చెప్పింది, యత్ యత్ కర్మ కరోమి తత్ తత్ అఖిలం శంభో తవారాధనం. అది విడదీయాలన్నమాట. ఎత్తు ఎత్తు కలిస్తే యద్యత్ అవుతున్నమాట. యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం. నేను ఏ పని చేసినా తత్త ఆయా పనులన్నీ అఖిలం ఎంత కూడా కొరత లేకుండా తవ ఆరాధనం, నీ పూజయే నీ ఆరాధనే, నేను చేసే ప్రతి పని ఓ ఈశ్వర అందులో ఏం చేసినా అవన్నీ నీవి, ఏ కొరత లేకుండా నా పనులన్నీ నీ పూజల కింద భావించాను. నిద్రపోయాం ఒక ఉపన్యాసం వింటూ కూడా కూర్చుని ఎలాగే నిద్రపోయే శక్తి కొందరికి ఉంటుంది. అలా గొరక పెట్టారనుకోండి, అది గొరక కాదట, నిద్ర సమాధి స్థితి, అది కూడా సమాధి అనుకో ఏకంగా. ఆత్మాత్వం, నా ఆత్మ, నా లోపల ఉన్న ప్రాణం నీవు. గిరిజా మతి, నా బుద్ధి, మతి అంటే బుద్ధి, ఈ తెలివితేటలు ఉన్నాయే అవి సాక్షాత్ పార్వతి. సహచరాహ ప్రాణాహ, నాలో ఐదు ప్రాణాలు ఉన్నాయి, ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలు, ఈ ఐదే కాకుండా నాగదత్త ధనంజయ కుకర క్రోర్మాది పంచ ఉప ప్రాణాలు ఉన్నాయి. ఈ మొత్తం దశ ప్రాణాలు కలిపితే అవన్నీ ఎవరు, నీ సహచరాలు అనుకో, నీ పరివారజనం అనుకో. అందుకని ప్రాణాహ ప్రాణములు సహచరా. శరీరం గృహం, నీకు ఇల్లు కట్టడానికి, నీకు మందిరం కట్టడానికి డొనేషన్లు ఎవరు పడితే వాళ్ళు ఇవ్వట్లేదు అనుకో, అప్పుడు ఏం చేయాలి, నా ఇల్లే నీ గృహం అనుకో. నా ఇల్లే ఒక దేవాలయం, నా శరీరమును నీ దేవాలయం కింద భావించరాట్లేదు. కానీ దేవాలయం అంటే అర్థం ఏంటి అదే కదా, ఆలయము అన్నా మందిరం అన్నా వీటన్నిటికీ అర్థం ఇల్లు. దేవ ఆలయం అంటే దేవునికి ఇల్లు, మన ఇల్లు మానవ ఆలయం, అది దేవాలయం. ఈ విధంగా నా శరీరమును నీ ఇల్లుగా భావించు. పూజాతే విషయోపభోగ రచన, విషయోపభోగ రచన, పొద్దున్నే లేచాం, కాఫీ తాగాం, స్నానం చేసాం, ఒంటికి పౌడర్ పూసుకున్నాం, బట్టలు కట్టుకున్నాం, నిద్రపోతున్నాం, టిఫిన్లు తిన్నాం, భోజనాలు చేసాం, ఇవన్నీ కలిపితే విషయ ఉపభోగ రచన అంటారు. అంటే మన శరీరంతో మనం అనుభవించే పనులన్నీ, మా అనుభవాలన్నీ ఉన్నాయే, మా భోజనాధికాలు, స్నానాలు, అలంకారాలు, ఇవన్నీ నీ పూజలు. తే పూజ, నీ పూజ అనుకోమన్నాడు. ఎంత అద్భుతమైన మాట. మనం స్నానం చేస్తే ఆయన స్నానం చేసినట్టు అనమాట, మనం కాఫీ తాగితే ఆయన తగినట్టే, కాఫీ దేవి నమామ్యహం అని దండం పెట్టేటే ఇచ్చేయటం. పూర్వం చిన్నప్పుడు అలాగే చేసాం, కాఫీ తగినప్పుడు కూడా ఓం సాయి శ్రీ సాయి అని ఒక ఆవిడ సాయి భక్తులు ఉండేది మా ఇంటి పక్కన, కాఫీ నైవేద్యం సమర్పయాన్ని చూపించేసి ఇలా చూపించి ఎక్కువసేపు చూడడం ఆయన గడగడ తగేసి ఆయన తగేస్తాడేమో భయం. కాబట్టి మనం ఏం చేసినా సరే ఇవన్నీ నీకు అర్చనలు, ఈ విషయోపభోగ రచనలన్నీ కూడా నీ పూజ. నిద్రా సమాధి స్థితి, మేము గాఢంగా నిద్రపోతున్నాం అనుకోండి, అది సమాధిలోకి వెళ్ళిపోయి ధ్యానం చేయడంతో సమానం. సంచార పదయోహో ప్రదక్షిణ విధి, పదయోహో మా కాళ్ళతోటి అటు ఇటు తిరుగుతున్నాక పొద్దున్న ఆఫీస్కి వెళ్ళాం, లేకపోతే బాత్రూమ్కి వెళ్ళాం, ఇలా గుళ్ళోకి వచ్చాం, ఇంకేదో పులిహోర కోసం వెళ్ళాం, ఇవన్నీ తిరుగుళ్ళు. ఈ తిరుగుళ్ళని సంచార అంటారు. పదయోహు కాళ్ళతోటి మేము తిరిగిన తిరుగుళ్ళు నీ చుట్టూ చేసే ప్రదక్షిణ కింద భావించు. యాని కానిచే పాపాని అని మాకు అండం కూడా చేత కాదు, ఏదో మా ఇష్టోత్తుడితో తిరుగుతాం, అపరితీయని దెబ్బ లాంటి పాటలకు కూడా పెడతాం, ఎక్కడికెళ్ళినా ఏం తిరుగుళ్ళు తిరిగినా ఈ తిరుగుళ్ళన్నీ కూడా నీ ప్రదక్షిణ కింద భావించు. స్తోత్రాని సర్వాగ్రహ గీహి అంటే శబ్దం, గ్రహ మాటలు, తెల్లారు లేస్తే ఎన్ని మాటలు మాట్లాడుకున్నాం మనం, ఓహో బాబా మాటలకు అంతం లేదు. ఇక కొంతమంది అయితే లేచారంటే వాళ్ళు మాట్లాడారంటే అవతల వాళ్ళ లోడు మూసుకుని శ్రద్ధగా ఉండవలసిందే. అందుకే ఓ భర్త గారు ఎప్పుడు స్టేజ్ మీద మాట్లాడు అంటే నాకు మాటలు రావడం పోయేయండి అన్నాడు, ఎందుకంటే పెళ్ళి అయినప్పటి నుంచి మాట్లాడటం మానేసానండి అన్నాడు. ఆయన అదృష్టం అది, ఆవిడ నేను మాట్లాడిస్తేగా ఎప్పుడైనా మాట్లాడటానికి. అందువల్ల ఓ తల్లి ఓ తండ్రి సర్వాగ్రహ, మా వాక్కులన్నీ కూడా స్తోత్రాన్ని నీ స్తోత్రాలుగా భావించు. మా నోటితో మేము మాట్లాడే ప్రతి వాక్యం ప్రతి పదం నీ స్తోత్రములు. పొద్దున్నే లేచాం కాఫీ అన్నాం అది స్తోత్రమేట, నిద్ర అన్నాం అది స్తోత్రమే. ఈ విధంగా ఏం వాగినా మా వాగుళ్ళన్నీ నీ స్తోత్రములుగా భావించు. ఇంకెంతెందుకు చెట్టు చివరి కొట్టంగా చెప్పాడు అనమాట. యజ్జత్ కర్మ కరో మితత్వదఖిలం సింభోతారాధనం. మేము ఏ పనులు విడిచిపెట్టకుండా పొద్దున్న నుంచి రాత్రి దాకా చేస్తున్నామో ఈ మొత్తం పనులన్నీ నీ యొక్క సేవలు, నీ ఆరాధన కింద భావించు. దీనికి మానసిక పూజ అని పేరు. ఇది చాలా కష్టమైన జ్ఞానులు అలాగే సమర్పించేవారట. వాళ్ళు తింటున్నప్పుడు కూడా నాలో ఉన్న పరమాత్మునికి సమర్పిస్తున్నాను అనేవారు. అప్పుడు వాడికి ఈ సంసారంలో ఉన్న ఏ దుఃఖము ఏ సుఖము వీడిని అంటావు, ఏ పాపము పుణ్యము అంటావు, ఇటు పాపపుణ్యం సుఖ దుఃఖాలు వీడిని శరీరాన్ని మనస్సుని పట్టుకోవు గనక వీడికి మోక్షం వస్తుంది. కాబట్టి జ్ఞానులు ఎప్పుడు మహారాజైన జనకుడికి మళ్ళీ విదేహరాజైన జనకునికి మళ్ళీ ఏం చేసినా పరమాత్మకు సమర్పిస్తారు. అటువంటి మానసిక స్థితిలోకి వెళ్ళిపోయి అమ్మని ధ్యానం చేసింది. అప్పుడు అమ్మవారి యొక్క అనుగ్రహం ఆవిడ బుర్రలో పడిందిట. అమ్మ ఆవిడ బుద్ధిని ప్రేరేపించింది, ప్రచోదనం చేసింది. దానికి ప్రచోదనం అని పేరు అనమాట. బుద్ధిం యా నః ప్రచోదయాత్ అని దేవీ భాగవతంలో మొదటి మంత్రం. మా బుద్ధిని సర్వ చైతన్య స్వరూపిణి అయిన అమ్మ ప్రేరేపించుగాక. వెంటనే ప్రేరేపించింది అమ్మ. వెంటనే వీడు ఏం చేసింది, ఇప్పుడు ఆ ముగ్గురు చేసి చూసింది. ఆ ముగ్గురిలో ఇద్దరికి కంటి మీద రెప్పపాటు లేదు. ఒక్క ఆయన మాత్రం చీటికి బట్టి ఇలా రెప్ప వేస్తున్నాడు, టక్కన వెళ్ళి ఆయన చేయబడుతున్నాడు. దేవతలకి రెప్పపాటు ఉండదని చెప్పారు కదా. ముగ్గురు ఆకాశంలోనే ఉన్నప్పటికీ ఆకాశంలో ఉండడం ముగ్గురు కామన్గా ఉన్నారు ఇప్పుడు అశ్వని దేవతల మహిమ వల్ల. ఇప్పుడు ఈవిడికి ఈ ముగ్గురులో ఎవరు తన భర్త అనే ఊహ వచ్చింది. ముగ్గురు ఒకే రకంగా ఉన్నారు. అప్పుడు అమ్మవారు ఏం చేసింది, ఇదిగో నీ భర్త ఇందులో ఈ రకంగా నువ్వు గుర్తుపెట్టుకోగలవు అని ఒక సూచన చేసింది. చేయగానే ఇప్పుడు ఆ ముగ్గురు గీసి చూసింది ఈవిడ. అందులో ఇద్దరు ఏం చేశారన్నమాట, ఇలా దిగుసుకుపోయిన కళతో ఉన్నారు. ఎప్పటికీ కంటి మీద రెప్పేయటం లేదు. అచ్చం ముగ్గురు ఒకే రకంగా ఉన్నా వాళ్లలో ఇద్దరికి మాత్రం రెప్పపాటు లేదు. ఒక ఆయన మాత్రం చేసిన వాటికి అంటున్నాడు, కంటి మీద రెప్ప అరుస్తున్నాడు. వెంటనే ఆయన చేయకూర్చుకుని, హీఈస్ మై హస్బెండ్, మీరు ఎంత బ్యాండ్ అంతా ఉన్నా ఈయనే హస్బెండ్ అంతవాడు. ఇంకేముంది, వాళ్ళిద్దరూ యథారూపం ధరించేశారు. అమ్మాయి నీ భర్త అసలు రూపం ఇదే. యవ్వనంలో ఉన్నప్పుడు ఇలా ఉండేవాడు. ముసలాడు అయ్యాక నువ్వు చూసావు, నీ భర్త గుర్తుపట్టలేకపోతున్నావు. నీ భర్త యవ్వన రూపం అమ్మాయి ఇది, మేము కూడా కావాలన్న రూపం ధరించాం తల్లి. మాకు ఒక అనుమానం, మేము ముగ్గురు అచ్చం నీ భర్త నవయవనంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో అలాంటి రూపం ధరించాం కదా. పైగా నీ భర్తకి మంచి తిరుపతి ఇచ్చాం, సౌందర్యం ఇచ్చాం. మాలో ఎవరు నీ భర్త, ఎవరు అశ్విని దేవతలు ఎలా కనిపెట్టావు అంటే ఆవిడ రహస్యం చెప్పకుండా, ఇదంతా జగన్మాతృ కటాక్షం, అహంకార జప నిష్ఠ ఫలితం అన్నది. ఇప్పుడు అర్థమైంది అమ్మని పూజిస్తే ఎన్ని లాభాలు ఉన్నాయి. ఇంకా మేము వెళ్ళొస్తాం అన్నమాట ప్రకారం నీ భర్తను యువకుడిని తీసి అప్పగించాం. మా పని పూర్తయింది, మా లోకానికి మేము పోతాం అనగానే ఇప్పుడు చిరునవ్వు నవ్వుతూ చమన మహర్షి ఉన్నాడు. వాడు చెయ్యి గట్టిగా పట్టుకుని, ఆగండి, నా భార్యకి మీరు గొప్ప వరం ఇచ్చారు. ఏం వరం? నన్ను యువకుడిని చేసి. ఒక భార్యకి భర్త అందంగా ఉండడం కంటే, యువకుడిగా ఉండడం కంటే వరం ఏమున్నది అంటే, పూర్వం భార్య అలా కోరుకునేవారు దాట. కాబట్టి నా భార్యను అనుగ్రహించారు. నేను మీ ద్వారా ఒక మహోపకారం పొందాను. పోయాయనుకున్న కళ్ళు వచ్చాయి, యవ్వనం వచ్చింది. ఇక ఇప్పుడు నేను కూడా మీకు ఒక ప్రత్యుపకారం చెయ్యాలి. ఎప్పుడైనా ఎవడన్నా మనకు ఉపకారం చేస్తే వాడికి తప్పక ఉపకారం చేయాలట. అందులో శాస్త్రం ఏం చెబుతున్నది, దేవతలు గురువులు కోరితే శరీరమైనా ఏమని శాస్త్రం చెబుతున్నది. మన గురువు మన ఒకవేళ పొరపాటున ఏదైనా నీ శరీరం ఇచ్చేయంటే, నా శరీరం ఎక్కడ ఇస్తానండి, నాకు లీవ్ దొరకదండి అని అనకూడదట. బోడి లీవ్ కాదు, ఏదైనా లీవ్ చేసేయండి. కలియుగం కదండి, ఇప్పుడు ఆ మాట గురువులు అడగలేరు, శిష్యులు ఇవ్వరు. కానీ పూర్వకాలంలో గురువులు అడిగితే ప్రాణం ఇచ్చేవారు. తలకాయ నరుక్కున్నటువంటి శిష్యులు ఉన్నారు. మహానుభావులు ఆ కాలం వేరు, ఆ విధానం వేరు. దేవతలు గురువులు కోరిన వస్తువు ఇవ్వనటువంటి వాడి జన్మ జీవించి కూడా వ్యర్థమే. వాడు బతికున్న శవంతో సమానం, వాడు జీవక్షవంతో సమానం. నాకెంత ఉపకారం చేసిన మీకు ఉపకారం చేయాలి, నీకేదన్నా కోరికుంటే చెప్పండి తీరుస్తానని కానీ వాడు పకపకానవి. నాయన పోయిన నీ కళ్ళు తెప్పించుకోలేవా, నీకు వార్ధక్యం వస్తే యువకుడిగా మారడం నీకు చేత కాదు. నీ బ్రతుకే నువ్వు బ్రతకలేని వాడివి, దేవతలకు నువ్వు ఉపకారం ఏం చేస్తావులే. మేము ప్రత్యుపకారం కోరుకుని నీకు ఈ ఉపకారం చెయ్యలేదు. మాకు కోరిక కలిగింది, మీ ఆవిడ పాతివృత్యం మీద అభిమానం కలిగింది, అందువల్ల ఉపకారం చేశాం. మాకు ఏ ప్రతి ఉపకారం అక్కర్లా మా దారిలో మేము పోతామని కానీ అది పక్కపక్కనవి నాయనలారా. ఇప్పుడు అసలు రహస్యం చెబుతున్నాను, నేను అమ్మవారి ఉపాసకుని, ఈవిడిని పరీక్షించడానికి ఈ ముసలితనము ఇవన్నీ నేనే నాటకమాడి తెచ్చుకున్నాను. అమ్మవారి భక్తులు ఏదైనా సాధించగలరు అని లోకానికి తెలియజేయడానికి అమ్మ నేను కలిసి ఆడిన నాటకం. నేను శ్రీవత్సగోత్రుణ్ణి, భృగువంశిస్తుణ్ణి, నా మహామహిమ సంఖ్యకి నేను పొగుడుకోకూడదు ఎప్పుడు కూడా. ఆత్మస్థుతి పరనింద చాలా ప్రమాదం, నేను ఏదైనా చేయగలను, తప్పనిసరి చెబుతున్నాను ఇప్పుడు ఆ మాట. నా మహిమ మీకు ప్రదర్శించి నిదర్శనగా చూపించగలను కాబట్టి నన్ను తక్కువ అంచనా వేయద్దు. నేను తలుచుకుంటే ఎప్పుడో యవ్వనం పొందగలను, కానీ తన తపశ్శక్తిని స్వార్థమునకు వాడకూడదు అని మా వంశం వాళ్ళతో నియమం ఉండదు. ఈ శ్రీవత్సవత్వం వాళ్ళు ఎప్పుడూ తమ తపశ్శక్తిని స్వార్థానికి వాడకూడదు, వాడరు వాళ్ళు. వాళ్ళే వాడగలిగితే ఇతరుల దగ్గరికి ఎందుకు పెడతారు? కాబట్టి ఇది నా నియమం. నేను నా స్వార్థానికి వాడుకోకపోయినా మీరు వచ్చి పరమార్థం చూపించారు, ఇప్పుడు మీకోసం నా శక్తిని ఉపయోగిస్తాను. మీకేం కావాలో కోరుకోండి అంటే, నువ్వు అంతగా ఉచ్చరపడుతున్నావు కదా, అయితే మేము కోరిక కోరతాం. ఈ మధ్యన 1000 క్రితం ఇంద్రుడు ఒక సభ చేశాడు. ఆ సభలో ఏమన్నట్ట, దేవతలందరూ యజ్ఞంలో భాగం పొందొచ్చు, ఒక్క అశ్విని దేవతలకి మాత్రం సోమపానానికి అర్హత లేకుండా నేను ఈ రోజు నుంచి డిక్లేర్ చేస్తున్నాను అన్నట్ట. ఎందుకని పైగా అందరికీ వైద్యం చేస్తారు కాబట్టిట, అడ్డమైన వాడి చేతులు పుచ్చుకుంటున్నారు, వీళ్ళు వైద్యం చేస్తున్నారు, అందుకని వీళ్ళు యజ్ఞ భాగానికి అర్హులు కాదు. యజ్ఞం జరుగుతున్నప్పుడు దేవతలందరినీ ఆహ్వానించేవారు పూర్వం బ్రహ్మలు, అప్పుడు ఆ దేవతలంతా అక్కడికి వచ్చి కూర్చుంటారు అనమాట. ఓం యంద్రాయ స్వాహ యంద్రాయ యదన్న మమాన గారు ఇంద్రుడు వచ్చి అక్కడ కూర్చోవాలి. ఏదో ఆకాశంలో అదృశ్యంగా కూర్చోవడం కాదు, ఇప్పుడు కలియుగంలో కనబడటం లేదు కానీ పూర్వం వాళ్ళ కోసం ఆసనాలు వేసేవారు, అవి కూడా ఆకాశ మార్గంలో ఆసనాలు. పైగా భూమి మీద అంటే ఎంతమంది దేవతలు సరిపోతారు? ఇంత ఇంతో హాల్లో మీరు గట్టిగా కూర్చుంటేనే ఒక్క వస్తుందని గొల్లులు బాగా పెడుతున్నారు. అటువంటిది మొత్తం దేవతలంతా 3 కోట్ల మంది దేవతలు వచ్చి కూర్చుంటే స్థలం ఎక్కడ ఇస్తాం? ఈ కౌంటీ వాళ్ళు మీకు పర్మిషన్ ఇస్తారా? ఒకవేళ హాల్ కడతామన్నా కాబట్టి ఇబ్బందులు. అందుకని ఆకాశ మార్గంలో ఇంద్రుడికి ఒక ఆసనం, పక్కన వరసగా అగ్నికి, అగ్ని పక్కన యముడికి, యముడి పక్కన నిరుతికి, నిరుతి పక్కన వరుణుడికి, వరుణుడి పక్కన వాయువుకి, వాయువు పక్కన కుబేరుడికి, కుబేరుడి పక్కన ఈశానుడికి, ఆ పక్కన ఉపదేవతలకి, ఆ తర్వాత ఇంద్రాధిపుత్రుల యొక్క జయంతాదులకి, ఆ పక్కనేమో మహానుభావులైన నవగ్రహాలకి, వాళ్ళ అధిష్టాన దేవతలకి, ప్రత్యధి దేవతలకి, అందరికీ కూడా ఆసనాలు ఏర్పాటు చేసి మంత్రశక్తితో ఈ దేవతలను ఆహ్వానించగానే వాళ్ళు వచ్చి అందులో కూర్చునేవారు. ఇంద్రాయ స్వాహానగానే ఇంద్రుడి దగ్గరికి ఈ ఆహారం వెళ్ళేది. చెరువు అనే పేరుతో నేతితో కలిపి వేసే ద్రవ్యం ఒక అమృత రసంగా మారిపోతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే యజ్ఞంలో చెరువు అనే పేరుతోటి, అది చెరువు సంస్కృత శబ్దం, తెలుగులో చెరువు అయ్యింది, అంతేగాని ఈ చే కాదు, చెరువు అంటే నీళ్లతో కూడినటువంటి తెలుగు పదం అది, కొలను చెరువు అంటారు, ఇది చెరువు అనాలి. ఈ చెరువు నెయ్యిలో కలిసి స్వాహ అనగానే అద్భుతమైన అమృతపు బిందువుగా మారుతుంది, సూక్ష్మమైన అమృతపు బిందువు అనమాట. మళ్ళీ పెద్ద అమృత భాండంగా మారదు, అమృతంలో ఉన్న ఒక బొట్టు, ఏ డ్రాప్ ఆఫ్ సుధగా మారిపోయి ఈ సుధ వాడి నాలిక మీద పడగానే వెంటనే ఇంద్రుడికి బలం చేకూరుతుంది, ఆనందం కలుగుతుంది, యవ్వనం కలుగుతుంది. ఇంద్రాది దేవతలకి యవ్వనం కలగాలంటే, ఆరోగ్యం కావాలంటే, బలం కావాలంటే యజ్ఞం చేయాలి. అప్పుడు యజ్ఞంలో ద్రవ్యం వాళ్ళకి ఎంత చుక్కగా మారి నాలుక మీద పడి అది అనేకమైన విటమిన్లతో కూడిన ఔషధంలాగా వాడి శరీరాన్ని సుసంపన్నం చేస్తుంది, ఆరోగ్యంగా ఉంచుతుంది. అందుకని దేవతలు ఆరోగ్యంగా ఉంటారు యజ్ఞాలు జరిగితే. అప్పుడు యజ్ఞం వల్ల దేవతలకు ఆహారం వచ్చి వాళ్ళు ఆరోగ్యంతో ఉంటే వాళ్ళు ఏం చేస్తారు వెంటనే, అమ్మాయ్యా భూలోకంలో ఎంత మంచి వాళ్ళండి, మిల్పిటాసులు యజ్ఞం చేశారండి, అమృతం లాంటి ఆహారం మాగిచ్చారండి, ఇన్ని విటమిన్ ట్యాబ్లెట్లు, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్లు అంతా ఇచ్చేసారండి అని మెచ్చుకుని మనకి సకాలంలో వర్షం కురిపించి కష్టాలు లేకుండా చేసి ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఇస్తారు. మనం యజ్ఞాలు చేయకపోతే దేవతలకు ఆహారం వెళ్ళదు, ఆహారం వెళ్ళకపోతే వాళ్ళు కూడా చిక్కిపోతారు పాపం. షుగర్ పేషెంట్లు తిండి తినకపోతే ఎలా అయిపోతారు, అలా అయిపోతారు పాపం వాళ్ళు, ఎలా బక్క చిక్కిపోతారు. దాంతో వాళ్ళు ఏం చేస్తారు, సకాలంలో వర్షాలు కురిపించరు, సకాలంలో మనకి రావలసిన వస్తువులు ఇవ్వరు, అప్పుడు మనం దెబ్బతింటాం. అందువల్లే భాగవతాదులు 1-2 సార్లు చెప్పాయి, ముఖము చేయ వజ్రి మది సంతసించును, వజ్రి సంతసింపవానగురియు, వానగురియ కసవు వసుమతి పెరుగును, కసవు మేసి ధేను గణము బ్రతుకు, దేవుళ్ళు బ్రతికెనే మాన దుఃఖనమైన పాడి మందల గలుగును నోనముగ పాడి గలిగిన మానవులును సొరలు తలిసి మనుదురు పత్ర. యజ్ఞం చేస్తే ఇంద్రుడికి ఆనందం కలుగుతుంది, కడుపు నిండుతుంది, ఆరోగ్యం కలుగుతుంది, అప్పుడు ఆయన సంతోషిస్తాడు. ఆయన సంతోషిస్తే వాన కురిపిస్తాడు, వాన కురిస్తే ఈ భూలోకంలో ఉన్న నదులు, నదాలు, బావులు, భూగర్భ జలాలు అన్నీ పెరుగుతాయి, అన్నీ సక్రమంగా నీటితో ఉంటాయి, పంటలు పండుతాయి, పచ్చగడ్డి పెరుగుతుంది. మళ్ళీ పచ్చగడ్డి తిని ఆవులు సంతోషంగా అవి కూడా అభివృద్ధి చెందుతాయి, ఆవులు పాలిస్తాయి. ఆ పాల ద్వారా వచ్చేటటువంటి నేతిని మనం కొంత వాడుకుని మళ్ళీ దేవతలకి దాన్ని కొంత యజ్ఞ రూపంలో అందించాలి. ఈ విధంగా దేవతలకి మనం యజ్ఞ రూపంలో ఆహారం ఇస్తే ఆ ఆహారంతో వాళ్ళు సంతోషించి మనకు కావలసిన అన్ని పదార్థాలు ఇస్తారు. ఇది ఇచ్చి పుచ్చుకునే బంధం. అందువల్ల దేవతలకి తప్పక ఇవన్నీ ఇవ్వాలి. ఇప్పుడు ఇంద్రుడు ఏం చేశాడు? ఈ ఇంద్రుడు మొదలైన దేవతలు కూర్చునే ప్రాంతంలో సహపంక్తులు అశ్విని దేవతలు కూర్చోవడానికి ఈ రోజు నుంచి పరిగిరారు. మనకిచ్చే యజ్ఞభాగం వాళ్ళకి పరిగిరాదు. మనకందరికి ఆఖరి సోమరసం నుంచి ఒక రసం ఉంటుంది ప్రత్యేక హిమాలయాలలో, సోమలత అని ఒక లత ఉన్నది. ఆ లతని బాగా చిప్పిళ్ళ చేసి అందులోంచి రసాన్ని బయటికి తీసి మంత్రపూర్వకంగా ఆ రసాన్ని దేవతలకి ఇచ్చేవారు, ఋత్విక్కులు తాగేవారు. ఆ సోమరసం తాగిన వాడికి సోమయాగి, సోమయాగి అంటే సోమరసం తాగాలి. పేరుగా ఉన్నాడు ఎవడని పెట్టుకో సోమయాజని గారు, రత్నాగర సోమయాజని పెట్టుకున్నా సోమరసం తాగకపోతే సోమయాజి గారు ఏదో వృత్తి యాగి. మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ఈ సోమరసాన్ని ఆ రోజుల్లో ఋత్విక్కులు తాము తాగి దేవతలకు ఇచ్చేవారు. ఆ సోమపానమునకు ఈ రోజు నుంచి ఈ అశ్విని దేవతలు అనర్హులు. వీళ్ళకి సోమపాన అర్హత లేదు, దేవతల పక్కన ఆసనంలో కూర్చునే అర్హత లేదు, యజ్ఞ భాగార్హత లేదు అని డిక్లేర్ చేశాక ఈ రోజు నుంచి వీళ్ళు పనికిరారు. ఎందుకు కారణం? వైద్యం చేయకట. అసలు వైద్యం ఎంత గొప్పదండి. వైద్యుడు లేకపోతే లోపల ఒక్కడు బతుకుతాడు? వైద్యో నారాయణో హరిహి. వైద్యుడు సాక్షాత్ విష్ణు స్వరూపుడు. ఏదో ఎక్కడో ఎవడో డబ్బు కక్కుర్తితో తప్పు చేశాడు కదానని వైద్యులందరినీ తిట్టడం మహాపాపం. వైద్యులు తిట్టకూడదు. ఎవరైనా వైద్యులలో లోపం ఉంటే వాళ్ళని తిట్టాలి. ఈ లోకంలో ఏ వృత్తులైనా ఒక మహాపాత్రుడు ఉంటాడు, వాడిని తిట్టాలి తప్ప అసలు మొత్తం వృత్తిని, ఒక జాతిని, ఒక మొత్తం వర్గాన్ని, ఒక గాడిని ఎప్పుడు కట్టకూడదు. అది శాస్త్ర నిషిద్ధ కర్మ అన్నమాట. ఇంద్రుడికి ఎందుకు తెక్కొచ్చింది? మొత్తం మీద వైద్యులు సమపానాధులు కాదు అన్నట్ట. ఇది జరిగి 1000 అయింది. ఈ 1000 ఎన్ని యజ్ఞాలు జరిగాయి, ఎన్నో అగ్నిష్టోమాలు, జ్యోతిర్యాగాలు, అశ్వమేధాలు ఇలాంటివి జరిగాయి. ఏ యజ్ఞంలోకి మేము వెళ్ళలేకపోతున్నాం ఇంద్రుడి వల్ల, ఎవరు మమ్మల్ని పిలవడంలా, సామపానం చేయకపోవటం వల్ల మాలో కొంత కళాకాంతి తగ్గిపోయింది. ఏదో సూర్యుడి అనుగ్రహంతో ఆరోగ్యంగా ఉన్నాం, కానీ ఇదే సూర్యుడి యొక్క అనుగ్రహమే లేకపోయి ఉంటే మేము ఎప్పుడో నశించిపోయేవాడు. మాకు చాలా కాలం నుంచి మరలా ఎవరైనా యజ్ఞంలో మమ్మల్ని కూడా పిలవకపోతారా, సోమపానం మా చేత చేయించకపోతారా, యజ్ఞంలో మాకింత ఆహారం ఇవ్వకపోతారా అని ఒక ఆశ ఉన్నది. మేము చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్నాం, కానీ ఒక్కడూ మమ్మల్ని యజ్ఞంలోకి పిలవడంలా. నువ్వేమన్నావు? ఏదైనా వరం కోరుకోండి ఇస్తానన్నావు. నీకే గనక శక్తి ఉంటే యజ్ఞం చేసి ఆ యజ్ఞంలో ఇంద్రుడి పక్కన మమ్మల్ని కూర్చోబెట్టాలి. మీకు అక్కడెక్కడ కదా, ఇంద్రుడికి రైట్ సైడ్లో కూర్చోబెట్టాలి. మీకు కుడివేపు అక్కడ మమ్మల్ని కూడా కూర్చోబెట్టి ఆ వేదిక మీద మాకు సమం రసమిచ్చి యజ్ఞభాగంలో మమ్మల్ని కూడా ఒక భాగస్వాములు చేసావంటే మేము నిన్ను ఎప్పుడూ తలుచుకుంటాం. ఇది నువ్వు మాకు ఇవ్వవలసినటువంటి వరం, ప్రత్యుపకారం అంటే. ఇది తప్ప మాకు వేరే కోరికలు, ఓ బోల్డ్ ఉన్నాయి వస్తువులు, ఆ వస్తువులని మాకు ఎందుకు? మేము దేవతలం, మేము తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ వస్తువు అయినా పొందగలం. మాకు తీరని కోరిక యజ్ఞభాగం పొందడమే. శవనా, నీ శక్తి సామర్థ్యాలతో మమ్మల్ని యజ్ఞభాగానుభవుల్ని చెయ్యి అనగానే ఓ సింతే కదా అన్నాడు ఆయన. అది ఎంత కష్టం! ఇంద్రుడు ఒక చట్టం చేస్తే బలమైనది. ఇదేదో అమెరికా చట్టం కాదు కదా. ఏకంగా ఇంద్రుడు అంతటి వాడు, త్రిభువనైక సామ్రాజ్యాధిపతి, ఒక చట్టం చేస్తే ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఇద్దరికి సోమరసాన్ని ఇప్పించాలి. ఆ సోమరసం వాడు తాగాలి. అది కూడా ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టి, ఏదో రహస్యంగా ఇచ్చేసుకోవాలి. పాప ఎక్కడో వంటశాలలో ఏ పవన్ లాంటి వాళ్ళు కాదాలు చేశారనుకోండి, నా మీద ప్రేమ కలిగితే వాడు రహస్యంగా నాకు దయచేసి ఇచ్చేయచ్చు పక్కవాడు వద్దన్న. కానీ అలా కుదరదే. ఇది ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టాడు వాళ్ళని, అది కూడా కుడి పక్కన కూర్చోబెట్టాడు పైగా. కూర్చోబెట్టి అందరూ చూస్తూ ఉండగా వాళ్ళకి సామరస్యం ఇవ్వాలట. ఆ సామరస్యం వాళ్ళు ఇంద్రుడికి చూపించి, నువ్వేమన్నావుగా, నువ్వు మేము పనికిరామని డిక్లేర్ చేసావుగా, మేము తాగుతాం అని ఊరించుకుంటాడంట. ఇది వాళ్ళ కోరిక. ఆ కోరిక వాళ్ళు కోరారనుకోండి, ఈయన కూడా నా వల్ల కాదని అల్లా, అది ఎంత పది అన్నాడు, మీకు సోమరసం తాగాలని ఉండదు అంతే కదా గ్యారంటీగా నేను ఇస్తాను మీకు, కదా కొద్ది రోజుల్లో మీ కోరిక తీరుస్తానంటాడు. వాడు నవ్వుకుని వెళ్ళిపోయారు, ఎందుకంటే అది కష్టమని వాడు నమ్మకం. ఆ పని ఈయన వల్ల కాదు, అది చేయటం ఇంద్రుడు తప్ప మరొకడు ఎవడో చేయలేడు. ఏ విష్ణువు దిగిరేవాడు, ఇంతటి దానికి విష్ణువు రాడు. మా కన్న తండ్రి సూర్యుడే పని చేయలేకపోతే ఇంకా చివరుడు ఏం చేస్తాడు అని మనస్సులో భావించి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంకెక్కడి నుంచి చివరుడు సుకన్య చక్కగా నవయువకులు అయిపోయారు ఇద్దరు కూడా, నిజమైన అనురూప వయోలావణ్య దంపతులు అయ్యారు ఇప్పుడు వీళ్ళిద్దరు. హాయిగా చేతులు గుచ్చుకొని ఒకరితో ఒకరు కబుర్లు చెప్పుకుంటూ మంచి పర్వతాలు అడవులు ఇద్దరు కూడా అనమాట, కలగా కమ్మరి కలగా అని పాటలు పాడుకుంటూ. వెంకటేశ్వరుడికి కూడా డ్యూయెట్ పెట్టారు మనవాడు, అంటే ఆయన పడుకోకూడదు ఎక్కువ. మరి పూర్వం వెంకటేశ్వర మహత్వం ఉండేది కదా 1959లో, అసలు అత్రేయ ఎంత అద్భుతంగా రాశాడు, వాళ్ళిద్దరు ఎంత హుందాగా నటించారు, ఎక్కడ అసభ్యత లేకుండా పరమ పవిత్రంగా ఉంటుంది అనమాట. అందులో సైన్స్ అండి అది. రాగవశమున మేఘమాలిక మలయ పవను నీ కలసితేలగా, ఆ కొండలు తగిలి గుండియ కరిగి నీరయ్యేరై పారునుగా, కలగా కమ్మని కలగా. రాగము అంటే ప్రేమ అని ఒక అర్థం, ఎరుపు అని ఒక అర్థం. సాయంకాలం ఎప్పుడు కూడా సంధ్యా సమయంలో మేఘాలు ఎర్రని రంగుతో వెళుతున్నాయట, ప్రేమతో కలిసి మేఘాలు వెళ్ళాయట. ఈ మేఘానికి ప్రేమతో కలిసి సాయం చేసేవాడు ఎవడు, మలయ పౌరుడు. మలయ పర్వతం మీద నుంచి వచ్చే వాయువు చల్లని గాలి మేఘానికి తగిలితే ఏమవుతుంది అనమాట, నీరు అవుతుంది. ఆ నీరు కూడా ఎలాట, కొండలు తగిలిందిట, దాని గుండె కరిగిందిట, ఆ మేఘం అనే దాని యొక్క గుండె, అది వెంటనే నీరే ఏరై పారిందిట. ఆక్సిజన్ను నైట్రోజన్ను కలిస్తే నీరే గంటకి ప్రవహిస్తుందని చెప్పాడు నేను అందులో. అది చల్లని గాలి ఆకాశంలో పెడుతున్నటువంటి మేఘాలకి తగిలితే అది కొండకు తగలగానే టక్కర అక్కడి నుంచి చిటపట్ట వర్షం పడి సన్నగా నీరు దాని నుంచి కిందకి జలపాతమై ప్రవహిస్తుంది. ఒక అద్భుతమైన కల్పన, ఒక ఊహ. ఇది స్కంద పురాణంలో వెంకటాచల మహాత్మ్యంలో రాసిన శ్లోకాలు. వాటిని పాట రాయాలంటే అతడు కూడా పురాణాలు చదువుకున్న పండితులై ఉండాలి, వ్యాకరణం చదువుకున్న పండితులై ఉండాలి, ఏమీ రాయకుండా చదువుతున్న రాసినవాడు కాదు ఆ రోజుల్లో. మహానుభావులు అనమాట. ఎటువంటి భావాలండి, గుండె లోతుల్లోంచి బయటకు వచ్చాయన్నమాట వాళ్ళ దగ్గర. మరి కాసేపట్లో వెంకటేశ్వరుడి భార్య అయిన పద్మావతీదేవికి ఒక సవతి రాబోతోంది, లక్ష్మీదేవి. ఆ సవతి వచ్చేటప్పుడు లక్ష్మీదేవికి పద్మావతికి వాదోపవాదాలు జరగాలి. అక్కడ దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ పాటలో ఆఖరి చరణంలో ఏం రాశారో తెలిసిన, తేటి కోసమై తేనియదాచే విరికన్నియక సంవరమేమో, వేరొక విరిని చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో, ప్రేమకు శోకమే ఫలమేమో, రాగము త్యాగము జతలేమో. మీకు అర్థమైంది కదా, అక్కడ ఒక పువ్వు ఉంది, ఆ పువ్వులో తేనె ఉంది, ఇంతలో అక్కడికి ఒక తుమ్మెద వచ్చింది, మొగ తుమ్మెద. ఈ మొగ తుమ్మెద ఓ పువ్వు మీద వాలింది, అందులో తేనె తాగేసింది. అందుకని ఇప్పుడు ఏమంటుంది పద్మావతి, ఆ పుష్పం ఒక కన్య, తేటి కోసం అంటే తుమ్మెద కోసం తేనె దాచింది. ఈ ఆడవాళ్ళు ఎంత ధన్యులు, తమ ప్రియుడి కోసం తమ ప్రేమ అనే తేనెని దాచి ఉంచుతారు. అలా దాచి ఉంచిన తేనె ప్రియుడు తాగుతూ ఉంటే ఆ విరికన్యకి ఆ పుష్పకన్యకి ఎంత సంబరం అనగానే ఈయనేమన్నాడు తెలుసా, ఇప్పుడు సంబరమే, ఈ పువ్వు విడిచిపెట్టి వేరొక విరిగిపోయి చేరిన ప్రియుని కాంచినప్పుడా కలత ఏమిటో అన్నాడు. ఈ పువ్వు మీద ఎంతసేపు ఉంటుంది తేనెటేగా, ఈ తుమ్మెద కాసేపు ఉండి ఈ తేనె తగేసాక ఎక్కడి నుంచి వెళ్ళిపోయి ఇంకో పువ్వు మీద వదులుతుంది. ఆ రెండవ పువ్వు మీద కడగానే ఈవిడ మొహం ఎంత వాడిపోయిందో, ఎందుకు ఎంత కలతో, అంటే ఒకడు తన భార్యను విడిచిపెట్టి ఇంకో భార్య దగ్గరికి వెళ్తే ఒళ్ళు పండదు మరి అదనమాట అంతరార్థం. ప్రేమకి ఎప్పుడూ కూడా ఇలా శోకమే ఫలితం, రాగం ఉంటే త్యాగం ఉండాలి అన్నాడు. అన్నాడో లేదు వెంటనే లక్ష్యం వచ్చిందా లేదా, వెంటనే ఎప్పుడు కలత పడ్డారా లేదా, ఎంత ఊహతో ఒక కావ్యం కింద రాసేవారు అన్నమాట పాటలు అంటే. అందువల్ల సుకన్యా చవనుడు హాయిగా చక్కగా చెట్టా పట్టా వేసుకుని ఆ తోటల్లో పువ్వులు కోసుకుంటూ పుష్పాపతి ఏం చేస్తూ తిరిగారట. వీళ్ళు సుఖంగా తిరుగుతూ ఉంటే ఈ లోపు అక్కడ శరియాతి గారి భార్య, పెద్ద భార్య, ఈ సుకన్య తల్లి ఇంట్లో కూర్చుని, ఏమండి అసలు దేవి భాగవతం ఎంత బాగా చేస్తారు సార్, ఏమండి మీకు ఏమైనా ఇది న్యాయమా, ఏ తండ్రిని ఇలా చేస్తాడా అని తెగజెప్పేసింది ఆవిడ. అక్కడ 4 శ్లోకాల్లో తండ్రికి కూతురు అంటే ఇష్టం అంటారు, మీరు వెనక ముందు చూడకుండా అమ్మాయికి ఆ సంబంధం జాతకాలు కలిసేలేదు చూసారా, మీ ఇష్టం తోటి పెళ్లి చేసేస్తారా, ముసలాడికి గుడ్డాడికి పెళ్లి చేసేసారు, మనం చస్తే సత్యం అయినా మన కోసం ఆలోచించి ఆ అమ్మాయి గొంతు కోశారు, కోస్తే కోశారు, అమ్మాయికి సేవ చేయడానికి ఒక పరిచారికనైనా పెట్టారా, పెట్టలేదు, మంచి బట్టలు పెట్టలేదు, భోజన వస్తువులు అక్కడ విడిచిపెట్టలేదు, అవన్నీ ఓ పక్కన పెట్టండి. ఇప్పుడు పెళ్ళి 7 దాటిపోయిన అమ్మాయిని చూడడానికి ఒకసారైనా వెళ్ళారా, ఇదేమన్నా అమెరికా అయిపోయిన వేసా లేదనుకోవడానికి కాదే, ఎందుకు వెళ్ళలేదు అంటే ఈయన బుర్రబొక్కుని అమ్మాయి ఏమంది పెళ్ళి అయిన తర్వాత చీటికి మట్టికి నన్ను చూడడానికి మీరు రాకండి, నేను నా భర్త సుఖంగా ఉంటామంది, అందుకని అమ్మాయి మాట కాదన్న ఇష్టం లేక నేను రాజ్యం చేస్తున్నాను తప్ప నాకు మాత్రం కూతురు మీద ప్రేమ లేదా అన్నట్టు. ఈ కొంతమంది ఆడాళ్ళు అంతే, మొగుడికి ఏం ప్రేమ ఉండదు, వాళ్ళ అమ్మాయి మీద కేవలం ఆవిడకే ప్రేమ ఉండద్దు, ఇద్దరికీ పిల్లలే కదా, అయినా ఆవిడ అలా అనుకున్నది. ఆ తర్వాత ఆవిడ మళ్ళీ కొంచెం చల్లారి, లేదండి మీకు ప్రేమ లేదని కాదు, సహజంగా మీకు అమ్మాయి అంటే ఎంతో ఇష్టం, నాకు ఇష్టమే, కానీ అమ్మాయి అక్కడ అడవిలో ముసలాడుతూ గుడ్డివాడుతూ ఏం బాధలు పడుతుందో అనే బాధ నా మనస్సుని కలచి వేస్తోంది, అందుకే తట్టుకోలేక మిమ్మల్ని తిప్పాం ఏమనుకోకండి అని మళ్ళీ ఆవిడే కన్నీళ్ళు తుడిచింది. కానీ మొగుడు పెళ్ళాలన్నాక అలాగే ఉంటారు, మధ్యలో మనం పెడితే మనం ఫూల్స్ అవుతాం, ఎప్పుడు మొగుడు పెళ్ళని మాట్లాడుకుంటే మూడోవాడు ఎప్పుడు అక్కడ పొరపాటులు కూడా వేరెట్టకూడదు, ఎందుకంటే వీళ్ళిద్దరూ ఒకటి అయిపోతారు రేపొద్దున, మధ్యలో వీడు మాట్లాడాడు అనుకోండి అటు కానీ ఇటు కానీ వీడి పని ఏదైతే ఎవరి తరపున మాట్లాడితే ఏం ప్రమాదం వస్తుందో తెలియదు కనుక అందులో అమెరికా వచ్చి అలాంటి వాడు మరింత జాగ్రత్తగా చేతులు కట్టుకు చూడటమే తప్ప శ్రద్ధగా ఉండాలి తప్ప టిక్కు నొరకూడదు. ఇంటికి వెళ్ళాం కదా చక్కగా ఏదో మంచి దంపతులు వాడు పిలిచారు, వాళ్ళు ఏదో మధ్య మధ్యలో వాదోపాదాలు వాడు పుణ్యాత్తులు చెయ్యకపోయినా ఒకటి చేశారు అనుకోండి, అప్పుడు మీరే నిజమండి అని ఆయన దగ్గర అన్నామంటే ఆయన పొరపాటు ఒకటి ఆడవారు, ఆయనదే నిజం అన్నామా లేకపోతే వాడు అసలు ఆయన పురాణానికి రానివారు, అసలుకే అసలు వస్తుంది. అందుకని తిక్కును అనకుండా నవ్వుతూ ఇద్దరు మహాత్ములండి, అయ్యి బాబు మీరు ఆది దంపతులు, అది లక్ష్మి వంటి అత్త గారి అమ్మ అని ఆవిడ మీద, అది విష్ణు వంటి మామగారి వయ్య అని వాళ్ళ మీద పాట చెప్పాలి తప్ప ఇంకో మాట మాట్లాడకూడదట. అందుకని అక్కడ ఉన్నటువంటి తక్కిన చెరికెత్తులు ఇద్దరు ఏమైనా మాట్లాడుతూ ఉంటే ఒక్క సమాధానం చెప్పకుండా అలా ఉన్నారు. కాసేపటికి ఇద్దరు వాదోపాదాలు అయ్యాక ఉపశాంతనం పొందాక వాళ్ళని వాళ్లే ఓదార్చుకున్నాక అప్పుడు శరియాతి భార్యామణి, నువ్వేం వెంకట్టుకోకు, నేను ఇప్పుడే గుర్రం ఎక్కి ఏ పరివారాన్ని తీసుకువెళ్లకుండా వెళ్ళి అమ్మాయి ఏం చేస్తుందో అల్లుడు ఏం చేస్తున్నాడో చూస్తానని ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వరణం, ఇటువంటి శ్లోకాలు వ్యాసుడు రిపీట్ చేస్తారు చాలా చోట్ల, ఒక్కడే ఏకాకి ఒక్కడు మాత్రమే హయం ఆరుహ్య గుర్రమును ఎక్కి గహనం వనం కీకారణ్యం, గహనము అన్నాడు ఇక్కడ వనాన్ని, వనము అంటే అడవి, గహనం వనం అంటే భయంకరమైన అడవి, చీమలు కూడా దూరడానికి వీలు లేనంత దట్టమైన అడవికి గహన వనము అని పేరు అన్నమాట. అటువంటి గహనమైన వనంలోకి జగామా వెళ్ళాడు. ఈయన వెళ్ళగానే ఆశ్రమం దగ్గర ఒక విచిత్ర దృశ్యం కనపడింది, మంచి నవయువకుల జంట, ఓ పక్కన కుర్రాడు మరో పక్కన కుర్రది సరదాగా పాటలు పాడుకుంటున్నారు, పువ్వులు కోసుకుంటున్నారు, హాస్యాలు ఆడుకుంటున్నారు. ఆ స్త్రీ ఎవరో అర్థమైపోయింది, తిరిగి ఈమె నా కుమార్తె సుకన్య, మరి పక్కనవడు ఈ కుర్రాడెవడు, మా అమ్మాయి ఏదో చాలా గొప్పది అనుకున్నాను, పరమపతివ్రత అనుకున్నాను, నాతో ఎన్ని కబుర్లు చెప్పింది, ముసలాడైనా ముక్కాడైనా గుడ్డాడైనా వాళ్లే నేను భర్తగా వరిస్తాను సేవ చేస్తాను అని పెద్ద గొప్ప కబుర్లు చెప్పింది, పతివ్రతలా కబుర్లు చెప్పింది, బహుశా నేను అలా వెళ్ళగానే ముసలాడి చంపేసి వీడెవడితోటో కులుగుతుంది అనుకున్నట్టు పాపం భ్రమలో పడి. ఇటువంటి దుష్టురాలైన ఒక్క కూతురు పుట్టడం కంటే అసలు పుత్రికలే లేకపోతే నా జీవితం ఎంతో ధన్యమయ్యేది, దీనివల్ల నా వంశం నాశనం అవుతోంది, నా స్వర్గాలు నశిస్తున్నాయి, నేను నరకానికి పోతాను అని తిట్టుకుంటూ ఒక్క దెబ్బకి కత్తి దూసి వెళ్ళి నరికేద్దాం అనుకున్నాడు. మళ్ళీ అంతలోనే ముందు అసలు కూతుర్ని ఏం జరిగిందో తెలుసుకుని అప్పుడు తప్పితే బాగుంటుంది అనుకుని మళ్ళీ కత్తి వరలో పెట్టి దగ్గరికి వచ్చాడు. నాన్నగారు నమస్కారం అంది, మామయ్య నమస్కారం అన్నాడు ఆయన. చే ఎవరో నీకు మామ, నా అల్లుడు ఎవడో నాకు తెలుసు, ముసలాడు చెవరుడు శ్రీవత్సగోత్రుడు, ఆయన ఎక్కడ ఆ పవిత్రుడు, నువ్వెవడో నా పవిత్రుడుగా అంటే ఈయన పక్కపక్కన వాడు ఇంకా నవ్వుతున్నావా నువ్వు, ఏమీ నీకైనా సిగ్గులేదే, ముసలాడిని మట్టు పెట్టి ఈ పడుచువాడితో కొలుగుతున్నావా అంటే లేదు నాన్నగారు ఈయనేనండి రియల్గా మీ అల్లుడండి అంది ఆవిడ. మరి నా అల్లుడు నాకు తెలుసు కదా, ఆయన ముసలాడు కదా అంటే, మామయ్య గారు కాస్త తొందర పడకండి అదనండి అని జరిగిన కథ అంతా చెప్పాడు. అప్పుడు ఈయన బ్రహ్మానంద హరితుడే, ఆహా మా అమ్మాయి మొదటి నుంచి చెప్పింది, నేనే నమ్మలేకపోయాను, నా క్షణికోద్రేకాన్ని క్షమించు స్వామి, నువ్వు భృగువంశస్థుడివి, కోపాన్ని నువ్వు పొందకు, నీ మీద నేను ఆగ్రహించినందుకు. అమ్మవారి ఉపాసనా బలం, నిరంతర అహంకార జప నిష్ఠాపరాయణత్వం మిమ్మల్ని ఎంత ఉన్నతులుగా తీర్చిదిద్దింది, యువకుల్ని చేసింది, ఆనందమిచ్చింది, నట్టడవిలో మీకు సామ్రాజ్యాన్ని ఇచ్చింది, సుఖమిచ్చింది, అన్ని రకాలుగా నేను ధన్యుడయ్యాను, కూతురు వల్ల ఇటు అల్లుడి వల్ల మూడు లోకాలు జయించగలుగుతాను అని సంతోషపడ్డాడు. మామయ్య గారు ఇప్పుడు అసలు కూడా ఇక్కడే ఉంది, నాకు నవయౌవనం వచ్చినందుకు మీ అమ్మాయికి ఆనందం, మీకు ఆనందం, మనం ముగ్గురు ఆనందం పొందడం కాదు, మనకి ఉపకారం చేసిన అశ్విని దేవతలకి కూడా మళ్ళీ మనం ఉపకారం చేస్తే అప్పుడు మనం నిజమైన కృతజ్ఞులము అని పిలువబడతాం. కృతజ్ఞత అనే శబ్దానికి అప్పుడు మనం నిర్వచనం చేసిన వాళ్ళం అవుతాం. అశ్విని దేవతలు తమ దివ్యశక్తితో నాకు ఈ నవయౌవనం ఇచ్చారు, చూపిచ్చారు. ఇప్పుడు వాళ్ళకు ఒక కోరిక ఉన్నది, యజ్ఞం జరగాలి, ఆ యజ్ఞంలో ఇంద్రుడి పక్కన వాళ్ళని కూర్చోబెట్టాలి, వాళ్ళకి సోమరసాన్ని అందించాలి, ఇలా అందించమని వాళ్ళు నన్ను కోరారు. ఈ పని నువ్వే చేయగలవు, నువ్వు మహారాజు గనక నువ్వు తలుచుకుంటే ఇక్కడ విశ్వజిత్ అని ఒక యజ్ఞం చేద్దాం, ఆ విశ్వజిత్ యాగంలోకి దేవతలను ఆహ్వానిద్దాం, దేవతలతో పాటుగా నాకు ఉపకారం చేసిన శ్రీ దేవతల్ని ఆహ్వానిద్దాం, ఇంద్రుడితో పాటు సమానమైనటువంటి ఒకే ఒక పాత్రలో ఈ అశ్విని దేవతలకు కూడా సోమరసం ఇద్దాం. అశ్విని దేవతలు నన్ను ఈ కోరిక కోరారు, వాడి కోరిక ఏమిటి, మమ్మల్ని ఇంద్రుడి పక్కన కూర్చోబెట్టు, ఇంద్రుడు ఏ పాత్రలో తగ్గుతున్నాడో ఆ పాత్రలోనే లేక అటువంటి పాత్రలోనే మాకు సోమరసాన్ని ఇయ్యని వాడు కోరారు. కాబట్టి వాళ్ళ కోరిక తీర్చాలి, తీరిస్తేనే వాళ్ళ ద్వారా నేను ఉపకారం పొందినందుకు మళ్ళీ నేను వాళ్ళకి ఇవ్వగలిగే ప్రత్యుపకారం ద్వారా నా రుణం తీరుతుంది, లేకపోతే నా రుణం తీరదది, దారుణం అవుతుంది అన్నాడు ఆయన. దానికి ఏమంటే నీవు మహానుభావుడివి, భృగువంశస్థుడివి, నువ్వు తలుచుకుంటే ఏ యజ్ఞమైనా చేయగలవు, ఋత్విక్కులు మీరు, యజ్ఞానికి కావలసిన కర్తగా నేనుంటాను, నేను కర్త యజమాని, ఇంకా ధనమా నా రాజ్యమే నీ చేతిలో పెడుతున్నాను అని ఏ ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు చేశాడు. అరణ్యంలో అద్భుతమైన యాగశాల నిర్మాణం చేశారట, ముందు యజమానశాల నిర్మించారు, పత్నీశాల, యజమాని ఉన్న దానికి పక్కన భార్య ఉండడానికి వీలుగా పత్నీశాల అని నిర్మాణం చెయ్యాలి. అది విశ్వవిద్యాగానికి మొదటి నియమం ఏంటంటే ముందు యజమానశాల, తర్వాత పత్నీశాల, ఆ తర్వాత అగ్నిర్థశాల, ఆ తర్వాత ఋత్విక్శాల, సదస్యశాల, ఇలా ఏ శాల ఎంత పరిమాణంలో ఉండాలి, ఎంత ఎత్తు ఉండాలి, దానికి చుట్టుకొలత ఎంత ఉండాలి, ఇవన్నీ బృహస్పతి ద్వారా తెలుసుకుని మహానుభావుడు సుకన్యావల్లభుడు చవనుడు నిర్మాణం చేయించాడు రాజుగారి ద్వారా. ఇంకా యజ్ఞానికి ఋత్విక్కులెవరు, విశ్వామిత్రుడు, దధీచి, క్షుపణకుడు, అవధూత, కాపాలికుడు, ఇలాంటి మహానుభావులైన ఋషులంతా వచ్చారు. సాక్షాత్తు భృగు మహర్షి వచ్చాడు. ఇంకా శుక్రాచార్యుడు రామణ ఉంటాడు, భృగు గారి కొడుకుల్లో పెద్ద కొడుకే శుక్రాచార్యుడు. శుక్రాచార్యుడు వీళ్ళందరికీ అధ్వర్యుడు అయ్యాడు. అధ్వర్యుహు అనే సంస్కృత శబ్దానికి తెలుగులో ఒకసారికి డూ చేరుతుంది కాబట్టి అధ్వర్యుడు అయ్యాడు ఆయన. ఇంకా ఇందులో సామవేదం చదవడానికి బృహస్పతిని పిలిచారు. బృహస్పతి సామవేదం చదువుతుంటే ఇంకా శాల ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి, ఎక్కడి బృహస్పతి, దేవగురువు, ఇద్దరు గురువులు ఎక్కడున్నారు, ఒక ఆయనేమో శుక్రాచార్యుడు రాక్షస గురువు, మరొకడేమో బృహస్పతి, ఇద్దరు ఇద్దరే. బృహస్పతి కంటే శుక్రాచార్యుడు ఎక్కువ పండితుడు, జ్ఞాని, కాకపోతే ఉద్యోగం సరైనది కాదు వచ్చింది చెప్పరు. ఎప్పుడైనా పాండిత్యం అంత గొప్ప ఉంటే ఏమిటండి, నీచాశ్రయాహ నశోభంతే, నీచులను ఆశ్రయించుకుంటే శోభించరు, పనికి మనవాడు ఇంట్లో ఉంటే వీడు కూడా పనికి మనవాడు అంటారు. రాక్షసుల దగ్గర ఉద్యోగంలో చేరాడు. పెద్దవాడు ఎక్కడైందంటే ఇద్దరు ఒకేసారి చదువుకున్నారు, చదవడం ఇద్దరు భృగు దగ్గరే చదువుకున్నారు, అంగిరసుడు భృగువు, ఈ ఇద్దరు శుక్రాచార్యుడికి బృహస్పతికి పాఠం చెప్పారు, ఇద్దరు క్లాస్మేట్స్ దానికి. అయినప్పటికీ బృహస్పతి వెంటనే ఉద్యోగం అయిన వెంటనే తక్కువ అప్లికేషన్ పెట్టేశాడు, ఆయనకు ముందు వేస వచ్చేసింది, స్వర్గలోకంలో ఇంద్రుడికి గురువు అయిపోయాడు. పాప శుక్రాచార్యుడికి కొంచెం ఆలస్యం అయ్యింది, అందుకని పట్టుదలకు ఏం చేశాడు, ఈయన దైత్యుల దగ్గర చేరాడు, అదితి కొడుకుల దగ్గరికి ఆయన చేరితే దితి కొడుకుల దగ్గర ఏం చేరాడు, దాంతో ఏమైపోయింది అనమాట, ఎంత పాండిత్యం ఉన్నా రాక్షసులకు గురువు అవడం వల్ల కొన్ని కొన్ని సందర్భాలు పాప ఆయన ఇబ్బంది పడ్డాడు. పడినా మహాతపస్శాలి గనక, ఈశ్వరాచన కళాశీలి గనక, కాశీలో తన పేరు మీదుగా శుక్రేశ్వర లింగాన్ని ప్రతిష్ఠించటం వల్ల ఈశ్వరుడు మెచ్చుకుని శుక్రగ్రహం చేశాడు ఆయన. అందుకే అందరిలోకి బలమైన గ్రహము అయ్యాడు. శుక్రమహాదశ కలిగిన వాడికి సకల శుభాలు ఇచ్చేవాడు అయ్యాడు. కాశీఖండలో ఎంత అద్భుతంగా ఉంటుందండి శుక్రుడి చరిత్ర. శుక్రుడిని ఈశ్వరుడు మెచ్చుకుని గ్రహాలలో నీకున్న ఉచ్చస్థితి మరెవరికీ లేకుండా ఉండుగాక, శుక్రమహాదశ కాలంలో ప్రతి జీవిని నీవు అనుగ్రహిస్తున్నప్పుడు వాడితో పాటు ఆ ఇంట్లో నేను వస్తానని చెప్పాడు స్వయంగా. ఇది కాశీఖండంలో స్కాంద పురాణంలో కదా, అద్భుతంగా ఉంటుంది ఆ కాశీఖండం. కాబట్టి గ్రహాలే సామాన్యులు కాదు, అందరూ శుక్రుడు బృహస్పతి వీళ్ళిద్దరికి ఐక్యం వచ్చింది తెలుసా. పైకేమో ఇద్దరు రెండు పార్టీల్లో ఉన్నారు, రెండు చోట్ల గురువులుగా ఉన్నారు, ఎవరు ఉద్యోగం వాళ్ళది, కానీ ఆ ఇద్దరు ఒకడొకడు నిరంతరం ప్రశంసించుకునేవారట. శుక్రాచార్యుడు బృహస్పతి కొడుకు కచుడు తన దగ్గర విచ్చుకొస్తే నాయన ఆ బృహస్పతిని చూసినట్టుంది దా అని గురుకులంలోకి పిలిచి పాఠం చెప్పాడండి అన్నం పెట్టి. అదే బృహస్పతి శుక్రాచార్యుడు రాగానే శుక్రుడు నాకంటే బాగా యజ్ఞం చేయిస్తాడు, బలిచక్రవర్తి యజ్ఞం కడవరకు సమాప్తం చేయాలంటే శుక్రుడి వల్ల అవుతుంది, నా వల్ల కూడా కాదన్నాడు ఆయన ఏకంగా. ఇది భాగవతంలో కదా. కాబట్టి మహాత్ములలా ఉండాలి మనం. మన కర్మ గాలి ఎక్కడో ఒకరికొకరికి అభిప్రాయఘాతములు వచ్చినా మళ్ళీ మానసికంగా మాత్రం ఒకరినొకరు తిట్టుకోకూడదు. ఒక్కోసారి మనకు ఏమనిపిస్తున్నట్టే కాంపిటీషన్ ఉంది, వృత్తి వైరుధ్యం అంటారు దాన్ని. ఒకే వృత్తిలో ఉన్నవాడికి ఎప్పుడు తగాదాలు ఉంటూనే ఉంటాయి. ఆ విధమైనటువంటి శత్రుత్వం ఎప్పుడు తెచ్చుకోకూడదు, ప్రొఫెషనల్ జలసి ఉండకూడదు అనమాట. అది మనకి భాగవతం దేవీ భాగవతం చెబుతున్నాయి. ఆ ఇద్దరు పక్కన కూర్చున్నారు. శుక్రాచార్యుడు అధ్వర్యుడిగా ఉండగా మహానుభావుడు అయిన బృహస్పతి సామవేదం చదువుతూ ఉంటే ఎండిపోయిన చెట్లు చివరించేట అంత మధురమైన కంఠం ఆయన్ని. ఇంకో పక్కన విశ్వామిత్రుడు కూర్చున్నాడు. అథర్వణ వేదంలో ఉన్న మంత్రాలను విశ్వామిత్రుడు చదివాడు. ఇదివరకు కూడా చెప్పాను మీకు గోభీరుడు అని ఉన్నాడు, ఆయన కూడా సామవేద పండితుడు. బృహస్పతికి ఆయన సాయం చేసేవాడు. అనేక రకాలైన శాఖలతో కూడినటువంటి ఉపనిషత్తులు కొంతమంది చదివారు, పురాణాలు కొంతమంది చదివారు. ఈ విధంగా అనేకమైన మహానుభావులైన ఋత్విక్కులతో కూడి ఏకశాల కళకళలాడిపోయింది. ఓ పక్కన చూస్తే సంపదలున్నాయి, అన్ని బంగారపు వస్తువులేట. సుక్కు సురవలు కూడా యాగ మండపంతో సహితంగా అన్ని సువర్ణ పరికరాలే, ఒక్కటి కూడా వెండి పరికరం లేదంటే ఆలోచించండి. పూర్తిగా బంగారంతో వేదిక నిర్మాణం చేయించాడు ఆయన. సుక్కుసురవలు లాంటివన్నీ అవే. ఇక నెయ్యి పోసే పాత్రలు, భోజన పాత్రలు, ఆయనకి స్తంభాలు, యోపస్తంభాలు కూడా బంగారమేట. ఇంత బంగారం రాజుగారి దగ్గరికి ఎలా వచ్చింది? చ్యవనుడు తన మంత్రశక్తితో సృష్టించాడు. ఈ విధంగా అపూర్వ వైభవంతో యజ్ఞం ప్రారంభమైంది. యజ్ఞం ప్రారంభం కాగానే ఇప్పుడు ఇంద్రాది దేవతలు పిలవాలిగా. గురువులు ఋత్విక్కులు అందరూ బాగానే ఉన్నారు, ఇప్పుడు రావలసిన వాళ్ళు దేవతలు. అందుకని ఇంద్రమావాహయామి స్థాపయామి పూజయామి అనగానే ఒక అద్భుతమైన సింహాసనం వచ్చింది. ఇంద్రుడు వచ్చి అందులో కూర్చున్నాడు. వరసగా ఇంద్రుడి తర్వాత అగ్ని వచ్చాడు, యముడు వచ్చాడు, నిరుతి వచ్చాడు, వరుణుడు వచ్చాడు, వాయువు వచ్చాడు, కుబేరుడు వచ్చాడు, ఈశానుడు వచ్చాడు. వీళ్ళు వచ్చాక మిగతా వాళ్ళని పిలవాలి కదా, ఇంకెవరిని పిలవకుండా ఇంద్రుడి పక్కన కుడివైపున ఒక రెండు అద్భుతమైన సింహాసనాలని స్థాపన చేశాడు. ఆయన ద్విరత్న సింహాసన స్థాపనం కరిష్యే అన్నాడు. ఆయన అంటే రెండు రత్న సింహాసనములను నీ దక్షిణ భాగంలో స్థాపిస్తున్నాను అనగానే అద్భుతమైన రెండు రత్న సింహాసనములు, ఇంద్రుడు కూర్చున్న ఆసనములు ఎటువంటివో అటువంటి ఆసనములకి ఏమాత్రం తీసిపోకుండా నవరత్నములతో ధగద్ధగాయమానమై వెలుగొందుతున్న, జేయీయమానమై వెలుగొందుతున్న ఆసనాలు వచ్చాయి. ఇంద్రుడి మతిపోయింది, నా పక్క నీ రెండు సీట్లు ఎందుకు చేసావు, బ్రహ్మని విష్ణువుని కూడా పిలుస్తున్నావా అన్నట్ట. బ్రహ్మ విష్ణు వస్తే నీతో సమానమైన ఆసనాలు లభిస్తాం, త్రిమూర్తుల ఆసనాలు వేరుగా ఉంటాయి. వాళ్ళని నీతో సమానంగా పక్కన కూర్చోబెట్టడం బాగుండదు, మరి ఎవరు వీళ్ళు, కంగారు పడకో ఇంద్ర అని వెంటనే అశ్విని దేవతలారా వచ్చి ఇంద్రుడు కూర్చోండి, తక్కువ వచ్చాడు కూర్చున్నారు. ఇంకా ఇంద్రుడు కొరకొర చూసేసి, ఇంద్రుడికి ఆకుపచ్చగా ఉంటాయి మేసాలు, ఇంద్రుడికి విష్ణువుకి మేసాలు ఉంటాయి, సినిమాల్లో లాగా గీసేసి చూపించకండి దరిద్రం అది. సుస్పష్టముగా ఇంద్రుడికి విష్ణువుకి ఇద్దరికి హరి అని పేరు. వాళ్ళకి హరిత మేసాలు ఉంటాయి, హరిత శ్వశ్రువులు, శ్వశ్రువు అంటే మేసం, హరిత శ్వశ్రువులు ఆకుపచ్చగా ఉంటాయి, మంచి బుధుడి కోసం పెడతాం చూసారా పచ్చ, అలాంటి పచ్చ వంటి అందమైన మేసాలు, కోర మేసాలు ఉంటాయి. అసలు మేసం చూస్తేనే చాలా బాగుంటుంది, ఆకుపచ్చ మేసాలు మనకుంటే బాగుండదు దరిద్రం. ఇప్పుడు డిస్నీ ల్యాండ్లో చూసుకున్న ఆడవాళ్ళు రకరకాల రంగులు వేసుకుని ఏదో రకాల చుట్టినట్టు రంగులు, ఆ రంగులు చూస్తే ఉత్తిష్టంతో బోధకు శాఖ అడిగిపోయేవాడు. కాబట్టి ఆ రంగులు కాకుండా చాలా అందమైన రంగులు, అటువంటి చక్కని మేషాలతో ఉన్నటువంటి ఇంద్రుడు ఆ మేషాలను నిలబెట్టి, ఏమవాయ్ శవన, ఏమిటి ఈ దురన్యాయం, వీరెవరో తెలుసిన అనగానే ఎందుకు తెలియదండి, నీకు నాకు అందరికీ పూజ్యులైనటువంటి సూర్యభగవానుడు కొడుకులు వీళ్ళు, దశరథులు అనగానే పక్కపక్కనవి, అందుకే చెబుతున్నాను వీళ్ళు దేవవైద్యులు, అందుకే వీళ్ళు సోమపానానికి అనర్హులు అని చట్టం చేశాను నేను. ఇది స్వర్గలోకపు చట్టం, మా దగ్గర రూల్స్ డీవియేట్ అవ్వడానికి ఉండదు. అమెరికాలో అయినా పొరపాటున ఎప్పుడైనా రూల్ డీవియేట్ అవుతారేమో, కానీ మా స్వర్గలోకంలో మాత్రం మాట వరుస కూడా టూ అంటే టూ చేసేయటమే, ఇంక దీనికి కోడ్ నెంబర్లు ఉండవు. వీళ్ళు తన కొంచెం టో చేసేది, వీళ్ళు నా పక్కన కూర్చోడానికి వీల్లేదు, ఇది నా వీటో హక్కు అన్నాడు ఆయన పైగా. నా పక్కన కూర్చోడానికి వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళు సామపానానికి అనర్హులు, ఇది మేము చట్టం చేసాం, నువ్వేమో తెలియక పాపం బహుశా వీళ్ళని పిలిచినట్టున్నావంటే తెలియక తెలిసే పిలిచానని అడిగా. ఈ శ్రీవత్సగోత్తులకి తెక్క రాకూడదు కానీ వస్తే వాడు వెనక ముందు చూడడం, ఆయన అప్పటిదాకా ఎంతో శాంతంగా ఉన్నాడు. ఆయన నాకు తెలియక కాదు, తెలిసే కావాలని నీ పక్కన కూర్చోబెట్టానడు. కానీ శవన, మీ తండ్రి మీద భృగు మహర్షి మీద ఉన్న గౌరవంతో నేను ఎంతసేపు ఊరుకున్నాను, వీళ్ళని ఇక్కడి నుంచి పంపించావా సరే సరే, లేదా నా వజ్రం తీయవలసి ఉంటుందన్నట్ట. నువ్వు నా కళ్ళెదురుగుండానే వీళ్ళని పిలిచావు, నా పక్కన ఆసనం ఇచ్చి కూర్చోబెట్టి నన్ను అవమానిస్తున్నావు, పైపెచ్చు వాళ్ళకి సోమరసంలో కూడా భాగం ఇవ్వబోతున్నావు, సోమరస భాగస్వాములు వాళ్ళని చేయబోతున్నావు, యజ్ఞంలో వాళ్ళకి భాగం ఇవ్వబోతున్నావు, ఇది సహించను. నువ్వు ఎప్పటికైనా వాళ్ళకి ఉద్వాసన చెప్పకపోతే నీకు భూమి మీద నుంచి ఉద్వాసన చెబుతాను, ఇది నా వజ్రం, ఇది ప్రయోగించానంటే దీనికి తిరుగుండదు అనగానే, ఇంద్ర నీకు అంత శక్తి ఉంటే నువ్వు వజ్రమే కదా, ఇంకేదైనా ప్రయోగించవచ్చు. ఆసునాశీలునహంకార గరిమకు భుజగాంతకు నీక పోక సాక్షి. శ్రీనాథుడు చాలా అద్భుతమైన భజన రాశాడు. నీ అహంకారం ఎంత గొప్పదో నాకు తెలుసు, నీ వజ్రాయుధం ఎంత గొప్పదో ఇంకా బాగా తెలుసు. నీ అహంకారానికి నీ వజ్రాయుధం దెబ్బకి సాక్షి ఎవరు? భుజగాంతకుని ఈక పోక సాక్షి, గరుత్మంతుడి ఎడమవేపున్న రెక్కలలో ఉన్న ఒక ఈక సాక్షి. పూర్వం ఒకప్పుడు ఇంద్రుడు గరుత్మంతుడిని కొట్టడానికి వజ్రం వేశాడు, ఆ వజ్రం గరుత్మంతుడి దగ్గరికి రాగానే గరుత్మంతుడు దాన్ని ముక్కుతో పట్టుకుని, నేను అప్పడంలో వెళ్ళినట్టు మింగిగాను, ఓ వజ్రాయుధమా నువ్వు నన్ను ఏం చెయ్యలేవు, కానీ నువ్వు దధీచి మహర్షి యొక్క వెన్నుపోసవి, అందువల్ల నిన్ను గౌరవించాలి, జాలేసి నీకోసం నా ఎడమ రెక్కలోంచి ఒక ఏక ఇచ్చేస్తున్నాను, ఈ ఏకని పీకి పట్టుకుపో, దీంతో సంతృప్తి పొందు, ఎంతకుమించి నువ్వు నన్ను ఏం చేయలేవు, ఈ ఏక కూడా నేను ఇచ్చాను అని ఒక ఏక ఇచ్చాట. అందుకని ఏమన్నాడు ఇప్పుడైనా, భుజగాంతకుని ఈక పోక సాక్షి, గరుత్మంతుడి రెక్కలో ఉన్న ఒక ఏక వెళ్ళిపోవడమే సాక్షి. నీ వజ్రాయుధం ఆయన ఏకనే పీకలేకపోయింది, ఇక నువ్వు నన్నేం చేస్తావు, కూర్చోనగానే వీడి గొడి మండిపోయింది. చూస్తా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడను, నువ్వు గనక వాడికి ఆ అశ్విని దేవతలిద్దరికి యజ్ఞంలో భాగం ఇచ్చావా అప్పుడు చూస్తానన్నట. ఈయన కావాలని ఏం చేశాడు, ఇంద్రుడికి ముందేమో చెరువు కల్పించాడు, ఓ ఇంద్రాయ స్వాహ ఇంద్రాయ ఇదన్నవమా అని అందులో మూడు రకాలైనటువంటి ద్రవ్యములతో కూడిన చెరువు భాగం ఇచ్చాడు. ఆ తర్వాత వెంటనే చేశాడు, అగ్నికి ఇవ్వడం మానేసి ఈ అశ్విని దేవతలకు ఇచ్చాడు. అశ్విని దేవతల దగ్గరికి అగ్నిలో పడిన చెరువు నెయ్యితో కలిసి సూక్ష్మమైనటువంటి అమృతంగా మారుతుందని చెప్పాను కదా మీకు, ఆ అమృత రసమై వాళ్ళ నోట్లో పడుతూ ఉండగానే పళ్ళు పటపట కొరికి, ఇందాకటి నుంచి నువ్వు మమ్మల్ని అవమానిస్తున్నావు, నా అగ్ని ధిక్కరిస్తున్నావు, చచ్చావిడిగో కాసుకో అని వజ్రం తీసి ఆంతంగా చేతితో ఎత్తి విసరబోయాడు ఇంద్రుడు. ఆ వజ్రాయుధాన్ని కుడి చేత్తో ఎత్తిన పైకి విసరబోతూ ఉండగా వెంటనే స్తంభయపట్ స్వాహ అన్నాడు ఆయన. వేదవ్యాసుగారు చెప్పారు అక్కడ స్తంభయ అనగానే వజ్రం పట్టుకున్న చెయ్యి గుప్పిడితో విరుసుకుపోయిందిట, చెయ్యి అలా స్తంభించిపోయింది. అసలు కదంతల్లా జగదేవీరుడి కథలో వాడు శిలా అయిపోయాడే అలా రాయి అయిపోయాడు, చెయ్యి అలా వండిపోయింది, ఆ వజ్రం అలా వండిపోయింది, కళ్ళు మాత్రం అలా ఉన్నాయి అంతే, చూస్తున్నాడు మాట్లాడగలుగుతున్నాడు చెయ్యి కదా, అలా అదో రోగాలు తీపచ్చిన చేతులు కదపలేక నాన్న ఎక్కడ పడుతున్నారే అలా అయిపోయాడు పాప. ఇంకా చూడండి వజ్రాన్ని చేతితో పాటు స్తంభించిపోయేలా చేశాక చేతిలోకి కొన్ని నవధాన్యపు గింజలు తీసుకుని యజ్ఞగొండంలోకి విసిరి, ఓరి కృత్య
ఉత్తిష్ట అన్నాడు ఆయన. యంత్రశత్రువు వివర్ధస్స అనగానే ఆ యజ్ఞకుండంలో నుంచి ఈయన వేసిన నవధాన్యాల గింజలలో నుంచి ఒక భయంకరాకారుడైన రాక్షసుడు పుట్టుకొచ్చాడు. ఏదన్నా ఒక పని కోసం సృష్టించబడేటటువంటి శక్తికి కృత్య అంటే పని చేసి పెట్టే శక్తి, అది ఆసురీ శక్తి. భయంకరమైన రాక్షసుడు అనమాట వాడు. వాడు 90 యోజనాలు పొరుగున్నట్ట. వాడు నోరు తెరిస్తే మొత్తం అమెరికా అంతా మింగేగలడు వాడు, భూమండలం మింగగలడు వాడు. అంతటి భయంకరమైన నోరు తెరిచి సోలం పుచ్చుకొని వాడు ఎర్రని శరీరంతో జటాజోటాలు ఎగిరిపోతూ ఉండగా, తండ్రి ఏమిటి నాకు అర్థమేమనగానే ఈ ఇంద్రుడిని మింగిపోయి వజ్రంతో పాటు అన్నట్ట. వాడు అమాంతంగా ఇంద్రుడి చేసి దూకాడు. ఇంద్రుడు చాలా తెలియని వాడు అంటే కష్టం వచ్చినప్పుడు గురువు గారి విలువ తెలుస్తుంది. అందుకని అంటే ఏం చేశాడు, ఆ రాక్షసుడు వేదకొచ్చి దూకి మింగేలోపు గురువుగారు చేయి కదటంలా అందుకని ఎడం చేత్తో పిలుస్తున్నాను, ఆయ్యే ముజే బచాయ్యే అన్నాడు. ఆయనకి ఇంగ్లీష్ ఏంటి హిందీ ఏంటి అన్ని వచ్చినాయండి, రక్షించండి బాబు అని గురువు గారు అన్నాడు. అందువల్ల చిట్ట చివరికి దేవి భాగవత ఏం చెబుతోంది, శివే రుష్ట గురుస్త్రాత గురో రుష్టే శివో నచ. శివుడికి కోపం వస్తే గురువు గారు రక్షించగలడు. శివుడు ఒక వ్యక్తిని చంపేస్తాను అన్నాడు అనుకుందాం, అప్పుడు వాడు ఎవరు రక్షించగలడు, ఈశ్వరుడు అంతటి వాడు, నీ అంతం చూస్తానంటే ఎవరన్నా రక్షించగలరు, రక్షించలేదు. అప్పుడు కూడా గురువు గారిని తలుచుకుంటే గురువు గారు రక్షిస్తాడు. గురువా నీవు మేము కోపగించి చంపాలనుకున్నటువంటి వాళ్ళని కూడా రక్షించే శక్తి నీకు ఇస్తున్నామని ఒకప్పుడు త్రిమూర్తులు గురువుకి ఆ శక్తి ఇచ్చారు. అందుకే మనం గురువును ముందు పట్టుకోవాలి. గురువును పట్టుకుంటే లాభం ఏమిటంటే భగవంతుడికి కోపం వచ్చినా రక్షించగలరట వాళ్ళు తన శక్తితో. ఓ త్రిమూర్తులరా, నిజంగా మీరు కోపగించారు, వీడిని చంపాలనుకున్నారు, అయినా వీడి తరపున నేను ప్రార్థిస్తున్నాను మిమ్మల్ని వాడిని రక్షించండి అంటే ఈ గురువు గారి ప్రార్థన వినగానే త్రిమూర్తులు కోపాన్ని చల్లార్చుకుంటారు. అదే గురువు రుష్ట, ఒకవేళ గురువు గారు కనుక కోపగించారా శివో నచ, శివుడు మాత్రం పొరపాటు రక్షించాడు. అందుకని శివుడి కంటే గురువు గారు గొప్పవారు అన్నారు. అటువంటి గురువు గారిని ప్రార్థించగానే ఆయన పరుగు పరుగులు వచ్చి ఆ రాక్షసుని ఒక్క క్షణం ఆగరాపాయి చవరుడి యొక్క అజ్ఞాన తర్వాత పరిపాలిద్దు కానీ ఆయన తన మంత్రశక్తితో ఒక్క క్షణం ఆపి, ఎక్కువసేపు ఆపలేదు, కొద్దిసేపు అది కూడా. అందుకని ఆపి, ఇంద్ర ఎన్నిసార్లు అయ్యా నువ్వు ఇలా తెలివి తక్కువతనంతో ప్రాణం దగ్గర తెచ్చుకుంటావు, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు, చవనుడు ఆయన తలుచుకుంటే సృష్టికి ప్రతి సృష్టి చేస్తాడు, విశ్వామిత్రుడు లాంటి వాళ్ళు 1000 మంది కూడా ఆయన కాలి కొరిగిపోవాలి, అంత గొప్పవాడు ఆయన, అమ్మవారి భక్తుడు ఇతడు. అటువంటి మహాత్ముడు అంటే మేము కూడా ఎంతో వినయంతో చేతులు జోడించి నమస్కరిస్తాం. ఈ శుక్రుడు కానీ నేను కానీ ఇంకా తక్కిన నవగ్రహాలు కానీ దేవతలు కానీ అందరం కూడా ఆయన ఏం చెప్పినా వింటాం, ఆయన కూడా వినయం కలిగిన వాడు. అటువంటి మహాత్ముడిని ఆ భార్గవుణ్ణి నువ్వు తొందరపడి ధిక్కరించావు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగే శక్తి నా దగ్గర కూడా లేదు, కానీ ఉపాయం మాత్రం చెబుతున్నా, ఈ రాక్షసుని తాత్కాలికంగా ఆపాను, వాడు మళ్ళీ విజృంభించి నిన్ను మింగేలోపు నువ్వు ఆయనగాళ్ళే పట్టుకో, వెళ్ళు చవనుడి ప్రార్థించు అనగానే ఇంక గురువుగారు చెప్పారని అర్థమైపోయింది దీనికి. అందుకని చవన మనం ఏమైనా చుట్టాలం, భృగు మహర్షి ఎంత గొప్పవాడు, ఆయన అంటే నాకు ఎంత గౌరవం, విష్ణు వక్షస్థలం నుంచి పుట్టిన శ్రీవత్స పవిత్ర గోత్రధుడు, నువ్వు మీ గోత్రం అంటే నాకు ఎంతో ఇష్టం, నా గోత్రాన్ని రక్షించు, నీ గోత్రాన్ని కదా అనగానే ఆయన చల్లబడిపోయి, ఇంద్ర నాకు నీ మీద కోపమా, మీరంతా ఉంటేనే యజ్ఞం అంటే నాకున్నదల్లా ఈ అశ్వనీ దేవతలకి నేను యజ్ఞంలో భాగం కల్పించాలి అనే కోరిక మాత్రమే, నువ్వు కాదన్నావని కోపగించాను తప్ప లేకపోతే నీ మీద ఏం కోపం ఉంటుంది అని వెంటనే రాక్షసుడికి స్త్రీ, రై ఈ ఇంద్రుడి తోలికి వెళ్ళకు, ఈరోజు నుంచి నువ్వు భూలోకంలో కొంతమంది జనాల దగ్గరికి వెళ్ళి వాళ్ళు పట్టుకో, రాత్రి పగలు సంధ్యాకాలంలో జుట్టు విరబోసుకున్న ఆడవాళ్ళల్లోకి వెళ్ళు, డిస్నీ లాంటిది హో, ఎవరు మధ్యశాలలో ఎక్కుంటారో ఆ మధ్యశాలలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సంధ్యా సమయంలో నిద్రపోయే వాళ్ళని పట్టుకో, ఆహారాన్ని సంస్కారం లేకుండా తినే వాళ్ళ దగ్గరికి వెళ్ళు, సంస్కారం లేకుండా అంటే ఆకోసిన పట్టకుండా ఏడాది క్రితం వండిన వంకాయ కొత్త గుజ్జులో పెట్టి వేడి చేసుకుంటారు, ఇలా అసంస్కార భోజనాలు వీటిల్లోకి వెళ్ళు, ఇలా కొన్ని స్థానాలు చెప్పాడు. ఆ స్థానాలు అన్ని చెబితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ పిలవలేమనున్నది అది బెంగా, అందుకని అన్నీ చెప్పకుండా కొంచెం వమిట్ చేస్తున్నాను. మీలాంటి మహాత్ముల దొరికి రాడు ఆయన, మీరు ఎంత మంచివాళ్ళండి, అన్నిటికంటే పురాణం విన్నవాడికి చాలా గొప్ప యోగ జాతకం పడుతుందట, కృతాదౌ బహవో ధర్మ కలవు ధర్మస్తు కేవలం పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణ. వ్యాసుడు 18 పురాణాలలో యథాతథంగా ఈ శ్లోకం రాశాడు. కృతయుగంలో మానవులు ధరించాలంటే యజ్ఞాలు దానాలు ధర్మాలు ఎన్నో చేస్తే కానీ ధరించేవాడు కదట, అందుకే కృతాదౌ బహవో ధర్మా, ఎన్నో ధర్మాలున్నాయి కృతయుగంలో మానవులు ధరించడానికి.
కానీ కలియుగంలో అవేవి వీడిని తరింపజేయలేవు. కలవు ధర్మస్సు కేవలం, అంటే కలియుగమునందు మానవుడు ముక్తి పొందడానికి, తరించడానికి, సుఖం పొందడానికి ఒక్కే ధర్మం ఉన్నది. పురాణ శ్రవణాదన్యో విద్యతే నాపురో నృణాం, నృణాం నరులకు పురాణ శ్రవణాత్, పురాణము వినడము కంటే అపరహ ధర్మ మరొక ధర్మము న విద్యతే లేదు. పురాణం ఒక్కటి ఉంటే చాలు కలియుగంలో అంత సుఖం. అందుకని పూర్వకాలంలో ప్రతి ఆలయంలో గుర్తుందో లేదు మీకు, పురాణం లేకుండా గుడి ఉండేది కాదు. మళ్ళీ ఇప్పుడు నాటికి అమెరికాలో అద్భుత సంస్కారాన్ని, ఆ సంప్రదాయాన్ని నిలబెడుతున్నారు. ఇది లేకపోతే అది ధర్మంలో కొంత లోటు అన్నారన్నమాట. అందుకే జ్ఞానం కలిగినటువంటి మహాత్ములు కనుక వారేపల్లి వారు ఏం చేసినా సంప్రదాయానికి, సంప్రదాయానికి అనుగుణంగా ఉంటుంది, విరుద్ధంగా ఉండదు కనుక ఇటు అర్చనలు ఇటు ఈ కార్యక్రమాలు అన్నీ ఎలా 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 జరగాలో అలా జరిపిస్తారు అన్నమాట. కాబట్టి ఎందుకు చెబుతున్నామంటే, నాయన నేను నీ మీద కోపం కాదు, ఇంద్రుడు లేని యజ్ఞం యజ్ఞం ఏమిటి, కేవలం వాళ్ళకి నేను ఇది ఇవ్వాలని మాత్రమే అని ఇంద్రుడికి నచ్చ చెప్పి, ఈ రాక్షసుండేమో ఇలాంటి ఇలాంటి పాపాత్ముల దగ్గర మాత్రమే ఉండమని చెప్పి, ఆ తర్వాత ఏం చేశాడు, ఓ మంత్రం చదివాడు. చదవగానే అప్పటిదాకా స్తంభించిపోయిన ఇంద్రుడి చెయ్యి స్వాధీనంలోకి వచ్చింది, వజ్రం స్వాధీనంలోకి వచ్చేసింది. అమ్మయ్య అని బతుకు జీవుడా అని చివరికి ఇంద్రుడు నమస్కరించి, చవన ఏమి మహిమయ్యా నీది, ఇప్పటికి అర్థమైంది నాకు, దేవీ భక్తులు అంబా భక్తులు త్రిమూర్తులను కూడా శాసించగలరన్నమాట. అంత శక్తుడిని కూడా ఇంతకాలం మరి నీ బుద్ధితనాన్ని అలాగే ఎందుకు కట్టి పెట్టుకున్నావు, ముసలాడిపోయిన వాడివి ఎవరు వెతుకు తెచ్చుకోలేదంటే, అప్పుడు చెప్పాడు ఆయన, మా తపశ్శక్తిని స్వార్థమునకు వినియోగించుకోకూడదు అని మా నాన్నగారు చెప్పారు. మా తపశ్శక్తి లోకశ్రేయస్సు కోసమే తప్ప మా కోసం వినియోగపడకూడదు. అందుకే లేకపోతే ఈ నవయవనం పొందడం, కళ్ళు తెచ్చుకోవడం ఇవో లెక్క. కానీ అమ్మవారికి మేము మాట ఇచ్చాం లోకశ్రేయస్సుకు వాడతామని. లోకశ్రేయస్సుకి నేను నా తపశ్శక్తిని వినియోగించడం వల్ల అమ్మ నాకేం చేసింది, నా శ్రేయస్సు కోసం వెళ్ళని పంపింది. పైపెచ్చు ఒకప్పుడు అమ్మవారు నన్ను పిలిచి, సుకన్య నా అంశతో పుట్టింది, అహంకారం అనే బీజాన్ని నిరంతరం జపిస్తుంది, ఆ అమ్మాయిని పరీక్షించాలి, పరీక్షించడానికి నువ్వు ముసలి వేషంలోనే పెళ్లి చేసుకో, ఆవిడ పతివ్రతాన్ని లోకానికి మనం చాటాలి అని అమ్మ చెప్పడం ద్వారా నేను ఈ నాటకం వాడాను. లేదా అమ్మ ఎప్పుడో నన్ను యువకుండి చేసి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేసేదే, కానీ లోకానికి ఈ సుకన్య మహిమ, అహంకారం యొక్క మహిమ తెలియచేయడానికి, పైగా యజ్ఞములో నా మహిమ కూడా లోకానికి చాటడానికి అమ్మవారు ఎంత గొప్ప అంతర్నాటకం ఆడింది. అర్థమైందా ఇప్పుడు నీకు విషయం అని ఇంద్రుడికి చెప్పి సోమరసాన్ని స్వయముగా కొట్టుకొచ్చి అశ్విని దేవతలకు ఆయన ఇచ్చాడు. అప్పుడు అశ్విని దేవతలు ఆ రసం తాగన్నారు, 1000 ఏళ్ల తర్వాత తాగమేది. నిజంగానే ఒక్కొక్కసారి ఎలా అనిపిస్తుందంటే, చాలా కాలం తర్వాత ఇష్టమైన పదార్థం అయితే ఎంత ఆనందం వచ్చేస్తుందో. 3 రోజులు ప్రయాణం చేసి వచ్చి ఇక్కడ రాగానే కాఫీ తాగానే అమ్మాయి ఎంత బాగుందో అనుకోట్లా, మాయిదర్ కాఫీకే మన ప్రాణాలు గజగతులు ఆడిపోతుంటే సోమరసం ఎంత గొప్పది, అందులో మంత్రపూర్వకమైన రసం 1000 ఏళ్ళు తాగలేదు, అందుకే వాడికి 4 గల పిడచగట్టుకుపోయినట్టుంది, జల్లార్చుకుపోయింది ప్రాణం అన్నారు పాప వాళ్ళు. అంటే వాడు ఎంత బాధపడ్డారు, దేవతల బలహీనతలు దేవతలవి, మనం తాగేవి మనం తాగుతాం రాత్రి, వాడు తాగేవి వాడు తాగుతారు. ఆ మహానుభావులు ఆ సోమరసం తాగి కృతజ్ఞతతో కళ్ళు మెరుస్తూ ఉండగా, చవన నీ మహామహిమ ఇప్పుడు అర్థమైంది, మేము నిన్ను వేడాకోళం చేసాం, ఏమని, నీ ఆరోగ్యాన్నే బాగు చేసుకోలేని నువ్వు మాకేం యజ్ఞంలో భాగం కల్పిస్తావు అని తెప్పాం, అది మా తప్పని అర్థమైంది, నీవు తలుచుకుంటే ఏదైనా చేయగలవని అర్థమైంది, అంబా భక్తులకి అసాధ్యం ఉండదని అర్థమైంది అని కృతజ్ఞతలు చెప్పారు. ఆ రోజు నుంచి శాశ్వతంగా మళ్ళీ వాళ్ళకు కూడా యజ్ఞంలో భాగస్వామ్యం వచ్చేసింది ఈయన ధర్మమానని. ఈ విధంగా యజ్ఞం అద్భుతంగా జరిగింది, దేవతలందరికీ భాగాలు ఇచ్చి వచ్చిన వారందరికీ అపూర్వ రీతిలో, ఇంతకు పూర్వం ఏనాడు ఇటువంటి పిండి వంటలతో కూడిన భోజనం లోకంలో ఎవరూ పెట్టలేదని అనిపిస్తూ చవన మహర్షి శర్యాకి భోజనాలు కూడా పెట్టారు. వచ్చిన వాళ్ళు ఎప్పుడు కూడా మృష్టాన్నమితరే జనా, దగ్గర జనాలందరికీ ఎంత బాగా యజ్ఞం జరిగింది, ఎంత బాగా ప్రతిష్ట జరిగింది, ఏమక్కర్లా, భోజనాలు బాగున్నాయి, వంగీభావ అదేదో సమోసాలు ఇవన్నీ బాగున్నాయా, ఓ బ్రహ్మాండంగా నిజమీకి అక్కడ ఎంత మంత్రం చదవండి, అది గొంతుకు తెలుసుకుని నవగ్రహాలను ఆవాహన చేయనివ్వండి, ఎన్ని కలశాలు పెట్టనివ్వండి, ఇవేమి కావాలి, ఆఖరి ప్రసాదం బాగుందా లేదా, ఏం పెట్టారండి, ఎన్ని కూరలు ఎన్ని పిండి వంటలు, తని తినేసాం అసలు, ప్రతి 2 రోజులు ఒకసారి ప్రతిష్ట పెడితే బాగుండి, ఇంట్లో వంట మానేసి ఇక్కడ కూర్చోవచ్చు, అది ఎంత పెంట ఉండదు కష్టం ఉండదు అనిపిస్తుంది. సరే వచ్చిన వాళ్ళందరూ కూడా ఎన్నో హాయిగా భోజనాలు చేసి ఆ మృష్టాన్నాన్ని తెగ పొగిడి పాయసాల నేతుల కూరల అని శర్యాతిని పొగిడి చవరండి పొగిడి వెళ్ళిపోయారు. ఆ చవన మహర్షి సుకన్యా సమేతంగా ఇప్పటికీ హిమాలయ పర్వతాలలో చిరజీవి అక్కడే ఉన్నాడు. శరీరం విడిచిపెట్టాక ఆయన మణిద్వీపానికి వెళ్ళబోతున్న మహానుభావుడు ఆయన. తెలిసిన ఎంత గొప్పవాడంటే ఆయన సుకన్యాదేవి యొక్క పేరు సీత ఎత్తింది. మీకు తెలుసుగా సుందరకాండలో రావణాసురుడు సీత నన్ను వరించు అంటే సుకన్యా చవనం యథ సీత. ఎక్కడి సీత, ఎటువంటి జగన్మాత ఆవిడ, సీతామాత అంతటి తల్లి సుకన్య చవనుండి ఎలా విడిచిపెట్టలేదో నేను రాముణ్ణి అలా విడిచిపెట్టాను, రాముణ్ణి నేను అలా పొచ్చుకుంటాను అని సుకన్యతో పోల్చుకుంది తనని. రాముణ్ణి చవనుడితో పోల్చింది. అసలు చవనుడు ఏమిటి, రాముడు ఏమిటి, రాముడు విష్ణుమూర్తి. చవనుడు పోని ఎంత గొప్పవాడైనా ఆయన శ్రీవత్సం నుంచి ఒక లాంఛనం నుంచి పుట్టిన వంశంలో వాడే కదా, ఎంత చేసి అయినా ఆవిడ ఎంతంటే దాన్ని బట్టి ఆయన స్థాయి ఆలోచించండి. సుకన్య చవనం యత, కొంతమంది ఉంటారు వాళ్ళు కేసిని సగరం యత, సగర చక్రవర్తి భార్య కేసిని. భైమి పతి మనువ్రత, భైమి అంటే దమయంతి, భీముడు అని ఒక ఆయన ఉండేవాడు విదర్భరాజు గారు, ఆ భీముడు కూతురు కనుక భైమి. భైమి పతి మనువ్రత, పూర్వం దమయంతి నల్లుండి ఎలా వరించిందో ఆయనతో కూడా వెళ్ళిందో, నేను ఎలా రాముడి వెంట పెడతాను అని కొద్ది మంది పేర్లే చెప్పింది ఆవిడ. ఆ చెప్పినటువంటి వాళ్ళందరూ కూడా అమ్మవారి భక్తులే, దమయంతి వంటి అమ్మవారి భక్తురాలు లేరు. కేసిని ఆవిడ రోజు నిరంతరం క్లీం అనే బీజం జపం చేసింది, అందుకే ఆవిడకి అసమంజసుడు పుట్టిన ఆ తర్వాత అవసరంలో భగీరథుడు పుట్టుకొచ్చాడు. లోపాముద్ర యథాగస్త్యం, సీతాదేవి చెప్పిన పేర్లు తెలుసుగా మీకు, లోపాముద్ర యథాగస్త్యం, అగస్త్యుణ్ణి లోపాముద్ర వలె. ఎందుకని, లోపాముద్ర కూడా అమ్మవారి భక్తురాలి. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే సుందరకాండలో సీత తనని ఏ స్త్రీతో పోల్చిందో, రాముణ్ణి ఏ భర్తతో పోల్చిందో, వాళ్ళంతా పూర్తిగా అమ్మవారి ఉపాసకులే. అందులో అమ్మవారి బీజాక్షరములను చెప్పినంతని వాళ్ళ పేరు లేదు ఒక్కటి కూడా మాట వరుసకు కూడా. అసలు అగస్త్యుడే కదా లలితా సహస్రనామాన్ని లోపాముద్ర సమేతంగా హయగ్రీవుడి దగ్గర నేర్చుకున్నవాడు. అందులో చెప్పిన వాళ్ళంతా అంత గొప్పవాళ్ళే. ఒక్క అక్షరమైన అమ్మవారి యొక్క అక్షరాన్ని బీజాన్ని చెప్పిస్తే అంత శక్తి ఉంటుంది. చాలా కాలం క్రితం ఒక మహారాజు గారు ఉండేవాడు, కొత్తగా రెండు ముక్కలు చెప్తాను చివరికి వచ్చింది కనుక సమయం. ఆ రాజుగారికి శివుడు అంటే చాలా ఇష్టం. ఆయనకి పెళ్ళి చాలా కాలమైనా పిల్లలు పుట్టలేదు. ఆయన ఒక రోజున అడవికి వేటకెళ్ళాడు. తీరా అడవికి వేటకెళ్ళగానే అక్కడ మంచినీళ్ళ కొలను ఒకటి కనపడింది. దాహం వేసి ఆ కొలనులో నీళ్లు తాగాడు ఆయన. ఆ ఒడ్డు మీద ఆచ్ఛాదన లేని శివాలయం ఉంది. పూర్వకాలంలో అడవుల్లో చాలా చోట్ల గుడి లేకుండానే శివలింగాన్ని పెట్టేవారు. అలాంటి లింగాలకు అభిషేకం చేస్తే 1000 అశ్వమేధ యాగాల ఫలితం వస్తుంది. అందుకే ఇప్పటికి కూడా చూడండి, శ్రీశైలంలో గుడి లేకుండా బయట ఉన్న శివలింగాలు చాలా ఉంటాయి. గుడిలో ఉన్న శివలింగము కంటే ఆచ్ఛాదన లేకుండా దివ్య స్థలాలలో ఉన్నటువంటి లింగాలకు అభిషేకం చేస్తే సహస్రాశ్వమేధ ఫలం లభేత్ అని దేవీ భాగవతం శివపురాణంలో విజయశ్వర సంహిత చెబుతున్నాయి. రాజుగారు ఏమనుకున్నాడు, అడవిలో ఈ కొలను దగ్గరకు వచ్చాను, మంచినీళ్ళు తాగాలనుకున్నాను, మంచినీళ్ళు తాగాను, హాయిగా కాళ్ళు చేతులు కడుక్కున్నాను, ఆ శుభ సందర్భంలో శివాలయం కనపడింది, పైన గుడి లేకుండా ఉత్తి లింగమే ఉంది, ఎంత బాగుందో, ఈ లింగం మీద కాసిన నీళ్లు పోసి శివానుగ్రహం పొందుదామా అనుకున్నట్ట. ఇంతలో ఏమైంది, ఆ శివలింగం పక్కన ఒక శాసనం కనపడింది. సంస్కృతంలో ఉన్న ఒక శాసనం. ఏమనుంది ఆ శాసనంలో, ఈ శివలింగం మహామహిమ కలిగినది, శివుడు తనయంత తాను లింగంగా ఇలా మారాడు, ఇది స్వయంభూ లింగం. స్వయంభూ అంటే తనయంత తాను, భూ అంటే పుట్టినదనండి గుర్తుపెట్టుకోండి, భూ అంటే సత్తాయాం ఉండుట పుట్టుట, స్వయం భూ తనయంత తాను పుట్టినది అనర్థం. అటువంటి లింగం ఇది. ఈ లింగానికి ఎవరైనా 1000 కొండలతో నీళ్లు పట్టుకొచ్చి అభిషేకం చేస్తే వాళ్ళకి శివుడు ప్రత్యక్షమై కోరిన కోరికలు తీరుస్తాడు. కొండ ఈ లింగం పక్కనే ఉంటుంది. ఆ కొండతోటే ఎదురుగుండా ఉన్న చెరువులోకి దిగి తానే స్వయముగా నీళ్లు పట్టుకొచ్చి దీనికి అభిషేకం చెయ్యాలి. ఇతరుల సహాయం తీసుకుంటే ఈశ్వరానుగ్రహం లభించదని శాసనం ఉన్నది. రాజుగారు ఎలాగో ఒంటరిగానే వచ్చాడు, ఆయనకి పిల్లలు లేరు. నాకు ఈ శివలింగ అభిషేకం చేస్తే పిల్లలు పుడతారని ఆశ కలిగి ఆ పక్కన ఉన్న కొండ ఎత్తాట. కొండే ఓళ్ళు బరువు, కొన్ని కొన్ని ఉంటాయే, అసలు వాడు ఇచ్చే 23 కేజీలు బరువు కంటే ఎక్కువ వాడు ఏరిండేవాడు. ఇదే 20 కేజీలు బరువు ఉంటుంది వాయిదారు సూట్ చేసు, మిగతా సూట్లన్నీ 3 కేజీలను. అలా ఉండి ఈ కొండ అంత బరువు అయినా రాజుగారు ఓపిక్గా కొండ పుచ్చుకొని ఎదురుగుండా ఉన్న 18 మెట్లు ఉన్నటువంటి చెరువు అది, 18 మెట్లు కిందకి దిగి కొండతో నీళ్లు ఉంచి మళ్ళీ దాన్ని మోసుకొచ్చి శివలింగానికి అభిషేకం చేశాడు. మాయిదారి ఇళ్లలో పైకి ఎక్కాలి కిందకి దిగాలంటే బతక వేసి కింద కూర్చుని సోఫాలో నిద్రపోతున్న వాడు మన ఓపిక పోయి ఒకసారి తిరగాలి, కాళ్ళు చేతులు ఎట్లు పుట్టేస్తాయి. అటువంటిది 18 మెట్లు ఎక్కాలి దిగాలి, అలా ఒకసారి 1000 కొండలు నీళ్లు తేవాలి. మరి కొంతమంది అదృష్టవంతులు కుర్చీ పెట్టుకుని నా పైకి ఎక్కడానికి పెడతారు, మేడ పెట్టుకుని ఎక్కడ లేకుండా అలా కుర్చీలు లేవు అక్కడ. బెల్ట్ లేవు. అదేంటంటే మనం ఒక ఎస్కలేటర్ లేవు ఎస్కేప్ అవడానికి. సొంతంగా మెట్లు దిగాలి, మళ్ళీ మెట్లు ఎక్కాలి, కొండతో నీరు తానే పట్టుకొచ్చేయాలి, మోసి పట్టుకొచ్చి శివుడి మీద పోయాలి. ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రపూర్వకంగా. రాజుగారు మహాబలవంతుడు కనుక, శక్తి కలిగిన వాడు కనుక, అలాగే 1000 కొండల నీళ్లు పోయడానికి సిద్ధపడ్డాడు. 999 కొండల నీళ్లు పోసాకండి, చేతులు పడిపోయాయి. నిజంగా యుద్ధం అంటే చేస్తాం, కానీ కొండ అంటే చాలా కష్టం. బయట ఎన్ని కబుర్లు చెప్తే ఇంటికి వచ్చి 2 కొండలతో అన్నం అంటేనే తెలుస్తుంది. ఇప్పుడు నేను చేతులు నొప్పి పుట్టుతూ 1000 కొండతో కూడా నీళ్లు ముంచి మెట్లు ఎక్కుతున్నప్పుడు లోపలకు అనుమానం వచ్చింది. అసలు నిజంగా ఈ శివలింగం స్వయంభూయేనా? ఈ శిలాశాసనం నిజంగా శాసనమేనా? ఎవడన్నా దొంగ పేరుగులో పెట్టాడు ఇక్కడ? 999 కొండల నీళ్లు పోసిన శివలింగంలో చలనం లేదంటే ఇది ఎవడో అసత్యంగా పెట్టినటువంటి, కల్పించి పెట్టినటువంటి, మోసం కోసం పెట్టినటువంటి శాసనం అయి ఉండాలి. నేనంత అమాయకుని, ఎంత చదువు చదువుకుని మహారాజునే మోసపోయాను. ఏదో దరిద్రపు శాసనం నమ్మాను. అడవిలో ఏమిటి, శివలింగం ఏమిటి, కొండ ఏమిటి, కొండతో నీళ్లు పోయడం ఏమిటి, నీళ్లు పోస్తే శివుడు ప్రత్యక్షం ఏమిటి, అయ్యయ్యో ఎంత బుర్ర తక్కువ అండి అని ఒక క్షణకాల పాపం ఓపి పట్టలేకట. 999 పోసేది, ఇంకొక కొండ పోస్తే చాలు ఈశ్వరానికి నాకు లభించేది. చెప్పేగా పూర్వకర్మ ఒకటి ఉంటుంది, అందుకని తెక్కొచ్చేసి ఇదంతా అసత్యం, అనవసరంగా శ్రమపడ్డాను అని ఆ 1000 కొండ పట్టుకొచ్చి ఢామని శివలింగంలో కొట్టేశాను. వెంటనే కొండ పగిలిపోయింది. శివలింగం పెటిల్లు అనే శబ్దంతో పగిలి శివలింగంలో నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షం అయ్యాడు. ఓరి మూర్ఖుడా, 999 కొండలు పోసిన వాడివి, ఇంకొక కొండ దగ్గర సహనం పట్టలేకపోయావా? ఏ ఆ మాత్రం ఓపిక లేదా నీకు? అందుకే ఉపాసనకి సహనం కావాలి. మహానుభావులు ఎప్పుడైనా ఉపాసనలో కట్టి కొసమేరు పందుకు చెబుతున్నాను. ఊరికే బీజాక్షరం గురువు దగ్గర పుచ్చుకోవడం జపం చేయడమే కాదు, కఠోర దీక్ష, సహనం, ఓపిక కావాలి. ఒక్కొక్కప్పుడు జపం చేస్తున్నప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం లభించకపోయినా ఇంకా ఇంకా గట్టిగా పట్టుకోవాలి. పాతయవా పాతాళం, నన్ను పాతాళంలో పాతేసిన స్థాపయవా సకల లోక సామ్రాజ్యం, సకలలోక సామ్రాజ్యంలో స్థాపించిన అంటే నన్ను తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టిన, పాతాళంలోకి కిందకు తొక్కేసిన నేను నీ పాదం విడిచిపెట్ట. నాహం ముంచామి నైవ ముంచామి, నేను నిన్ను విడిచిపెట్టను, నా ఏవ ముంచామి ఎప్పటికీ విడిచిపెట్టను అని శంకరాచార్యుల వారి శ్లోకం. నాహం ముంచామి నైవ ముంచామి అన్నాడు. అంతే మనం ఏంటి 2 రోజులు ప్రదక్షిణ చేయడం, నిజంగా ఎందుకండి డబ్బులు అడగండి, ఎన్ని ప్రదక్షిణలు చేసినా అవ్వలేదండి, ఎన్ని కుంకుమ పూజలు చేసినా నాకు దుఃఖమే కానీ సుఖం రావడం లేదండి, ఏడిస్తే ఉపయోగం ఉంది? పరీక్షిస్తుంది అమ్మ. ఆ పరీక్ష తట్టుకోలేక నువ్వు కొండను పగలగొట్టావా? ఈ 1000 కొండని కూడా సహనముతో పోసి ఉంటే నీ జాతకం మారిపోయేది, నువ్వు ధన్యుడు అయ్యేవాడు. మూర్ఖుడా, తొందరపడి నా లింగం మీద కొండని పగలగొట్టావు. ఎలా అయినా అభిషేకం అభిషేకమే అని నేను భావిస్తున్నాను. నువ్వు పగలగొట్టి కొండని నీళ్లు పోసినా అది కూడా అభిషేకమే, కాబట్టి నీకు కోరిక తీరుస్తాను, కానీ నువ్వు చేసిన అపరాధానికి శిక్ష వేస్తాను. ఇప్పుడు నీ ఎదురుగుండా 2 ఛాయిస్లు పెడుతున్నాను. నువ్వెందుకు అభిషేకం చేసావు? నీ కోరిక ఏమిటి? నీకు సంతానం కావాలని. నీకు సంతానం ఇస్తాను. ఒకటి ఏమిటంటే నీకు కూతురు పుడుతుంది, మొదటి కోరిక అది. నువ్వు కూతురు కావాలనుకుంటే తప్పక నీ కూతురు ఇస్తాను. ఆ కూతురు 100 బతుకుతుంది, పెళ్ళైన వెంటనే ముగ్గురు తెచ్చిపోతాడు వైధవ్యంతో. 100 అని తెల్లచీర కట్టు, పూర్వం తెల్లచీరలో ఉండేవాళ్ళండి, అవి కట్టుకుని విధవ కింద నీ ఎదురుకుండా ఈ ఇంట్లో కూతురు ఏడుస్తుంది. అటువంటి కూతురు కావాలా? లేదా 2 వరం ఏమిటంటే, నువ్వు ఈ కొండను నా నెత్తి మీద పగలగొట్టావుగా, ఆ కొండ ఎన్ని పెంకులో 12 మాత్రమే బ్రతికే కొడుకు కావాలా? ఆ కొడుకు బలంగా ఉంటాడు, విద్యావంతుడు అవుతాడు, గుణవంతుడు అవుతాడు, సౌందర్యవంతుడు అవుతాడు, కానీ ఆ కొండ పెంకులు ఎన్నున్నాయో 12 మాత్రమే వాడు బతుకుతాడు. ఈ రెండింటిలో ఏది కావాలో కోరుకు అంటే, నేను ఎంత పొరపాటు చేశానంటే వీడు బాధపడి కొండ పెంకులు లెక్కెట్టాడు, అవి 16 ఉన్నాయి. అంటే కొడుకు కావాలంటే 16 బతుకుతాడు, వాడు ఎంత గొప్పవాడైనా. మరి కూతుర్ని కోరుకుందామంటే పెళ్ళైన వెంటనే ముగ్గురు తెచ్చిపోయి ఇంటికి వచ్చి నాన్న ఏడుస్తూ కూర్చుంటూ ఆ కూతురు రాజెద్దు కనుకుని సర్లేండి కొడుకులే ఇవ్వండి అన్నాడు. వెంటనే ఆయన కొడుకులు ఇచ్చాడు. ఇప్పుడు ఈ కొడుకులు ఇవ్వగానే ఈ రాజుగారి భార్య ఏం చేసింది, అమ్మవారి భక్తురాలు, అయ్యమనే బీజమును అగస్త్యుడు ఆవిడకి ఇచ్చాట. ఆవిడ అహంకార బీజాన్ని జపించి, అమ్మా మా ఆయన చేసిన తెలుగు తక్కువ వల్ల శివుడు కోపగించాడు, ఆ శివుడు 16 మాత్రమే బతికే కొడుకును వారికి ఇచ్చాడు, ఆ కొడుకు ఎంత అందంగా ఉన్నా, ఎంత చదువుకున్నా వాడు రేపొద్దు చచ్చిపోతాడంటే నేను తట్టుకోలేకపోతానంటే, అమ్మవారు అంది నీకెందుకు, నువ్వు నన్ను పిలిచావు కదా, ఆయన సంగతి నేను చూసుకుంటానండి. ఇన్ని కబుర్లు చెప్తారా, దిక్కుమాల కోబడి వాడి ఇంటికి వెళ్ళాక ఆవిడ ఉమ్మందంటే అందరి ఎదురుకుంటే వీడు అరుస్తాడు. ఆ తర్వాత ఆవిడ కరుస్తుంది, అందుకే అంటే నేను చెప్పేది కొంతమంది గురించి, మీలాంటి మహాత్ముల గురించి కలిసిమండి. అలాంటి దంపతుల్లాగా ఇంత ఈశ్వరుడైనా అమ్మవారి దగ్గర మాత్రం అలా అందంటే అయిపోవలసిందేక. అందుకనే జ్ఞానులు ఎప్పుడు ముందు అమ్మని పట్టుకుంటారు. ఆయన పేరేమిటి? సాంబహ. సాంబహ అంటే ఏమిటి? స అంబహ సాంబహ, అమ్మతో కూడినోడు అని అర్థం. అంటే అమ్మ లేకపోతే ఆయన లేడు. సాంబ శబ్దములకు అంబాయ అంబయా సహిత సాంబహ అని. అందుకే ఇవిడ నీకేం పర్వాలేదు అండి. సరిగ్గా ఆ కాలంలోనే ఉజ్జయిని మహారాజు గారికి ఒక్కే కూతురు ఉంది. ఈ కూతురికి అమ్మవారు పుట్టి పుట్టగానే నువ్వు 100 ఏళ్ళు సౌభాగ్యంతో బ్రతుకుతావని వరం ఇచ్చింది. నారదుడు ఏం చేశాడో తెలిసిన, 16 ఏళ్ళు మాత్రమే బతికి ఈ రాజుగారు కుమారుడు ఒక రోజున గంట పెట్టుకుని ఇలా రాబోయే అని తీసుకొచ్చి ఈ అమ్మాయిని పెళ్లి చేశాడు. దాంతో ఏమైంది ఇప్పుడు? నారదుడు తెల్లగా ఉంటాడా? శివుడేమో 16 ఏళ్ళు రాగానే వాసుకిని కాటేయమని పంపాడు. అమ్మవారు ఏమని వరం ఇచ్చింది? అమ్మాయికి 100 ఏళ్ళు సౌభాగ్యంతో బ్రతుకంది. దాంతో చివరికి అమ్మవారు దిగొచ్చి ఆ పాముని బంధించేసి మళ్ళీ అమ్మాయికి ఇచ్చి అమ్మాయిని రక్షించింది. ఇది ఇంచుమించుగా ఒక 4.5 గంటల కథ. అయినా మీకు 4 నిమిషాలు ఎందుకు చెప్పానంటే, శివుడు ఒకవేళ ఆగ్రహించి మనల్ని సంహరించాలనుకున్నా, మనకి ఏ దౌర్భాగ్యాన్నైనా ప్రసాదించినా అమ్మని పట్టుకుంటే టక్కన సౌభాగ్యం ఇస్తుంది. ఈశ్వరుడు చెప్పాడు, అమ్మ ఏం చెబితే అదే మేము వింటానికి వరకు వచ్చేది. అందుకని జ్ఞానులు ఎప్పుడు ఏం చేస్తారన్నమాట, ముందు శివాలయానికి వెళ్తే పార్వతికి నమస్కరించాక పరమేశ్వరుడికి నమస్కరించాలి. విష్ణువు దగ్గరికి వెళ్ళేటప్పుడు ముందు లక్ష్మీదేవికి నమస్కరించి అప్పుడు నారాయణునికి నమస్కరించాలి. వాణికి నమస్కరించాక హిరణ్య గర్భుడికి బ్రహ్మకి నమస్కరించాలి. ఎప్పుడైనా ఏ ఇంటికైనా వెళ్ళాక ముందు వెళ్ళగానే శాస్త్రి గారిని కాదు పలకరించడం, జనయత్రి గారిని పలకరించాలి. ఎందుకంటే కాఫీ ఆవిడిస్తారు. ఆయన ఎంత సంపాదించినా ఆయన ఎంత వేదమైనా నాదం ఎక్కడి నుంచే వస్తుంది. కాబట్టి అమ్మగారు మీరు బాగున్నారా, పిల్లలు అక్కడికి వెళ్ళి పలకరిస్తే నా తండ్రి అని ఆవిడ ఆశీర్వాదం ఇచ్చిందంటే, లేకపోతే ఆయన ఎప్పుడో పాప వచ్చింది అనుకుంటారే, నీ పాఠం చెప్పనున్నా సరే, ఏమండి పాప వాడు మన అబ్బాయి అండి చెప్పండి అంటారు. సృష్టి రహస్యం కనుక ముందు అమ్మనే పట్టుకోవాలి, అమ్మని పట్టుకున్న తర్వాతే అయ్యవారిని పట్టుకోవాలని నేను చెప్పలేస్తాను మళ్ళీ. ఇది వ్యాసుల వారు చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా స్త్రీని పూజించాలి, తల్లిని భక్తితో ప్రార్థించాలి, ఆ తల్లి యొక్క అనుగ్రహం పొందాలి. దేవీ భాగవతంలో ఇంత చేసి నేను చెప్పింది 18,000 శ్లోకాలలో ఇన్ని రోజులు కలిపి చెప్పినది కేవలం 1,000 శ్లోకాలు. అంటే 17,000 శ్లోకాల గ్రంథం ఇంకా ఉంది. కానీ 7 రోజుల్లో నా వల్ల కాదు, ఈ సృష్టి ఎవడ వల్ల కాదు, ఎంత గింజుకున్నా చెప్పలేరు. 40 రోజుల పాటు అంబికా దర్బారు బతికి మా కృష్ణ గారు, నాకు పరమ శిష్యుడు కదా ఆయన అంబికా కృష్ణ, 40 రోజులు రోజు 3 గంటలు చెబితే మాకు ఇంకా కొంత మిగిలిపోయింది. అందుకని చివరిలో చకచక చెప్పాల్సి వచ్చింది. 40 రోజులు రోజుకు 3 గంటలు అంటే ఎంతో ఆలోచించండి, 3 40లు 120 గంటల ప్రవచనం. అంత చేస్తే కానీ దేవీ భాగవతం అవ్వదు. అటువంటి దేవీ భాగవతాన్ని నా భాగ్యం వల్ల, మీరంతా పుణ్యాత్ములు అవటం వల్ల, అది నా పుణ్య దంపతుల యొక్క సుకృతం వల్ల, వాళ్లే కనుక ఆ దేశం నుంచి ఈ దేశానికి ఇక్కడికి రాకపోతే ఇటువంటి దేవాలయ వ్యవస్థ వచ్చేదా, మనకి ఎన్ని రకాల అవస్థలు వచ్చాయి, ఎక్కడి వేదం ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వ్యాపింపచేయడానికి పార్వతీ పరమేశ్వరులు ఈ దంపతుల్ని ఎన్నుకున్నారు. నిజంగా వాళ్ళిద్దరు పార్వతీ పరమేశ్వరుని ఆది దంపతులు. నా మాట నచ్చితే గట్టిగా దంపతులు వస్తారు. అద్భుతమైన ఆ వ్యవస్థ ఏర్పాటైతే ఎంతోమంది వచ్చి ఇక్కడ పురాణాలు చెప్పి అనే కార్యక్రమాలు చూసి తరిస్తున్నారు కదా. అందువల్ల మనం వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞులమై ఉండాలి. మంచి పనులు ఎవరు చేయించినా వాళ్ళని సర్వకాల సర్వస్థులు నెత్తిమీద పెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే అటువంటి వాడికి మానసిక దుఃఖం మొత్తం రాకుండా చూసుకోవాలి. ఒక్క పండితుడికిట ఇంత బాధ కలిగితే అది కొన్ని తరాల పాటు వంశాన్ని నాశనం చేసుకుందట. విద్వాంస్తుష్ట, ఇది ఎన్నోది కాళికా పురాణంలో, దేవీ భాగవత నవమస్కంధంలో, స్కాంద పురాణంలో వెంకటాచల మహాత్ములు ఉండడం తెలుసా? విద్వాన్ తుష్ట అంటే ఒక విద్వాంసుడు సంతోషించాడు, నీ ప్రవర్తనతో ఒక విద్వాంసుడు సంతోషిస్తే నీకు 14 తరాలు వంశాభివృద్ధి కలుగుతుంది. 14 తరాలు ఒక పండితుడికి ఆనందం కలిగితే, అదే పండితుడికి దుఃఖం కలిగితే ఏకంగా 91 తరాలు నాశనం అయిపోతుంది. సంతోషం వల్ల కలిగితే 14 తరాలే, బాధ కలిగించకూడదు. అందుకే నువ్వు సంతోషం కలిగించకపోయినా పర్వాలా, బాధ కలిగిస్తే 91 తరాలు దెబ్బతింటాయి. ఎందుకంటే మనం అందుకనే ఎవరిని బాధపడకుండా మంచి వాళ్ళని కాపాడుకుంటే మనం సుఖంగా ఉంటాం, లోకాలు సుఖంగా ఉంటాయి. మనకు కావలసింది వేదం, ఆ వేద సారాంశమైన భగవంతుని కథలు, పురాణ కథలు వీటితో తరించాలి. ఏదో భగవంతుడు నన్ను అనుగ్రహించి ఇక్కడ సప్తాహం చేసే భాగ్యం ఇచ్చాడు, ఆ భాగ్యాన్ని ప్రసాదించిన అందరికీ, వాళ్ళంతా ఉన్నా మీరు లేకపోతే నేను ఎవరికి చెబుతాను? నేను కెమెరా చెప్పుకోవాలి. కానీ మీరు పాపం వీకెండ్ అని ఆలోచించకుండా మీకు శక్తి ఎండ అవుతున్నప్పటికీ ఉద్యోగం చేసుకున్నా. సాయంత్రం చాలా చిత్రం ఏంటంటే నేను వచ్చేసరికి కూర్చుంటారు కొంతమంది, నాకంటే వీరాధీరులు వాడు మహానుభావులు, మరి ఎలా వస్తున్నారో తెలియదు. ఒక్కొక్కళ్ళు 40 మైళ్ళట, 70 మైళ్ళట, 80 మైళ్ళట. అంటే మీలో సంపూర్ణ శ్రద్ధాసక్తులు ఉన్నాయి, అమ్మ అనుగ్రహం ఉంది. కాబట్టి ఏ శని ఆదివారాలు కాకుండా రోజు ఇంచుమించుగా అలాగే వచ్చారు. అలా వచ్చిన మీ అందరికీ కూడా ఆ జగదంబ దివ్యానుగ్రహ ప్రాప్తి వస్తున్న మంగళాచరణ చేస్తూ ఈ సంవత్సరానికి ఈ సప్తాహం పూర్తయింది. ఇంకా రేపటి కార్యక్రమాదులు తక్కిన కార్యక్రమాదులన్నీ కూడా శాస్త్రి గారికి అప్పగిస్తున్నాం.